মাত্র দেবো ভব ఆదివారములేదు అర్ధరాత్రియులే ఆదివారములేదు అస్వస్థతయులేదు నాలుగు గంటల వేళ స్నానమాడా ఆదివారములేదు అస్వస్థతయులేదు నాలుగు గంటల వేళ స్నానమాడా శ్రమ ఎటం సునులేదు చాలటం సునులేదు రోటి పచ్చడి చేసి నోట పెట్ట మామూలుగా 87 ఏళ్ళు కానీ ఇప్పటికీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. ఆదివారము లేదు అస్వస్థతయు లేదు నాలుగు గంటల వేళ స్నానమాడ శ్రమ ఎటం సునులేదు చాలటం సునులేదు రోటి పచ్చడి చేసి నోట పెట్ట కోడలంసును లేదు కూతురంసును లేదు కోడలంసును లేదు కూతురంసును లేదు పని చెప్పము మూటమును బడంగా. ఆవిడ కూతురికి పని చెప్పదు, కోడలకి పని చెప్పదు. కూతురికి పని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోడలకు కూడా పని చెప్పదు. ఆవిడ కావాలంటే కోడలు ఎదురుగా ఉంది, మీరు అడగచ్చు. కోడలంసును లేదు కూతురంసును లేదు పని చెప్పము మూటమును బడంగా ఎనుబదేండ్లని లేదు ఏ నీరసము లేదు ఎనుబదేండ్లని లేదు ఏ నీరసము లేదు తిన పెద్దలకు ముందే తినకయుండా. నువ్వు ముందు తినేయంటే ఇంటికి యజమానివి, నువ్వు తినకుండా ఎలా తింటావు రాలేదు. నేను పెద్ద యజమాని అందుకని యజమాని రా, నువ్వు తినకుండా తినకూడదు అంటు. పిల్లల కంటే ముందు తినమంటే చిన్నపిల్లలు రా, వాళ్ళకంటే ముందు ఎలా తింటాం అంటు. ఎనుపది ఇండ్లని లేదు ఏ నీరసము లేదు తిన పెద్దలకు ముందే తినకయుండా ఇట్టి క్రమశిక్షణకి నీండ్లు ఇట్టి క్రమశిక్షణకి నీండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు ఇట్టి క్రమశిక్షణకి నీండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వమునందుమనడి న కర్మణ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి. ఈ త్యాగమయమైన సంస్కృతి ఎప్పటి నుంచి ఏ వేదాల నుంచి మొదలైందో అన్ని ఏళ్ళు మా అమ్మకు కూడా నీ అందరి తల్లులకు కూడా ఆ సంస్కృతిని ఆ నాగరికతని మనం నిలబెట్టుకోవాలి. ఇట్టి క్రమశిక్షణకి నీ ఏండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వమునందుమనడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు. ఈ 6 రోజులు చెప్పడం ఒక ఎత్తు, ఇవాళ చెప్పడం ఒక ఎత్తు. 6 రోజులు భగవంతుడి ముందు భక్తుల ముందు చెప్పాం, ఇవాళ భార్య ముందు చెప్పాలి. సరిగ్గా చెప్పకపోతే తేడా వచ్చేస్తాయి. ఏదో గొప్పగా చెప్తున్నారు గొప్పగా చెప్తున్నారు, ఇవేనా బూడి కబుర్లు అంటారు. ఇంక తర్వాత మేము గొప్పగా చెప్పామని కానీ నమ్మరు, నేను విన్నానుగా మీరు చెప్పక్కర్లేదంటారు. అందుకని మిమ్మల్ని నన్ను కూడా భగవంతుడు కాపాడు కాక.
ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి నిచు పొత్తునం ప్రాతిమ సంగీతీవు మును భక్తుడు కుంచెన పంపబోతి మును భక్తుడు కుంచెన పంపబోతి మైభూతయనర్చుకుంటి శవభూతి మైభూతయనర్చుకుంటి శవభూతి కపాలమునం భుజించితి ఈ రోతలు ప్రకురుండ ఇక రొయుదివేయిక భక్తవత్సల.
ఇంత భయంకరంగా నిందించాడండి బ్రాహ్మణుడు పరమేశ్వరుడు. ఆయన కోప్పడకపోగా తిడితే తిట్టావు కానీ నేను మర్చిపోయిన లీలలన్నీ మళ్ళీ నాకు గుర్తు చేసేవయ్యా. ఎప్పుడో వీరశవుడవ్వా ఇంట్లోకే రానివన్న రోజులే ఆవిడ నైవేద్యం పెడితే హాయిగా తిన్నాను భక్తికి సంతోషించి వాళ్ళంతా వ్యతిరేకించినా సరే. గజాసురుడు చర్మాన్ని నెత్తురోడుతున్న చర్మాన్ని ధరించిన మాట నిజమే, నేనే మర్చిపోయాను ఆ విషయం. రోజు కట్టుకుంటూనే ఉన్నాను కానీ ఆ విషయం మర్చిపోయాను. ఎన్ని గుర్తు చేసావు నిజంగా నువ్వు అని ఆ లీలామానుష విగ్రహం యొక్క లీలల్ని గుర్తు చేశారు కానీ ఆనందమైంది. ఎదిగిన పిల్లలకి చూడండి, ఒరే నువ్వు చిన్నతనంలో ఏం చేసేవాడో తెలుసా అని గుర్తు చేస్తే, ఏం చేసేవాడిని అమ్మా ఏం చేసేవాడిని అని వాడు చాలా ఆనందంగా అడుగుతాడు. ఎందుకంటే వాడు చిన్నతనంలో ఏం చేశాడో వాడు చూడలేదుగా. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాయి, అది చాలా విచిత్రంగా ఆనందంగా ఉంటుంది పిల్లలకి ఆ విషయం అన్న. పెద్దయ్యాక వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులు వినడం ఉంది, అది చాలా విశేషంగా ఉంది. అలా భగవంతుడు కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం. అందుకని బాలుడు అంటే బ్రహ్మదేవుడు అంటారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు, పిల్లలే దేవుళ్ళు అనే మాట ఎందుకు వచ్చిన అమాయకత్వం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ విషయం, మాయలో పడకుండా ఉండడం, మాయ మాటలు లేకుండా ఉండడం అనేది ఉండే, అది పిల్లలకి చేతనం. వాడు ఉన్నదొన్నట్టు మొహం మీద అనేస్తారు, మాయ తెలియదు, ఇక్కడ ఇలా మాట్లాడాలి ఇక్కడ అలా మాట్లాడకూడదు అని ఏం తెలియదు వాళ్ళకి, మనసులో ఏది ఉంటే అది అనేస్తారు. భగవంతుడైనా అంతే, అందుకని అలా అనేవాడిని ప్రేమిస్తాడు ఆయన. ఈయన అలా అనేశాడు, తినడు ఇది వరకు అన్నాడే, అవన్నీ పడి ఆయనకి ప్రత్యక్షమై తిన్నాడు. ఇప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ అంటాడు ఈయన రేవిది, ఆయన రేవి వేరే ఉంది మళ్ళీ, అది రెండో విడత. మొదటి విడతడు ఇయే, రెండో విడతడు ఇయే అంటారే, మళ్ళీ రెండో విడతుంది దీనికి. వరుసపెట్టి రేవే, ఇది బ్రాహ్మణ రేవి, ఇది అది పెద్ద సాకి రేవే. ఆ రేవు అయింది పడ్డాడు. ఇప్పుడు ఈ రేవు పడి ఏమాత్రం కోపం లేకపోగా, నా లీలలన్నీ ఎంత బాగా వర్ణించేవయ్యా, ఎప్పుడో మర్చిపోయాను నేను, ఒకసారి చెప్పినట్టేందని ఆనందించి ఆయనకి సాక్షాత్కరించాట భగవంతుడు ఆ బ్రాహ్మణుడు కూడా. ఎంత అదృష్టం అండి నిజంగా. అంతే ఆయన స్తోత్రం చేస్తున్నాడు అపూర్వంగా, నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమోదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ దిగంబరాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మయకారాయ నమః శివాయ. ఒక అపూర్వమైన ఆనందానుభూతి. మనం తిడితే భగవంతుడు కనపడడం ఏమిటండి, పూడితే కనపడాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, మీరు పురాణ కథల్లో ఎక్కడైనా చూడండి, భగవంతుడు ప్రత్యక్షం కావడానికి ముందు భక్తుడు తిట్టనైనా తిడతాడు లేదా మౌనంగానైనా ఉంటాడు, కనిపించాక మాత్రమే పొగుడతాడు. అంటే భగవంతుడు కేవలం పొగట్టనికి లొంగుతాడు అనుకోవడం పొరపాటు, సత్యానికి ఆయన లొంగుతాడు. తిడితే ఎందుకు కనపడ్డాడు, ఆ సత్యం వాడి అబద్ధం చెప్పలేదు. ఇవన్నీ బ్రాహ్మణుడికి వెకటిగా అనిపించాయి, మీరు గమనించండి, అర్థం చేసుకోండి. దయచేసి మనం అన్ని కులాల వాళ్ళు ఉన్నాం ఇక్కడ, కన్నప్పకి అవి వెకటిగా అనిపించవండి. ఈ ఆచారాలన్నీ వాళ్ళ ఇళ్లలో ఉండవు, తింటారు, తినట్టు అలా వదిలేస్తారు. అనాచారమా కాదా, తక్కువ ఎక్కువ అని కాదండి, వాళ్ళ పద్ధతి అంతే, అది పెద్ద విషయం కాదు. రేపు మళ్ళీ తింటాంగా ఎక్కడ ఎవరికి అడిగేది, అలా ఉంటుంది. బయట ఆరు బయట పెట్టి వంట వండేస్తారు, ఆచారం ఉన్న వాళ్ళ ఇంట్లో అలా ఉండరు. ఏమైనా పడతాయేమో, అదో బెంగ మూత పెడతాం, అయినా బెంగ బెంగే అన్నావు, అలా వండేస్తే అలాగా. ఇంత ఆచారం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి ఆయనకు అంత బాధ అనిపించు, ఆయనకి భక్తి తెలియక కాదు, భక్తి గొప్పదని తెలియక కాదు, కాబట్టి భగవంతుడు కనపడ్డాడు. ఇది బ్రాహ్మణుడు యొక్క అహంకారం అయి ఉంటే కనపడేవాడు కాదు, అహంకారం ఉంటే అసలు కనపడు. మనం మొదటి రోజే భీష్మ పితామహుడు విషయంలోనే చెప్పుకోండి, అహం అడ్డు వచ్చినంతసేపు భగవంతుడు కనపడడు. మనకి ఆయనకి అడ్డంగా ఉన్నది ఆ అహం ఒకటే, మన మొహం ఇంకేం లేదు, అక్కడ అహమే అడ్డంగా ఉన్నది, అహమే ఆ నేను అనేది తొలగిపోతే కనపడతాడు. ఈయనకి తొలగిపోయింది ఎందుకని, పక్కాగా తన కులాచారాలన్నీ ప్రకటించి బహిరంగంగా తిట్టేశాడు. ఆయన ఏం చేస్తాడో భయం కూడా లేదు అదే సరిగ్గా. స్వకర్మణ తమభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ. బ్రాహ్మణుడు బ్రాహ్మణ పరమైనటువంటి పనులతోనే ఆయన నర్చించాడు. నా ఆచారం ఇది, నా ఆచారం ప్రకారం నువ్వు ఉండకపోతే అసలు నేను నిన్ను పూజ చేయడం ఎందుకు, పని లేక మా దేవుడిని వేరే పెట్టుకోవాలి. నువ్వు చేసినవన్నీ ఇలాంటి పనులే, అయినా మేము క్షమించి విశాల హృదయంతో నిన్ను అర్థం చేసుకుని మేము పూజిస్తూ ఉంటే, వారం రోజుల క్రితం నేను వచ్చి ఇక్కడ మొత్తం కడిగి ముగ్గులు పెట్టి చక్కగా బెల్లం ముక్క తమలపాకులో పెట్టి నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టి నీకేమో వస్త్రాలంకారాల సైతం చేసి నేనెడితే ఎవడైనా చేశాడో తెలియదు, నీకే నువ్వు చేసుకున్నావో తెలియదు, లేకపోతే ఎవరైనా జంతువులు వచ్చి ఇక్కడ పడేసేయేమో అని వాడు కనుమారు. ఇలాంటి సాధారణంగా ఎవరో చేశారనుకోరండి. ఏ పూలో ఏ మేకనో తినేసి అక్కడ పడేసి ఉండొచ్చు కాదండి, అది ఆయన అనుమానం. అది ఇవన్నీ ఎలా భరిస్తున్నావు అసలు నువ్వు? అంటే ఒక మనిషితో హాయిగా మాట్లాడినంత తీరిగ్గా మాట్లాడాడు, అందుకని కనిపించాడు ఆ స్వచ్ఛత ఆ నిజాయితీ. అలా ఉంటే ఖచ్చితంగా ఆయన దర్శనం అలాగే అవ్వక్కర్లేదండి. మనం ఏది అనుమానం పడుతున్నావో ఆ అనుమానం 5 నిమిషాలు నివృత్తి అయిపోతుంది. అంటే హృదయంలో ప్రకాశిస్తాడు ఆయన, ఆ ప్రకాశం అయిన వెంటనే నీ అనుమానం నివృత్తి అయిపోతుంది. అక్కడికైనట్టే భగవత్ సాక్షాత్కారం. నిన్ను బాధపడ్డావమ్మా, భగవత్ ప్రార్థన చేశాం, ఈవేళ ఆ బాధ లేదనుకోండి, అంటే లోపల ఏదో మార్పు వచ్చిందా లేదా? ఆ మార్పు ఆయన వల్ల వచ్చింది. మనం ఏ అజ్ఞానంలో ఉంటామంటే మనిషి కనిపించినట్టుగానే మనం ఎదురుగా వచ్చి వారణాసి రామకృష్ణ అనగానే జయహిందో అని ఆదరేసుకుంటేనే కనపడేట్టు అనమాట మనకి. అలా రాడు భగవంతుడు. మీరు ఏ భగవద్ అవతార పురుషుని యొక్క చరిత్రను చదవండి, షిరిడీ సాయి చరిత్ర సహా. రేపు నీ ఇంటికి వస్తానంటాడు ఆయన. ఆవిడ మన్నాడు వచ్చి, ఏమండి నువ్వు రాలేదు, బాబా వస్తానన్నావు రాలేదు అంటే, వచ్చానమ్మా వీపు చూసుకోమా సత్కారాలు చేసి పంపించావు, వీపు చచ్చిపోయింది మొత్తం వాతలో కుక్క రూపంలో వెళ్ళాడు అక్కడికి. అన్నాలన్నీ వండి పెట్టింది బాబాగారి కోసం, ఈయన కుక్క రూపంలో వెళ్ళాడు. ఆవిడ చితగొట్టింది, వచ్చానమ్మా చితగొట్టి పంపావు, ఇంక ఇంత మర్యాద చేస్తే ఎవడొస్తాడో అంటాడు. అయ్యి బాబాయ్ నువ్వని తెలియదు, మరి అలాగే ఉంటుంది నేను రావడం. సకల జీవులు నేనేనా చెబుతుంటే మీరు నమ్మడం లేదే, ఎంతసేపు చెప్పినా ఏ రూపంలో ఉంటేనే ఆ రూపమే అంటారు. ఎంతసేపు ఈ రూపాలు పిచ్చి పట్టుకుని అడుగుతారు. ఇక్కడ మనకి రెండే పిచ్చి అండి, దేవుడి విషయంలో రూపాయలు పిచ్చి, జీవితంలో రూపాయలు పిచ్చి. ఆ రూపాయల పిచ్చి ఈ రూపాల పిచ్చి కూడా ప్రమాదమే. అందుకని ఆయన కనబడుతున్నా సరే మనకి ఆపదలో ఒక మిత్రుడు రూపంలో వచ్చి ఆదుకుంటాడు. మనం ఏమనుకుంటాం, మిత్రుడు వచ్చాడు అనుకుంటాం. లేదు, ఎలా ఎందుకు అనిపించింది ఆ మిత్రుడికి రావాలని? నేను నా ఉదాహరణ ఒకటి చెప్పాను, 100,000 రూపాయలు పట్టుకున్నా ఇంటికి రావాలని ఎందుకు అనిపించిందండి? ఓ రాజుగారికి ఎవరు చుట్టరికమే అన్నారు. అది మనం చేసిన స్తోత్రము బాధపడిన స్థితి ఉందే ఆ దీనత, అది కరిగించిందంటే ఆర్తి అమ్మవారు కరిగించింది. సార్ వీడిని ఆదుకోకపోతే ఇంకా అది ఆ రకమైనటువంటి ఆర్తితో మనం ప్రార్థన చేస్తే ఆయన కనపడతారు. కనపడు అన్నట్టు వెంటనే ఏమయ్యా శివగోచరా అంటే అప్పుడు ఆయన అన్నట్టు నిజంగా నా పేరు సార్థకమైంది, శివుడు గోచరం అయ్యాడు నాకు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన వేరే శివగోచరుడు అంటే శివుడు చూసినవాడని. ఇంతవరకు చూడలేదు నేను శివుని శివలింగాన్ని తప్ప, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా శివుని చూశాను. శివగోచరుడు అని మా అమ్మా నాన్న పెట్టిన పేరు సార్థకమైందయ్యా నువ్వు కనపడ్డావు. ఇంకా చూడండి, ఇంకేం అడగట్లేదు ఆయన. కానీ అనుమానం లేదు, భగవంతుడు కనపడితే సందేహాలు ఏమి ఉండవు. ఎతో వాచోని వర్తంతే అప్రాప్య మనసాసక, ఎక్కడ వాక్కులన్నీ వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయో, ఎక్కడికి వెళ్ళాక ఎంతవరకు వెళ్ళి వాక్కులు వెనక్కి వచ్చేస్తాయో, అప్రాప్య మనసాసక, మనస్సు కూడా ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో అదే భగవత్ స్థానం. కృష్ణమూర్తి గారు సహా ప్రముఖ తత్వవేత్తలు అందరూ చెబుతారు, ఎక్కడ ఆలోచన ఆగిందో గమనించండి, ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉండే ఖాళీ భగవంతుడు. ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉండే ఖాళీ, ఆలోచన నుంచి ఆలోచనకు మారుతున్నావా లేదా? 100 ఆలోచనలు వస్తున్నా చచ్చిపోతున్నావు దిక్కుమాలిన మనస్సు అంటామే. ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు గమనించు, నువ్వు సాక్షిగా ఉండే ఆలోచనలు గమనించు. ఆశ్చర్యం ఏంటంటే మనం సాక్షిగా ఉండడం నేర్చుకుంటే ఆలోచనలు ఆగిపోతాయి. ఎందుకంటే ఆలోచనే మనం, ఈ అహం అహం అనేదంతా ఆలోచనే. ఈ ఆలోచనని ఆ త్రిలోచనని పరం చెయ్యాలి, అక్కడ ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన ఆ 3వ లోచనం తెలుసుకుంటే ఈ ఆలోచనలు ఆగిపోతాయండి. ఆ లోచనం తెలుసుకుంటేనే ఆలోచనలు ఆగిపోయారు. ఆ లోచనం తెలుసుకోవాలా మనకి, అది మూసేసి ఉంది ఇక్కడ ఊరికే, దాన్ని గుర్తుగా మనం బొట్టు పెట్టుకుంటాం. అందుకే ప్రతి వాళ్ళు బొట్టు పెట్టుకోవాలి. బొట్టుకున్నప్పుడల్లా అద్దంలో చూసుకుంటూ ఉంటూ, ఓ ఇక్కడ ఒకటి ఉంది, ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలని గుర్తు చేసుకుంటారు. మన కర్తవ్యం అనమాట గుర్తు చేసుకోవో, ఈ బొట్టు కోసం కాదు, ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. తెరడు ఓపెన్ అవ్వడం అంటారు ఆ 3వ కన్ను. అది తెలుసుకున్నవాడు జ్ఞాని, అది తెలుసుకునేవాడు అజ్ఞాని. మనకి ఉండదు, ఆయనకున్నట్టే మనకి ఉంది. ఆయనకి తెలుసుకుని ఉంది, మనకి తెలుసుకుని లేదు అంతే. కాబట్టి ఆయన శివుడు, మనం ఒకటి శవం. శివుడిలో ఈకారం ఉంటున్నాడు, ఈకారాన్ని ఏమంటామని తెలుగులో గుడి అంచేది. గుడి ఉంటే జీవుల్లో వాడు శివుడు, గుళ్ళో లేకపోతే శవం కదా లేక. ఈకారాన్ని గుడి అంటాం కదా, ఆ గుడి, ఆ గుడి నీలో ఉంటే నువ్వు శివుడివి, లేకపోతే ఆకారం ఒకటి శవం. ఇంక తీసేయడమే అక్కడి నుంచి, ఇది తేడా. అందుకని ఆయన చాలా సందేహాలని మర్చిపోయాడు. కానీ శివుడు మర్చిపోరా, దా ఇల్లదా ఏమిటి వాడిని తిరుగుతున్నావు అనవసరం, వాడు ఎవడో నాకేం తెలుసా, నేను నిన్నే తిట్టానడే. లేదయ్యా నీకు తెలియదు, చెంచి ఒకడు ఉన్నాడు ఈ ఊళ్ళో, వాడి పేరు తిన్నడయ్యా, వాడు చాలా భక్తిగా నాకు ఆహారం పెడుతుంటే మళ్ళీ ఈయన చూడండి చాలా భగవంతుడు దేనికి లొంగని వాడు ఆ ప్రేమకు లొంగుతారండి. ప్రేమ 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 కావాలి ఆయన. ఆ ప్రేమ కోసం దేవకి కడుపున పుట్టి యశోద దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే చీల్లో ఉన్న దేవకి ప్రేమగా పెంచలేదు ఆయన్ని. ఆవిడకి ఆధారం లేదు, ఆయన ఏం పెంచుతుంది? యశోద దగ్గరికి వెళితే అన్ని రకాల రుచులు చూస్తాడు, ముఖ్యంగా వెన్నలు పాలు అన్ని. అందుకని అక్కడికి వెళ్ళాడు. ప్రేమ తల్లి ప్రేమ కావాలి, తల్లి కొట్టాలి తిట్టాలి, అందుకోసం చేశాడు ఆయన అలరి. ఆయనకి వెనలేక ఇక పని లేదు ఆయనకి. ఇలా ఎలా చేస్తే ఆవిడ కొట్టదు, పుడితేనే ప్రేమ ఉన్నట్టు. ఆ ప్రేమ కోసం ఇక్కడ కూడా అందుకే ఈయన ప్రేమగా తిట్టాడు కదా, అందుకని అంటున్నాడు. ఏమనుకోకయ్యా నిజంగా నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను భక్తికి లొంగిపోతానయ్యా, నన్ను ఏం చేయమంటావు మరి, నా బలహీనత అది. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువని ఇంత భగవంతుడు భక్తికి లోకువయ్యా. ఒక చెంచువాడు ఒకడున్నాడు పరమ భక్తిగా నాకు అన్నం పెడుతున్నాడు, నేను తినకుండా ఎలా ఉంటానంటే అంత భక్తి ఎందుకు ఉంటుంది చెంచువాడికి? అసలు అంత జ్ఞానం ఉండే అవకాశమే లేదు. ఇక్కడ మళ్ళీ బ్రాహ్మణత్వం, ఇక్కడ అహం. ఇదిగే దేవుడు ఉండగానే వచ్చేసిందండి మనకి పైకి. ఇప్పుడు దేవుడికి కనిపించిన అహంకారం ఉంటుంది ఇప్పుడు, అది మనం 10 మందికి చెప్పుకుంటాంగా. కొంతమంది చూడండి నాకు స్వప్నంలో కనిపించేసాడండి అని చెప్తారు, మరే ఇంక పని లేదు దీనికి. స్వప్నంలో కనిపించింది ఏమిటో అలా చెప్పి మన లెవెల్ పెంచుకోవడం, అది నిజంగా జరిగిందా? జరిగితే కానీ ఆ అనుభూతిని కొనసాగిన ముందు నువ్వు అనుభవించి పూర్తిగా చెప్పడం తర్వాత పబ్లిసిటీ తర్వాత. పబ్లిసిటీ చేస్తే ప్రమాదం ఏమిటంటే ఇక అహం పెరుగుతుంది అక్కడి నుంచి. అందరూ దేవుడు చూసిన వాడండి, దేవుడు చూసిన వాడండి, ఇక మనమే ఏదో చేతులు చూడటం మూతులు చూడటం జాతకాలు చెప్పడం మొదలెట్టేస్తాం. ఇంకా మరి దేవుడు చూశాక చేతులు చూడపోతే ఎలాగా? ఇంకా అక్కడి నుంచి దొంగ నాటకాలనే మొదలవుతాయి. ఈ స్వచ్ఛత ఎప్పుడు అస్వచ్ఛత ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వెళ్ళిపోతారు. ఇంక చేతులు మిగులుతాయి మూతులోను, ఇంకా చేతులు వెరి చేతులు చూసుకుంటూ కూర్చోవడం. రాని విద్యను ఎప్పుడు వస్తున్నావు అని చెప్పకూడదండి. ఏ విద్యనైనా సరే రాని దాన్ని రాదని చెప్పండి, మొహమాట లేదు నాకు రాదని చెప్పండి. ఒక 100 మంది నాకు ఫోన్లు చేస్తారు, అనుమానం ఇలా ఏమండి జాతకాలు చెప్తారు, నాకు చెప్పనమ్మా నాకు నక్షత్రాల పేర్లు వరుసగా రావు ఏమనుకుంటుంది చెప్తాను. నష్టమేం లేదు, ఏ అన్ని రావాలా? ఇంత పొడుకున్నావు తీరుమంత్రం రాదా అన్నట్టు. అదే పొడుకున్నానికి తీరుమంత్రానికి సంబంధం ఏంటి? ఇంత పొడుకున్నావు తీరుమంత్రం రాదా? పొడుకుంటే తీరుమంత్రం రావాలా? మీరు సహస్రావధానం చేశారని 1000 పద్యాలు పద్యాలు చెప్పడం వేరు, జాతకాలు చెప్పడం వేరు. నేర్చుకోవచ్చు, 10 వారాలు నేర్చుకుంటే 10 రోజులు పని వచ్చేస్తుంది. కానీ ఇంకా అవే మిగులుతాయండి, ఇంకా ఉపన్యాసాలు ఉండవు. ఎందుకంటే పద్యం అందరికి అక్కల, కానీ జాతకాలు అందరికీ కావాలి. మొత్తం ఇంటి ముందు క్యూ కడతారు, ఇంకెక్కడికి రావక్కర్లేదు. 10 రోజులు ఇక్కడ పని ఉంది, 15 వేలు అక్కడే వస్తుంటేను. అయితే మనం చెప్పిన కొద్దీ వాడికి దడ పెంచిన కొద్దీ మనకు డబ్బులు వస్తాయి. వాడికి దడ పెంచిన కొద్దీ యాగమో యజ్ఞమో చెబుతాం, ఇంకా వంకటి ఇది తగ్గుతుందని. వాడు అదేదో మీరే చేయించానంటారు, అమ్మాడు అనిపించడం కోసమే మనం చెప్పేది. అదేదో మీరే చేయించానంటారు, ఓకే మరి అది చూసుకో అంటాం. ఈ వ్యామోహం ఎప్పుడైతే పెరుగుతుందో జ్ఞానం నశించుకోవచ్చు. నువ్వు భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తే ఆశ్చర్యం ఏమిటంటే జాతకాలు చెప్పక్కర్లేదమ్మా, తెలవక్కర్లేదమ్మా, వాడు అంటే అది అవుతుంది. అయింది చెప్పడం గొప్ప విషయం కాదండి, చెప్పింది అయ్యేలా చేయడం గొప్ప విషయం. దాని వాక్ సిద్ధి అంటారు. మనం చెబితే అది అవ్వాలంటే అలవోకగానే అవ్వాలంటే, అది కావాలంటే తపశ్శక్తిని సాధించాలి, అపరిమితమైన భక్తి ఉండాలి, భగవంతుని పట్ల నిజాయితీ ఉండాలి. అందుకని ఆయన అడిగాడు, నువ్వు అలా తీసుకోవడమైనా ఏది పడితేదంటే నేను నమ్మను అన్నాడు. నీకు ఓ పని చేయి, ప్రత్యక్షంగా చూపిస్తే కానీ నీ కలికాలం మనుషులు ఏది నమ్మరు, ఇదే సంత దా ఇలా ఈ శివలింగం వెనకాల దాక్కు, పైకి రావద్దే కూర్చో. వాడు వస్తాడు ఇప్పుడు హీరో గారు వస్తాడు, ఏం చేస్తాడో చూడు అసలు. వాడు పూజా విధానమే గమ్మత్తుగా ఉంటుంది, కింద పడిపోతావు నీకు మంట ఎత్తిపోతూ ఉంటుంది. అంతే కదా వాడు పూజా విధానం చూస్తే వీడికి మంట ఎత్తదు, పుట్టి నుంచి నీళ్లు ఉమ్మేస్తుండే లేచి కొట్టడు. నువ్వేమనకు అలా కోపాలన్నీ అణుచుకో, అసలు వాడు భక్తి శుద్ధుగా నువ్వు ఉన్నాడు మా, కానీ చూద్దాం అని ఆయన నెమ్మదిగా ఇలాగా ఆసనాల్లో ఏదో మూడంకి వేస్తామని నిద్రపోయినప్పుడు అటువంటి ఆసనం ఒకటి వేసేసి హాయిగా శివలింగం వెనకాల కూర్చున్నాడు. శివుడిని తొక్కుపెట్టడం లేవకో, నీకు చాలా ఆవేశం వస్తుంది నాకు తెలిసి, బ్రాహ్మణ ఆవేశం, మీరు ఎక్కువ ఆవేశపడతారు పని చేయరు కానీ కూర్చోండి అక్కడ. ఊరికి ఆవేశపడి పేక మీద తెచ్చుకుంటారు, కర్తవ్యం ఏం చేసేది ఏమి ఉండదు కానీ కూర్చో మాట్లాడు అని చెప్పాడు. అంత ఆయన అలా చెప్పగానే అనమోదించి హరద్విజుండు వదుగా, అనమోదించి హరద్విజుండొదుగా, చెంచవ్వేళనే తెంచి పావన నిర్మాయము చెప్పుగాలగొని ఓ వంద్రోచి.
అనమోదించి హరద్విజుండుగా చెంచవేళ నియతించి పావన నిర్మాల్యము చెప్పుగాలగొని భోవం రోచి గండూషసే జీవన శేకంబొనరించి గండూష జీవన శేకంబొనరించి పత్తిరిడి త్రోవం దాచి తానేసి తెచ్చిన కోళామిష ఖండము తనకు భక్షింపంగనందిచ్చిన
మామూలుగానే యథావిధిగా చేసేసేటండి మనవాడన్నీ అభిషేకం అయిపోయింది నైవేద్యం అయిపోయింది తిన తర్వాత తినవాలని కూర్చున్నాడు. ఇక్కడ ఈవేళ ఆయనకు అనుమానం ఏం లేదు, నా లోరుబడి తింటున్నవే అలవాటు పడ్డంగా అలవడవో కమ్మవో కావో ఇంకా అదే ఉండవు, ఇంకా అది అయిపోయింది ఆ సీన్ అయిపోయింది. అందుకే హాయిగా వచ్చాడు ఈయన, ఉదికి చూశాడు పక్క నుంచి ఇలా చూస్తున్నాడే వీడెవడో వస్తాడే ఏమి లేదు. మళ్ళీ ఎలా వచ్చాడు, విల్లు కచంక అంప పొది వీపున దొప్పలకే దొప్పలు కేను దోయి బుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జలముప్పగా వచ్చి. అదే పద్ధతిలో వచ్చాడు. ఆ వస్తుంటే ఈయన కనపడలా, కానీ ఇక్కడికి వచ్చాక వీడు దుంపదగా ఆ కుడికాలు తీసి ఆ చెప్పులతో ఈ నిర్మాల్యం అంతా తుడిచేశాడు. దాంతో రేగిపోయింది ఆ బ్రాహ్మణికి సర్వాంగాలు అంటుకుపోయే ఒకసారి ఇప్పుడు దుంపదగా దుర్మార్గుడా దుర్మార్గుడా పరమశివుడు తంతున్నావు రాని బుద్ధి లేదురా నీకు, ఉండో కంగారు పడకో ఆగో అదే చెప్పాను నేను ఇందాక నుంచి ఓ ఓ అంటే లేవకో అంతే ఏమి లేవకో మండెత్తిపోతుంది నరికెత్తడం చూసింది ఇప్పుడు తంతున్నాడు వాడు అంతే చెప్పుగా లేకపోతే మందరం వచ్చి ఎందుకని అశక్తత నిర్మాల్యాన్ని తీసేయాలి. చేతులు కాడిగారు రెండు చేతుల్లోనూ మాంసాహారం ఉంది, నోట్లో నీళ్లున్నాయి, నిర్మాల్యం తీసేస్తే కానీ అభిషేకం చేయడానికి వీల్లేదు. ఈ పవిత్రమైన అభిషేకానికి మళ్ళీ ఆ పవిత్ర దీనికి లెవెల్కి అదే సరిపోతుందండి. ఇప్పుడు ధారాపాత్రతో అభిషేకం చేస్తే అప్పుడు నిర్మాల్యం తీసే విధానం వేరు, ఉమ్మేసి అభిషేకం చేసేవాడికి ఇది సరైన విధానమే, దానికి ఇది జోడి చేయక అంతగా తగ్గిపోతాను. ఆ పూజ అలాగే ఉంటుంది కానీ ఈయనకి అందరికీ తెలియదు అయి బాబు ఈ దేవుట అభిషేకం సమర్పయామని నైవేద్యం సమర్పయామని చచ్చిపోతాం మనం. ఆ పూజ చేసే పాత్ర ఎవడన్నా కుర్రాడు ముట్టుకుంటే వాడు వీపు సాగు కొట్టేస్తాం ముట్టుకుని లేదా ఇంగ్లీష్ చేసేసావు మడితే మడంత పోయిందిరా వీడు ఎక్కడ తన్నేస్తున్నాడు ఏకంగా చెప్పుగాళ్ళ కొన్ని భూమంద్రోచి గండూష జీవన శేఖం వదరించి మళ్ళీ మూడు చేసింది ఒకసారి ఇంత తొంపర వచ్చి బ్రాహ్మణ మీద కూడా పడింది. శివుడి మీద పడితే పడతాడు ఈయన ఎలా పడతాడు అయి బాబో బాబో ఏమిటి ఉండో కంగారు పడకో ఆగో నేను చెప్తాను నువ్వు చూడు ఇంకా అసలు సీన్ ముందుందా ఇప్పుడే ఉందాయా ముందుంది ముసళ్ళ పండుగ ఇప్పుడే కంగా ఇంకా వాడు చాలా చేస్తాడు వాడు చేసిన అవసరం నువ్వు చెయ్యలేవు అన్నాడు. అబ్బాయి చేయలేవు మేము చేయం ఇలాంటి దిక్కుమాలి పూజలు అనుకుంటాడు అబ్బాయి లేవు వాడు చేసినవి ఏవి నువ్వు చేయలేవు చూడు కంగారు పడు కంగారు పడు అని ఆయన తొక్కిపడ్డమే ఈయనకి పని మన వాడు కానిస్తున్నాడు అక్కడ గండూష జీవన శాఖం వదిలించ పుక్కి నీళ్ళ పుక్కిటి నీళ్లతోటి ఆయనకు అభిషేకం చేసేసి త్రోవలు గాచి తాని పత్తిరిడి ఆకు కూడా పట్టుకొచ్చాడని పూజ చేయాలని తెలుసు వాడికి. అందుకని దొరికిన మారేడాకులో నేరేడాకులో ఎవడు పట్టుకొచ్చాడు అవన్నీ దేవుడి మీద వేసేసాడు, వేసినా ఏం పర్వాలేదు అలా వేయచ్చు. భక్తి ప్రధానము అని చెప్పడం ఎందుకోసం ఆచారం మానేయమని కాదు, ఆచారం కుదరదు ఒక్కోసారి ఏం చేస్తాం అంటే అసలు మానేయకుండా మొత్తం మీద పనికాని చేయి. అందుకని వాపక్షం వాపక్షం అని బ్రాహ్మణులు సాధారణంగా అంటారు మీరు గమనించి వాపక్షం అందుకు నువ్వు సుఖరంగా అన్ని అవకాశాలు ఉన్నప్పుడు వాపక్షం చేయకూడదు, ఉన్న శాస్త్రం ప్రకారం చేయాలి. వీలు కాదు అధ్వానం అధ్వానం అంటారు చూడండి కార్యక్రమం ఎలా ఉందంటే అధ్వానం అయింది. ఏమిటి అధ్వానం? అధ్వా అంటే మార్గం, అన్నం అంటే భోజనం, మార్గ మధ్యంలో భోజనం. మన ఇంట్లో మనం భోజనం చేస్తే ఇలా ఎదురుగా పీట పెట్టుకుని ఓ పీట మీద కూర్చుని కింద పెట్టుకుని ఇలా ఏదో మొత్తం నైవేద్యాలు అన్ని పెట్టి పద్ధతిగా తింటాం. భోజనం తర్వాత ఒకటి రైల్లో తింటాం. ఏం చేస్తాం వాడు వచ్చి నెంబర్ బెర్త్ నెంబర్ వేసుకుని బుక్ చేసుకు పోతాడు, తీసుకొచ్చి మన ఊళ్ళో పెట్టేస్తాడు. ఇంత ప్యాకెట్ ఒకటి ఇస్తాడు దానికి చిప్పుకి ఈ అన్నమే ప్యాకెట్, మరి దానికి ఎక్కడది బ్లేడ్ ఎక్కడది, అదే అధ్వానం. రైల్లో భోజనం అన్నమాట అధ్వానం అంటే కార్యక్రమం అధ్వానం అయిందంటే రైల్లో భోజనం చేసినంత ఇడిగా మడిగా తయారైన వ్యవహారం అధ్వానం అధ్వానం అంటే అది. అందుకని అధ్వానం పూజలా ఉందనుకుంటున్నాడే నువ్వు కంగారు పడుకుంటున్నాడు పత్తిరిడి లక్షపత్రి పూజలాగా మారేడు పత్రి వేశాడు ఆ పైన మాంసఖండాలు అవి పెట్టుకుంటాయా త్రోవలు దాచి తానేసి తెచ్చిన కోలామిష ఖండములు. కోల అంటే పంది, ఆమిష అంటే మాంసం. ఇందాక చూడండి ఫలలం అనివాడే ఇక్కడ ఆమిషం అనివాడే. ఈ సాహిత్యంలో గొప్పతనం ఏమిటండి, ఈ పద్యాలు విద్యార్థులు చదువుతూ ఉంటే వాడికి మాంసానుకుండే పర్యాయ పదాలన్నీ 10 తెలుస్తాయి. కిరాతుడు అనడానికి పర్యాయ పదాలు 10 తెలుస్తాయి. శివుడు అనడానికి పర్యాయ పదాలు 10, బ్రాహ్మణుడు అనడానికి 10, ప్రతిదానికి 10 పర్యాయ పదాలు తెలుస్తాయి. విపరీతమైన భాషా జ్ఞానం. పూర్వం పండితులు ఎందుకు ఉండేవారంటే ఎందుకు ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ పీకి పారేశారు, 4 లైన్లు 3 లైన్లు 6 లైన్లు కవితలు పెట్టారు అక్కడ. అందులో ఏముండదో అర్థం తెలుసుకుందుకు ఏముండదు, ఇంకా అర్థము పరమార్థం అనేది ఒకటేం లేదు, అర్థం చదవడానికి ప్రత్యేకంగా వెళ్ళదు అక్కడ. ఈ ఆమిష ఖండములు, కోల అంటే పంది, ఆమిషం అంటే మాంసం. ఇదివరకు కోల అనే మాట వాడాలా, దౌష్ట్రాటంక కోటి పుటచ్చిన్నక్ష్మాజ వరాహం అనడ. ఇక్కడేమో కోలం, ఓహో వరాహము కోలము కిటి పంది ఇవన్నీ పందికి పేర్లు. పందికి పది పేర్లు తెలిస్తే మిగిలిన విషయాలు పరమేశ్వరుడు కనపడకపోయినా పందికి పది పేర్లు తెలిస్తే చాలు, భాషా జ్ఞానం వచ్చింది. తర్వాత విషయం పిల్లాడికి అంతే కావాలి కదండి, స్టూడెంట్కి అంతే కావాలి కదా. తర్వాత విషయం భాషాజ్ఞానం పట్ల కూడా ఇంత శ్రద్ధ వహించి కవులు కావ్యాల్లో ప్రత్యేకమైన పదాలతో రాసేవారు. ఉన్న పదం విశ్వనాథ సత్యనారాయణ గారు అందుకే అంటాడు, ఆయన కావాలని మారుమూల పదాలు వాడతాడు. ఏమిటండి ఇలా వాడారంటే, ఎవడు వాడకపోతే పదాలన్నీ ఏమైపోతాయన్నాడు ఆయన. తాపత్రయం పాపం. అవును, ఇంట్లో పాత్రలు ఉన్నాయి, ఏడాది కోసారైనా గంగాళం వాడాలా గుండిగా, లేదా ఎందుకు పెట్టి వాటక మీద కోసారైనా తీయించి తువించి ఏదో వాడాలి కదా, లేదా పడైపోతుంది. అలా పదాలు కూడా అంతే, మూలపదం మూలపదం అంటే కదా, ఎక్కడొక్కడ వాడితే దాని అర్థం నెమ్మదిగా కాస్త వ్యాపిస్తున్న తర్వాత అది మామూలు భాషలోకి వస్తుంది. మనం తెలుసుకోవాలి దాని దగ్గర కఠినమైన పదాలను వదిలేయకూడదు. తెచ్చి అందించినాను, అందించాడు అంతే. ఇప్పుడు మనవాడు చూపిస్తాడు, ఈయన తింటాడేమో పంపదీసి తినేస్తాడు, తినేసేలాగే ఉన్నాడు, ఇవన్నీ భరించాడు, ఇవి తినడా అనుకుంటున్నాడు. ఇక్కడే మనం చెప్పుకోవాలి ఒక విషయం, ఆయన చెప్పుకోలతో ఇలా తోశాడు కదండి, ఎంత దుర్మార్గం అది నిజంగా. కానీ ఆ చర్యని శంకరాచార్య స్వామి శివానందరహరిలో ప్రశంసించాడు. ఎంత గొప్పవాడయ్యా కన్నప్ప అన్నవాడు, మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే, మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే, గండూషంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే, గండూషంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే, కించిత్ భక్షిత మాంసశేష కవళం, కించిత్ భక్షిత మాంస శేష కవణం, నవ్యోపకారాయతే, భక్తి కిం న కరోతి, భక్తి కిం న కరోతి, అహో వనచిరో భక్తావతం సాయతే. స్వామి శంకరాచార్య సైతం దాసోహం అన్న గొప్ప భక్తులండి కన్నప్ప అంటే సామాన్యుడు కాదు. నాకంటే ఎంత అదృష్టవంతుడు ఆ పోయేవాడు. వాడు దారిలో నడిచి వచ్చిన చెప్పు కాళ్ళతో నిర్మాల్యం తీస్తే నువ్వు దాన్ని ఏమో పెద్ద పార్వతీదేవి వచ్చి ప్రత్యేకంగా తన పైట కొంగు పెట్టి నిర్మాల్యం తీసినంత ఆనందంగా చూసావు. ఏమనుగు ఏం ఆనందం అయ్యా, నీది ఆశ్చర్యంగా ఉంది. అమ్మా చూడు, భర్తకి చెమట పడితే భార్యలు ఇలా పక్కన ఉంటే పాపం చెయ్యాలమ్మా, అలాగ బహుమాట పడకూడదు, దానివల్ల సంసారాలు బాగుంటాయి. 10 మంది ఉన్నారు, 10 మందిలో చేసే పనేది చేయని చాలా ఉన్నాయి. అందుకని ఇలా చెమటతో ఇలా తుడిస్తే చూసిన వాడు కూడా నేర్చుకుంటారు. మన జంట జంటలకే కన్నుగుట్టు కావాలి, ఇంకా ఒంటరిగా ఉన్నవాడు జంటలై పోవాలి అన్నాడు దసరాపుల్లో. 10 మందిలో భార్యకి భర్తకి ఇద్దరు కూడా చేయవలసినటువంటి సేవలు సపర్యలు చేయాలి. 10 మంది ఉన్నా సరే, ఏం విపరీతమైన కార్యక్రమాలు ఏం చేయట్లేదే మనం. ఏ వారికి చెమట పట్టింది ఇలా తుడిస్తే తప్ప, వారు పక్కేసుకొని పోతున్నారు ఇలా వేస్తే తప్ప, వారు కూర్చోడానికి కుర్చీ వేస్తే తప్ప ఏం నష్టమే లేదు. ఎవరి ఓపిక లేకపోతే రెండవ వారు ఆ పని చెయ్యాలి. అప్పుడే సరస సామ్రాజ్యంలో ఉంటుంది సంసారం ఎప్పుడు కూడా. దానివల్ల ప్రేమలు వృద్ధి చెందుతాయి. అంతేకాని భార్య అంటే అలా ముట్టుకోకూడదు దూరంగా. ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడో నీ తలకాయ 24 గంటలు వృధా చేసేసి, 24 గంటల్లోనూ ప్రతి క్షణం ప్రేమించవలసిందే భార్యనైనా సరే భర్తనైనా సరే. ప్రతి చర్యలోనూ అభినందన తెలియజేయవలసిందే, లేదు విమర్శించేది ఏదైనా ఉంటే సున్నితంగా మనస్సు బాధపడకుండా పరోక్షంగా తెలియజేయవలసింది. అందుకని ఆయన అనుకుంటున్నాడు శంకరాచార్య స్వామి, పార్వతీదేవి ఏదో కొంగట్టు తెలిసినట్టుగా అనుకుంటున్నావయ్యా నువ్వు. ఏమి ఏమి బాధపడు, ఏం ఆనందిస్తున్నావు ఊరికే, ఏం ఆనందించా ఎలా స్వీకరించవసారి. గండూషాంబునిషేచన వాడు పుక్కిటి నీళ్లు ఉమ్మేస్తే దివ్యాభిషేక ఏదో ధారాపాత్ర పెట్టి సహస్రఘటాభిషేకం చేసినట్టే మొత్తం పోయివయ్యా పోయివయ్యా అని పూజించుకోవడం ఏడు పోయడానికి. వాడు ఉమ్మేస్తే అలా పూజించుకోవడం ఏంటి అభిషేకం. మేము బ్రాహ్మణం ఏమో నమ్మక జపకాలు చదివి పోయిస్తే చేస్తే కూడా చేయించుకుంటావా, వాడు ఎవడో పుక్కిటి నీళ్లు ఉమ్మేస్తే కూడా అతను నీ పద్ధతి ఏమిటి అదే పద్ధతి ఆయన పద్ధతే అది. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యకం. అందుకని ఇతరుల పూజా మార్గాన్ని మనం మార్చాల్సిన పని లేదు, మన పూజ ఏదో మనం చేసుకోవడమే. నువ్వు ఇలా చేయడం తప్పు, అలా చేయడం రైటు అని ఏమి చెప్పక్కర్లేదండి. ఎలా ఉందో అలాగే చేయండి. ఓ సావుకారు గారు ఉన్నట్ట, ఆయనకి 20 ఏళ్ళకు శివుడు, ఎన్నో ఏళ్ళుగా ఆయన ఇంట్లో శివుణ్ణి పూజిస్తున్నాడు. అనుకోకుండా ఆయనకు ఒకసారి ఒక వ్యాపారంలో 10 లక్షలు నష్టం వచ్చింది, కుదిరైపోయింది మనిషి. అయ్యి బాబు నష్టం వచ్చేసింది నష్టం వచ్చేసింది అని బయట అరుగు మీద కూర్చున్న వాళ్ళకి ఇతర మిత్రులకు చెప్పాడు, నష్టం వచ్చేసింది బాబు 10 లక్షలే బాబు, ఇంట్లో వాళ్ళు కూడా తిట్టేస్తున్నారు, ఎప్పుడు జరగలేదు ఇలాగ. పక్కవాడు ఏదో మాటలు మాట్లాడుతున్నాడు, ఏమిటో ఈయన ఎడబడి పూజిస్తున్నా, శివుడు కూడా కాపాడలేదయ్యా 10 లక్షలయ్యా వాడ మునిగిపోయిందయ్యా అని. ఏంటి శివుడు కాపాడలేదు అంటే, మా 20 వేలు పోయా శివుడు, మరి చెప్పవే అందుకే వచ్చింది నష్టం అనడం. ఈ యువతరాయన చాలా తెలియనే, శివుడిని పూజించడం నష్టం వచ్చిందా, మనం బలహీనంగా ఉన్నప్పుడు అండి ఏ మాట అయినా పడేస్తాడు మన మీద, మనమే పనిచేసేస్తుంది. నేను బలహీనుడు శివుని పూజిస్తున్నావా, ఇగో నీకు తెలిసే శాస్త్రం శివుని ఇంట్లో పెట్టుకోకూడదు, తెలిసా అబ్బో శివలింగం ఉంటే పూజ చేయకూడదు. ఇప్పటికీ ఉన్నాయి కొంతమంది అనుమానాలు, స్పెషల్లో గుళ్ళు ఇచ్చేయాలి, గుళ్ళు ఇచ్చి మన ఇంట్లో ఉండకూడదమ్మా శివలింగం, మన ఇంట్లో ఏమి ఉండకూడదు, శివలింగం ఉండకూడదు, శ్రీచక్రం ఉండకూడదు, అమ్మవారు నువ్వు మీ ఆవిడ కూర్చోవాలి అలా దెయ్యాలి ఇద్దరు ఏమిటి ఉండేది, ఎవరైనా చెప్పింది ఉండకూడదని. దానికి చేయవలసిన పూజా విధానం ఏమిటో కనుక్కోడు చేయడు, శ్రీచక్రం అయితే వేరే విషయం అది. అదే అమ్మవారు ఫోటో ఉండాలా కూడా అనుమానం, అదే నాకు ఫోన్, ఈ ఫోన్కి రెస్ట్ ఉండలేదు అసలు, ఇప్పుడే ఫోన్, ఈ 2 గంటలే రెస్ట్ దీనికి. ఫోన్ చేసి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉండొచ్చా, మీ ఆవిడ ఫోటో ఉందా ఇంట్లో అని అడిగాను నేను. ఆ పక్కన ఇది కూడా పెట్టే గొడవ లేదన్నా, ఫోటో కూడా అమ్మాయి ఆవిడ దెయ్యమా, ఏమిటో భయపడి తెచ్చిపోతున్నాం అన్నీ అనుమానే. లలితా సహస్రం చదవచ్చా, చదవడానికే ఉండదండి, అన్ని అనుమానమే. ఈ అనుమానాలు వదిలేసి నియమపూర్వకంగా చేయాలి. అందుకని వాడు ఏదో చెప్పాడు, శివుని ఇంట్లో పెట్టి పూజిస్తున్నావా, ఏమిటో శివుడు నటరాజస్వామి అవి చేయకూడదు, శివలింగం కానీ నటరాజ శివుడు బొమ్మ ఇంట్లో ఉండకూడదు, అవి ఎవరు నీకు తెలియదు, తీసేయి వెంటనే తీసేయాలి. పైగా ఆయన ఈ మధ్యన అయ్యప్ప దీక్ష పుచ్చుకున్నాడు, అది మరి వ్యాపింప చేయాలి కదా. అది ఇగో మరి ఏం చేయనయా, ఇగో అయ్యప్ప ఏమనుకుంటున్నాను, 40 డేస్ దీక్ష నల్లబట్టలో చెప్పులు వేసుకోకు, నువ్వు భార్యను తోసే పుట్టింటికి వేసేయి కింద పడుకో, 40 రోజుల్లో నీకు కలిసి రాకపోతే చూసుకో అన్నాడు. ఈయన పట్టేసిందండి, డబ్బులు పోయి నష్టంలో ఉన్నప్పుడమో, ఆరోగ్యం బాధల్లో ఉన్నప్పుడు, దంపతుల మధ్య విభేదాలు ఉన్నప్పుడు ఎవరు ఏం చెబితే అది పట్టేస్తుందండి. మా ఆయన మాట వింటలేదండి, ఇగో పలానా మంది చెట్టు నేను అది పెట్టేశాను అని ఎవరు చెప్పేస్తాను, వీడిగా మంది చెప్తాను శుభ్రంగా, వాడు మొన్న ఉన్న పొర కూడా పడైపోతున్నాడు. ఈ వీక్నెస్ అనమాట, ఆ బలహీనత, అల్పపీడనం ఏర్పడినప్పుడే తుఫాను వస్తుంది, అధిక పీడనం ఉంటే రాదు. శాస్త్రం కూడా అంతే, సైన్స్, అల్పపీడనం ఉంటేనే తుఫాను. నీ మనసులో అల్పపీడనం వచ్చింది, ఎవడు ఏ మాట చెప్పినా పట్టేసింది, నేను పట్టేసింది దీనికి. ఇది వెంటనే లోపలికి వచ్చాడు, నిజమే నలబడి కాపాడుతున్న శివుడు పూజ చేస్తున్నాను కాపాడు అని చెప్పి ఈ బొమ్మ తీసేసాడు, నటరాజు బొమ్మ తీసేసి అవతల ఆరుద్దాం అనుకున్నాడు. కానీ మనస్సు ఒప్పుకోవాలి, ఎంతైనా నలబడి పూజ చేసాం, పారేసో పారేయకూడదు, ఎందుకు వచ్చిన గొడవలే అని హాల్లోంచి తీసి ఆ మూల పెట్టాడు. అక్కడ ఓ మూలకి మరి పారేయడానికి మనసు ఒప్ప, ఇక్కడ ఈ పీఠం మీద అసలు పీఠం ఉంది, దాని మీద అయ్యప్ప విగ్రహం పెట్టాడు, 18 మెట్లు పెట్టాడు, అయ్యప్ప బోధాన్ని పిలిపించాడు గురుస్వామి, ఆయన 18 సార్లు వెళ్ళొచ్చాడు కొండకి, ఆయన ఏమో పెట్టాడు పూజ జరిపించాడు, 40 రోజులు దీక్షగా చేశాడు. ఆశ్చర్యం ఏమిటి తెలుసు అండి, 30 రోజులు కాగానే ఆయనకి అదే వ్యాపారంలో మళ్ళీ 10 లక్షలు కలిసి వచ్చేయండి, భగవద్ విలాసం కలిసి వచ్చాయి. ఈయనకి నమ్మకం బాగా పెరిగింది, అయ్యప్ప అసలైన దేవుడు అంటే అయ్యప్ప శివుడు, ఇప్పటికి కోపం ఇవో అక్కడే ఉండు రోగం, నువ్వు నన్ను దెబ్బేసేదో నన్ను, ఆయన కాపాడాడు, ఆయన దేవుడు అంటే ఆయన, ఆయన చూసి నేర్చుకో, ఇంతకు ఆయన కూడా వీడు వీడు అబ్బాయి, ఆయన చూసి నేర్చుకోవాలి నువ్వు, అది బొమ్మే కదా, ఏమో పలు కొలకదు పలకదు, బాగుంది వ్యాపారంలో కలిసి వచ్చింది బాగానే ఉంది, అది కలిసి వచ్చి ఇంకా మనకు నమ్మకం పెరుగుతుంది కదా సహజంగానే. అందుకని ధూపదీప నైవేద్యాలతో అయ్యప్పకు పూజ చేస్తున్నాడు. ఓ రోజు ఈయన పూజ చేస్తే ఎప్పుడు కళ్ళు మూసుకుని చేసేవాడు, ఇవాడు ఎందుకు కళ్ళు తెరిచాడు, అక్కడ ధూపమాగ్రహమి దీపం దర్శి ఏమి అగరత్తుల దీపం పెట్టాడు, అంబికా దర్బార్ బత్తి భగవంతునికి భక్తునికి అడ్డంగా ఉంటుందే అది పెట్టి, అది పెట్టి ఇలా ఎలా అంటాడు అంటుంటే విపరీతంగా ఆ విచిత్రం జరిగింది. ఆయన మూల పెట్టాడు కదా ఈ పొగ, ఇలా అయ్యప్ప కేసి వెళ్ళలేదు, ఆ శివుడి కేసి వెళ్ళిపోతుంది అగరత్తుల పొగ. దీనికి ఆశ్చర్యం అనిపించింది, ఏమిటి నేను ఇలా ఎలా అంటుంటే అలా పెడుతున్నాడు, ఇలా తిప్పించాడు దాన్ని, ఇలా తిప్పించాడు, వెళ్ళకూడదు ఎందుకంటే ఆయన శివుడు అంటే పాపం వచ్చేసింది, నన్ను కాపాడింది అయ్యప్ప, నేను నీ కోసం పోగట్లేదు అనవసరంగా రూపాయి దండగా, అది ఆయన కోసం పెట్టాను, నువ్వు ఇచ్చేస్తానండి అది. ఇక్కడ తీసుకొచ్చి ఆ పొగను ఎలా తిప్పించాడు, ఇలా తిప్పి మళ్ళీ ఎలా అయినాడు, ఈయన ఎలా అన్నా కానీ అది అటే పెడుతుంది, ఎందుకంటే గాలెట్ ఉంది ఏం చేయమంటావు, ఆ మాత్రం బుర్రలేదు నీకు, గాలెట్ ఉన్నప్పుడు అటే పెడుతుంది, వెళ్ళిపోయి మళ్ళీ తిప్పుతాడు ఎంత వెళ్ళట్లా, ఇంకా ఆవిడ పాపం వచ్చేసింది అని లేచాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, ఆ ముద్దు దగ్గరికి కొట్టేసాడు, ఇలాగ ముక్కు దగ్గర నువ్వు పిలిచాలని పిల్లలు ఏమనిస్తారు, అది అయ్యే పొగ నేను ఒప్పుకోను, నీ వల్ల 10 లక్షలు దెబ్బ అయిపోయాను, ఆయన వల్ల 20 లక్షలు కలిసి వచ్చే పొగంతా నువ్వు ఇచ్చానంటే ఇదిగో అని పిలిచాడు. ఆశ్చర్యం అండి, ఆయన అలా గుడ్డ అడ్డం పెట్టగానే వామసీమావరోధాకారుండై నాగశర్మ వసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షానంగ భస్మాంగుడై లోక వ్యాపిత పండుదీదితి కరాలుండై వృషారూఢుడై అనుకున్న పరివారంతో సహా మొత్తం షావుకారి గారికి శివుడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయాడు, అయ్యి బాబోయ్ దేవుడా ఎంత తప్పు చేశానయ్యా, బాబోయ్ 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 ముక్కు మీద కొట్టేస్తే కనపడ్డావేమిటయ్యా బాబు, ఇంత దయామయుడమని తెలియదు, ఆక్షేమించవయ్యా ఆక్షేమించవయ్యా అన్నాడు. అబ్బాయి ఇవన్నీ మామూలు అయ్యా, వెనక కూడా చెప్పుకోద్దు తండ్రి అంటాను, అంతకంటే నువ్వు గొప్పవాడివి, ఉక్కి నుంచి నీళ్లు పట్టుకొచ్చి ఉమ్మేసాడు ఆయన. ఆ బ్రాహ్మణుడు వచ్చి నానా బూతులు తీర్చాడు, బ్రాహ్మణ భాష కాదు వేరే భాష మాట్లాడాడు. అవన్నీ విన్నాను ఆయన, అంతకంటే నువ్వు చాలా మంచివాడు, ముక్కు కొట్టెట్టావు అంతే కదా, మా అయితే ప్రాణం పోతుందేమో అని భయపడి కనపడ్డా, అయితే చంపేస్తావు కదా. అప్పుడు అడిగాట, స్వామి ఇంత ఆరాధన చేస్తే కనపడలేదు, ఇప్పుడు కనపడ్డావు ఏమిటంటే, లేదురా అబ్బాయి నువ్వు నన్ను నమ్మావు పరిపూర్ణంగా, నేను ఈ పొగ పీలుస్తున్నానని నమ్మావు, కాబట్టి ముక్కు గుడ్డడ్డం పెట్టావు. నువ్వు మూల పెట్టినా మూల స్థానంలో పెట్టినా నాకు అనవసరం, నమ్మడం చాలా ముఖ్యం, నేను అక్కడ ఉన్నాను అని నమ్మి అంతేగాని ఇది బొమ్మ ఇదేం పీల్చదు అని లేదు. భగవంతుడు ఎక్కడ పెట్టావన్నది కూడా ముఖ్యం కాదుట, అసలు అక్కడది ఉంది అని నువ్వు నమ్మావా లేదా? అంటే పైన పెట్టినప్పుడు మూలస్థానంలో పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నానని ఈ ధూపదీపాలన్నీ అందుకుంటున్నానని నువ్వు నమ్మలా, కాబట్టి నేను అందుకోరా, కాబట్టి నీకు నష్టం వచ్చింది. నేను అందుకుని ఉంటే నీకు 10 రెట్లు వచ్చిండేది, నువ్వు నమ్మలేదు, నేను అందుకోలేదు. అక్కడ పెట్టావు ఆయన కోసం పెడుతున్నావు, కానీ నేను పిలుస్తున్నాను నువ్వు నమ్మావు, ఆయన పిలుస్తున్న లేదని కూడా నమ్మావు, అందుకని ఆయన కనపడలా నేను కనపడ్డా, ఆయనే నువ్వు నమ్ముంటే ఆయన కనపడేవాడు, ఆయన నేను వీరు కాదురా వీరాడ వాడు మా అబ్బాయే. కలియుగంలో మేము కొంచెం బాధపడ్డాం కదా అని యంగ్ టర్క్ని ప్రవేశపెట్టాం యూత్ కాంగ్రెస్ లాగా, అందుకని యువ లీడర్లను యువదేవులను ప్రవేశపెట్టాను ఆయన, కొంచెం మేము ఓల్డ్ అయిపోయి సీనియర్లు అయిపోయినాం కదా, వృద్ధాశ్రమంలో చేరి కాస్త యువకులను ప్రవేశపెట్టాం కొంచెం, అందుకని పెద్ద తేడా ఏం లేదు ఏమో, నమ్మడం చాలా ముఖ్యమండి, అందుకోసం చెబుతాడు అని శంకరాచార్య స్వామి ఆయన్ని చూసి అసూయపడ్డాడు. నిజంగానే భక్తి కిమ్న కర్ణమూర్తి, వాడు కించిత్ భక్షిత మాంస శేషకప్పుడు, వాడు సగం తినేసి ఆ మొక్కలు పడితే తింటావా నువ్వు, ఏమిటయ్యా ఏం పద్ధతయ్యా? కానీ ఆ భక్తి ఎంత గొప్పది అంటే భక్తి కిమ్న కర్ణమూర్తి, ఏమైనా చేస్తుంది భక్తి, ఏం చేయదు. అగో వనచరు భక్తావతం సాయతి, ఆ వనచరుడు ఆ అడవిలో ఉండే ఆ కిరాతకు ఎంత గొప్ప భక్తుడో కదా, మేము ఇన్ని శాస్త్రాలు చదివాం, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాం, ప్రస్థానత్రయానికి భాష్యం రాశాం, నాకు ఈయన దర్శనం వాడికి ఇచ్చావయ్యా, నాకంటే ఎంత గొప్పవాడయ్యా ఆయన అని శంకరాచార్య స్వామి సైతం నిరహంకారంగా కీర్తించారండి ఈ కోయవాణ్ణి. ఆయన యొక్క ఆచార్యస్వామి యొక్క సంస్కారానికి నమస్కారం. తన శివానంద నగర్లో ఈ పాత్రకి ప్రాధాన్యం కల్పించాడు ఆయన అని చెప్పి అప్పుడు అక్కడ పెట్టి అక్కడే ఈయన చూడండి, ఇంకా ఈయన నైవేద్యం పెట్టాడు కదా తినలేదు, మాంసం ముక్కలు పెట్టాడు అందిస్తున్నాడు తినలా, తినకపోగా ఏం తినవే నిన్న తిన్నావుగా, ఈయన ఊరికే ఇంక బతిమాలా మందులు ఇస్తున్నాడు, ఏమైంది నిన్న తిన్నావు కదా బాబు, ఏం రోగం వచ్చిందా రోజు పేచి పెడతావు, చూస్తున్నావు నైవేద్యం పెట్టలేక నిన్ను తిన్నావుగా, కాసేపు బతిమాలతో మళ్ళీ కాసేపు బతిమాలి కాసేపు మందు నుంచి ఏం చేసినా శివుడు వినలా వినకపోగా మకరంధారగతి. ఎంత అద్భుతంగా రాస్తాడో దుర్జతి స్వామి కన్నీళ్లు గారుస్తున్నాడండి, ఆ కన్నీళ్ళని ఎవడో తీయని గారుస్తున్నట్టు ఉందిట, ఈయనకి అలాగే ఉంటుంది కాల్చేవాడు గెలుపు కానీ కవిత్వం అంత మధురంగా ఉంటుందండి. స్వామి ఒక కంటి వెంట కన్నీరు గారుస్తున్నట్ట, ఓ కమ రీకో కమ రివి కచత్ వి కచత్ నవ్వో కమ రీకో కమ రివి గళ వికచారుణ పద్మ పేత్ర పత్ర వీధి విగళన్ మకరంద ధారగతి తన ముకుళి తనేత్రముల బాష్పములు ఘనమైన ఒక మరికో కమరికించిత్ వికచారుణ పద్మ పత్ర వీధి విగళన్ మకరంద ధారగతి తన ముకుడి తనేత్రమున బాష్పములు ఘనమైన. ఒక కంటి నుంచి ఇలా నీరు గారుతోంది ఆయనకి, ఆశ్చర్యపడుతున్నాడు, ఇదేమిటిది ఏమి లేనిది నీరేమిటో ఇంతట్లో ఏమైందయ్యా నీకు అని చూశాడు. నిజంగా నీరు గారుతుంది అలాగే శివలింగానికి, కన్ను ఏర్పడింది కంటికి నీరు గారుతుంది, శివలింగానికి కళ్ళు ఏర్పడితే ఆయన ఆశ్చర్యపోరా, ఎందుకంటే శివుడు స్వయంగానే ఆయనకు దర్శనం ఇచ్చాడుగా, కూర్చుని తిన్నాడుగా, రోజు చూస్తున్నాడుగా, ఇప్పుడు శిలారూపంలో ఉన్నాడు, శిలకు కూడా కళ్ళు ఉంటాయి, శివుడైనప్పుడు ఉండవు, అందుకని కంటికి నీరు కారుతుంది. ఏమైందమ్మా ఏమైందమ్మా నా తండ్రి నా బుజ్జే నా బంగారు కొండయ్య ఏమైందయ్యా దిక్కుమాలి వాడిని తెలుసుకోలేకపోయినా తినట్లేదు అనుకున్నా కంటికి రోగం వచ్చిందా అమ్మా అందుకని తినట్లేదా. ఆ కంటి వెంట నీరు గారుతుంటే ఎలా ఉందంటే వికించిద్ వికచారుణ పద్మపత్ర వీధి విగడన్ మకరంద ధారగతి. తెల్లారగట్ట 4:30కి లేచి 5:30కి తామర పూలు ఉన్న చెరువు దగ్గరికి వెళితే తప్ప ఈ దృశ్యం మనకి తెలియదు అర్థం కాదు, టీవీలు చూస్తే అర్థమయ్యే విషయం కాదు. తామర మొగ్గగా ఉండి సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే నెమ్మదిగా ఎలా 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 విచ్చుకుంటుంది అది, కించిద్ వికచ కొంచెం కొంచెం వికసించింది, పూర్తిగా ఇలా విచ్చుకోలేదు, ఇంకా కొంచెం కొంచెం విచ్చుకుంటుంటేనే అప్పుడే వెచ్చవెచ్చని తేనె చాలా నులివెచ్చగా ఉంటుంది, ఆ నులివెచ్చని తేనె ఆ మొగ్గల రేకుల మధ్యలోంచి ఇలా బొట్టు 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 కింద పడుతుంది, అలా కొడుతున్నటువంటి స్వామి వెంట కన్నీళ్ళు. దాన్ని తేనెతో ఎందుకు పోల్చాడు అంటే ఈ భక్తుడు ఎంత అదృష్టవంతుడో వీడి కోసం స్వామి ఏడుస్తున్నాడు. ఒక బిడ్డ కోసం తల్లి ఏడిచినట్టుగా వీడి కోసం స్వామి ఏడుస్తున్నాడు. అందుకని భగవంతుడు మన కోసం బాధపడ్డాడు అంటే మన బతుకు పండిపోయినట్టే. ఇంకా మన యోగక్షేమాలని ఆయన చూసుకుంటాడు. మన కోసం ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు, అవసరమైతే బయట వాళ్ళు ఏడుస్తారు, కానీ భగవంతుడు ఎందుకు ఏడుస్తాడండి? ఆ పద్మపత్ర వీధి నుంచి మకరందం బిందువులు జారిపడినట్టుగా బాష్పములు ఘనమైన ఇలా అవుతూ ఉంటే ఆయనకు ఆశ్చర్యమైంది. ఇదానాయన తెలియలేదయా, అయ్యయ్యో అయ్యయ్యో అని వెంటనే కోక పుట్టం బావి గొనను తీయొచ్చు వైద్యం అలెట్ చేయడం అనవాడు. ఎక్కడది వైద్యం? వాళ్ళ అమ్మ ఎప్పుడో వీడి కంటితే పూర్తి చేసిన వైద్యం అది. పక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లు చేస్తుంటే చూసిన వైద్యం. ఎన్ని రకాల నేత్ర వ్యాధికి ఒక శీసపద్యం రాస్తున్నాడండి ధూరిజటి. డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా నేత్ర వ్యాధికి ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయి చూడండి, రూపాయి ఖర్చు లేదు. కోక పొట్లం మావి గొనను దియొత్తుచు కర్కషణో ఉష్ణ కరభ భాగమునగాచి, కోక పొట్లం మావి గొనను దియొత్తుచు కషణో ఉష్ణ కరభ భాగమునగాచి, నెత్తి తంగేడాకు వెత్తి రేచకి నిమ్మ పంటి పులుసున నూరి పట్టు పెట్టి, నెత్తి తంగేడాకు వెత్తి రేచకి నిమ్మ పంటి పులుసున నూరి పట్టు పెట్టి, తెల్ల దింతెన దా తెల్ల దింతెన పువ్వు తెచ్చి తద్రస తెల్ల దింటెన పువ్వు తెచ్చి తద్రసమిడి కలివె పువ్వులు గోసి నిలిచి పిడిచి, తెల్ల దింటెన పువ్వు తెచ్చి తద్రసమిడి కలివె పువ్వులు గోసి నిలిచి పిడిచి, పేరిన నెయ్యి వెత్తి పెరుగు ఒత్తులు వైచి, పేరిన నిజి వ్యక్తి పెరుగు ఒత్తులు వైచి, తనుబాలతో రాచి సంకుచమరీ, పేరిన నిజి వ్యక్తి పెరుగు ఒత్తులు వైచి తనుబాలతో రాచి సంకుచమరీ, ఇన్న మందులు సాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు, విన్న మందులు సాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు, ఎన్ని చేసి మానక ఇందుమౌళి కన్ను తొడుబడి నెత్తులుగారుటయును. ఘట్టాన్ని రసమయం చేయడం అంటే ఇదండి. ఇప్పుడు ఊహించండి కవికి ఎన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలో, వైద్య శాస్త్రం తెలియకపోతే ఈ పద్యం ఎలా రాస్తారండి? మరి దూర్జుడు వైద్యం చేశాడా? లేదు. ఇలా చేస్తే చాలా పనులు చేసి ఉండాలి. దూర్జుడు మాంసం తిని ఉండాలి, తప్ప తప్ప తాగేసి ఉండాలి, వ్యభిచారం చేసి ఉండాలి, సమస్తం చేసి ఉండాలి. ఇవేం చేయాల. ఒక్కసారి ఆసుపత్రికి వెళ్ళి వైద్యంలో డాక్టర్ గారిని ఒకసారి పరిశీలిస్తే కవి రెండు నిమిషాల్లో సమస్తం గ్రహిస్తాడు. చాలు, ఇంకేం ఒక్కల. రాజవైద్యులు ఉన్నారు కృష్ణదేవరాయల దగ్గర, వాళ్ళ నేత్ర వైద్యానికి ఏం చేస్తారో చూశాడు. పైగా కవిత్వం రాసేవాళ్ళు ఆ రోజుల్లో ముందే సమస్త శాస్త్రాలు చదివేవారండి. వేద శాస్త్రాలు చదవని వాడు ఎవడు కవిత్వం రాసేవాడు కాదు. వేదానికి కవిత్వానికి సంబంధం ఉంది, ఎందుకంటే భగవంతుడికి గురించి చెప్పినటువంటి మొట్టమొదటి కావ్యమే వేదం. అంటే వేదం చదవకుండా వేద సంబంధమైన జ్ఞానం లేకుండా కవిత్వం మొదలుపెట్టినా కూడదు. గణానాం త్వా గణపతిగం హవామకే కవిం కవీనాముపమశ్రవస్తవం. చూడండి, వేదం చదివితే మొట్టమొదటి చదువుతారు కదండి కవిం కవీనాముపమశ్రవస్తవం. ఆది కవి గణపతి. వేదంలో మొట్టమొదటి ఏ దేవుని గురించి చెబుతున్నావు ఆయన కవిం కవీనాముపమశ్రవస్తవం అంటారు. కవిత్వం అక్కడ మొదలైంది వేదం దగ్గర. అంటే వేదమునందు వేదం చదవకుండా, కనీసం వేదార్థం తెలియకుండా, కనీసం వేదమునందు గౌరవం లేకుండా కవిత్వం మొదలెట్టకూడదు. పెడితే ఆ కవిత్వం నిలబడదు. అందుకే వేదానికి వ్యతిరేకంగా వేదం లేకుండా వేదం తెలియకుండా వచ్చిన అనేక రకాల కవితా సంపుటలన్నీ గంగలో కలిసిపోయాయి. ఈ కావ్యం మిగిలింది, ఇలాంటి కావ్యాలు మిగిలాయి. వేదం నుంచి వైద్యం వరకు అన్ని తెలియాల్సింది. అందుకని కోక పొట్లం ఇలాగా పడ్డం కదా, అలా ఆవిరి తీసి ఆ ఆవిరి పెట్టేట్టు ఆ వేడికి. ఇక్కడ ఇలా రాస్తారండి, కషణోష్ణ కరభ భాగమునగాచి. దీన్ని కరభ భాగం అంటారు, చేతిలో ఈ భాగాన్ని, ఈ భాగాన్ని. మీ మొత్తం చేతికి అన్ని పేర్లు ఉన్నాయండి, ఇవన్నీ సాముద్రిక శాస్త్రంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ వేళ పేర్లే కాదు, వేడిలో ఈ భాగాన్ని ఏమంటాయి, వేడి ప్రతి వేలిని మళ్ళీ మూడు భాగాలు చేస్తారు. ఈ మొత్తం ఈ అరసే ఏరియా ఉంది ప్రాంతం, దీన్ని మళ్ళీ 16 భాగాలు చేస్తారు. జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ భాగాన్ని కరభం అంటారు. ఇక్కడ సరిగ్గా ఇలా రాస్తే కంటి మీద కురిపేసినప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇలా అని ఈ వేడి ఇక్కడ పెడతారు. వేడి పెట్టాలి కదా, అట్టకాడ కాల్చి పెట్టేయకూడదు, అక్కడ కన్ను ఉండదు. ఇంకా ఏ మాత్రం వేడో ఆ మాత్రం అంటే గోరు వెచ్చన అంటారు, గోరు వెచ్చన అన్నారు, నోరు వెచ్చన అనలేదు, నీ ఒళ్ళు వెచ్చన అనలేదు. గోరు వెచ్చన అంటే గోరు వెచ్చన, గోళ్ళు పెడితే వెచ్చగా తగలాలి, గోరుకి అలిపకూడదు. అలాగే ఇలా అని వేడి పెట్టాలి కానీ వేడి వేడి అన్నారు కదా అని ఆ గ్యాస్ పొయ్యి అంటించేది పెట్టి కానీ పెట్టకూడదు చచ్చిపోతాను అని చెప్పింది నేను. కంటికి ఆ వేడి చాలు, అందుకే ఇలా ఇలా అని అది పెట్టే. నెత్తి తంగేడాకు మెత్తి, నెత్తి మీద తంగేడాకు మెత్తి ఇక్కడి నుంచి లోపలికి ఆ రసం ప్రవహిస్తుంది, అది కంటికి పనిచేస్తుంది. రేచకి అంటే కరెక్కాయ, రేచకి అంటే కరెక్కాయ, కరెక్కాయని అరగదీసి దాని మళ్ళీ నిమ్మ పళ్ళ రసంలో కలిపాడు, కలిపి నువ్వు ఇదన్నీ వాళ్ళ అమ్మ చేసిన మందులు, వాళ్ళ చేతుల మందులు, లేకపోతే ఈయనేమైనా డాక్టరా? పురుష ప్రయత్నం ఎంత చేశాడో చూడండి, భగవంతుడికి వైద్యం చేయడం కోసం. ఇదంతా శివుడు హాయిగా కూర్చుని చెయ్యి, ఎప్పుడు చేయలేదు ఇప్పుడు పట్టణం ఉంది ఆవిడ, ఇవి అసలు చెప్పాలి బుద్ధి రావాలి ఒకసారి, అసలు సర్వీస్ చేస్తే ఒట్టు. ఎందుకంటే ఆవిడ భక్తులు ఆవిడకున్నారు మరి, వాళ్ళ గ్యాంగ్ వాళ్ళది అమ్మవారు, ఆవిడ ఆవిడని చూసుకుంటాను. ఎప్పుడు ఒక సేవ చేయలేదా ఇన్నాళ్ళకి, నాకు సేవ చేసే భక్తుడు ఈయన మొండికేసి కూర్చున్నాడు. ఎందుకంటే కంటికి వ్యాధి తగ్గిందంటే వీడు సేవ మానేస్తాడు. ఒక పిల్లడు చూడండి, బడే కొట్టేయడం కోసం వ్యాధి నటిస్తాడు, వాడికి అమ్మ ఒరే జ్వరం తగ్గినట్టు తగ్గలేదమ్మా చాలా వేడిగా ఉంది, ఎందుకంటే బడే కొట్టేయాలి కదా, లేనిపోంది వాంతి అవుతున్నట్టు జ్వరం ఉన్నట్టు నటిస్తాడే ఈ యాక్షన్ వాళ్ళట్టాడు ఈ పెద్ద మనిషి. అందుకని ఏం చేసినా సరే తగ్గలా చెయ్యి, ఎందుకంటే ఈ సేవలన్నీ కావాలి. ఎవరు చేస్తారండి కైలాసంలో ఈ సేవలన్నీ? ఈయనకి ఈయనకి ఇంటికి వ్యాధి రాదు, వచ్చినా ఎవడో పలకడం, పైగా వచ్చిన వాడు ఏమంటాడు మీకు వ్యాధి ఏమిటి అని వెళ్ళిపోతాడు అదో శని. మీకు వ్యాధి ఏమిటి అన్నాం, ఆయనకి రావా? అది భగవంతుడికి కావాలి, ఆ ప్రేమ కావాలి. అందుకని ఆయన అవతరిస్తాడు అప్పుడప్పుడు మామూలు బిడ్డగా. అయ్యో మానవులు ఎన్ని భోగాలు అనుభవిస్తున్నారు, ఎన్ని ప్రేమలు పొందుతున్నారు వాళ్ళ తండ్రుల వల్ల, తండ్రుల వల్ల, భార్యల వల్ల, భర్తల వల్ల. నాకు ఆ వైభవాలు ఏమీ లేవు, ఎంతసేపు ఇలా అనంతసేన అయ్యంగారులాగా ఇలా పడుకోవడం, కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చోవడం తప్పితే ఏమైనా ఉన్నాయని భోగాలు భోగాలు మనం ఉంటాం, మనకున్న ప్రేమలేమి వాళ్ళ దగ్గర లేవా మా నిజానికి. పైగా మనం వాళ్ళని ప్రేమించడం ఎంతసేపు కొబ్బరికాయ కొట్టిస్తాం అక్కడంతే, పూజ చేసేద్దాము కొబ్బరికాయలు కొట్టేద్దాము తప్ప లవ్, ఆ ప్రేమ కావాలి భగవంతుడికి. అందుకని ఈయన ఇలా నటిస్తున్నాడు. తెల్ల తింటెన పువ్వు తెచ్చి, తింటెన పువ్వులు తెచ్చాడు, ఆ రసం పోశాడు, కరిమ పువ్వులు పోశాడు, అది పిలిచాడు ఇలా ఇలా నిలిచి పిలిచి. ఎందుకంటే వాడు అమ్మ ఎవరో చేస్తుంటే, పక్క వాళ్ళు చేస్తుంటే చూశాడు, పరిశీలన శక్తి. అదే విద్య ఆ రోజులు. గిరిజనులకు ఎవరు ప్రత్యేకించి వైద్యం నేర్పేవారు కాదు, ఒకడిని చూసి ఒకటి నేర్చుకునేవాడు. ఇప్పటికీ చూడండి మీరు, 60 ఏళ్ళు దాటినటువంటి అమ్మమ్మలు నాయనమ్మలు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా వైద్యం తెలుసు, చాలా వైద్యం తెలుసు. మా ఇంట్లో ఏమొచ్చినా సరే ముందు మా అమ్మకి చెప్పేస్తాం అర్జెంటుగా, చెట్కా అదేముందిరా నాయన మోకాలకి అనపోసరా ఆయన ఉంటుంది, ఆవిడ ఇలా చేస్తుంది మనం చెప్పక్కర్లేదు, ఇలాదా అని కూర్చోబెట్టి మనకి ఆవిడ వైద్యం మళ్ళీ రాస్తుంది. 3 నిమిషాల్లో మాయం, ఎందుకంటే ముందు వెనపోస అసలు అమ్మ ప్రేమ, అది వెనపోస కంటే గొప్పది. అయిపోయిందంటే ఎన్ని, ఎక్కడ ఓ పుస్తకం లేదు, రాసుకోలేదు, కంఠస్థం చేయలేదు. మనకి MBBS డాక్టర్ గారు మందులు రాస్తే ఆ రైటింగ్ ఆయనకి తెలియదు మనకి తెలియదు, తెలిసేలా రాయడం. ఎందుకంటే తెలిసేలా రాస్తే మనం మందులు కొనేసుకుంటాం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాం, మరి ఆయనకి చేయించుకుంటే 100 రూపాయలు ఎలాగా? ఇన్ని రకాలు ఉన్నాయి వైద్యంలో వ్యాపారం. తల్లి వైద్యంలో ఏ వ్యాపారం ఉండదండి, పైగా స్వయంగా చేస్తుంది ఆ వైద్యం. పంటింట్లో ఉండే వస్తువులతో గాయత్రీదేవి గారిని గొప్ప ఆయుర్వేద వైద్యులు ఉన్నారు, మహానుభావుడు ఉషశ్రీ కుమార్తె. అమ్మాయి అమ్మ అమ్మమ్మ అని పుస్తకం రాశారు, తెప్పించుకోండి, ఇంటింటా ఉండదగిన పుస్తకం అది. అమ్మాయి అమ్మ అమ్మమ్మ ప్రత్యేకం గైనకాలజీ, స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులు. అమ్మాయికి ఏ వైద్యం, అమ్మకి ఏ వైద్యం, అమ్మమ్మకి ఏ వైద్యం, 3 స్థాయిలు. ఉషశ్రీ గారు పెద్దమ్మ, పెద్దమ్మైన 2వ అమ్మ, 2వ అమ్మ. మాకు చాలా సన్నిహితురాలు ఆవిడ, మాకు ఆ పుస్తకాలకు పంపిస్తూ ఉంటారు. అటువంటి ఇంట్లో పెట్టుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అసలు. సో ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఉండేటువంటి వైద్యాలన్నీ ఉన్నాయి, అవన్నీ ఇందులో ఉన్నాయండి. నిజంగా ఇవన్నీ చూస్తే నేను ఆవిడని ప్రశ్నించా, ఈ తినడం చేసిన వైద్యం నిజం ఆయుర్వేదంలో మొత్తం చెప్పింది మ్యాచర్, ఇందులో ఒక్క ముక్క సందేహం లేదని చెప్పింది. ఇవన్నీ ఉన్నవేనండి ఇందులో, ఏం వాడు మాయ ఏం చేయాలి, అంత స్పష్టంగా ఉంటుంది నా శాస్త్రం, అది తెలుసుకున్నా ఆయన ఎక్కడ రాశ. పేరిన నెయ్యి పెట్టి, పేరిన నెయ్యి కంటికి చలవ చేస్తుంది, మరి వేడి వల్ల వచ్చింది కదా ఇదంతా, అందుకని పేరిన నెయ్యి పెట్టారు. పెరుగు ఒత్తులు వేసి, అంటే ఒత్తులు దీపం వేసే ఒత్తులు ఉంటాయే, అవి పెరుగులో ఏదో ముంచి అక్కడ పెడతారు కలది కంటి దగ్గర, అది కూడా చలవ. కంటికి వేడి చేస్తే చేసే పని అది, కళ్ళు చలవగా ఉండాలంటే మధ్యాహ్నం పూట పడుకుంటాం కదా, 2 దూదు ముక్కలు తీసుకుని ఆ 2 పెరుగులో ముంచి ఇలా కంటి మీద పెట్టుకుని పడుకోండి, చల్లదనానికి ఆగి నిద్ర పడుతుంది. కాస్త ఇక్కడ కారు చూడడం కారణం ఏమిటైంది, నష్టం ఏం లేదు, ప్రమాదం ఏం లేదు, కళ్ళు చల్లగా ఉంటాయి, చాలా కాలం పనిచేస్తాయి. ఆకుకూరలు ఎక్కువ తినాలి, ఎంత వైద్యమే మనం చెయ్యం కాబట్టి మనకి 40లకే వచ్చేస్తున్నాయి. సత్వారం అంటే 40 అని అర్థం, 40కి వచ్చేసింది. 87 ఏళ్ళు మా అమ్మ కళ్ళజోడు లేకుండా పేపర్ చదివేస్తుంది, నేను ఆశ్చర్యపోతున్నాను, 87 పేపర్ చదువుతుంది కళ్ళజోడు అక్కల. పైగా పెట్టుకో అంటే అలవాటు పడితే కష్టం రావటం, అలవాటు పడితే కష్టం ఇప్పుడు దురభ్యాసంలాగా చదివిస్తున్నాడు అడిగాను. అది దొరికితే కళ్ళజోడు మేమే తీసి పెడుతూ ఉంటాం, ఉన్నకడ కూడా దెబ్బతింటాయేమని పోతే బాగానే చదివిస్తుంది. ధైర్యం, మనోధైర్యం, సంకల్పం, అందుకని పెరుగు ఒత్తులు వేసి పేరిన నెయ్యి పెట్టి చనుబాలతో రాచి కొన్ని రకాల మందులు అనుపానం అండి. చనుబాలు కావాలి మరి మగవాడు కదండి. ఎలా వచ్చి అక్కడికి వెళ్ళాడు పక్కన ఉండి, అమ్మా చూడు కను ఇబ్బంది వచ్చింది అమ్మా అనుబాలు వేయండి అమ్మా ఆడకూడదు కానీ తప్పదమ్మా. అయ్యో అదే ఉందా దానికి ఏం భాగ్యం అని లోపలికి వెళ్ళి తెచ్చిచ్చారు. అనుపానం కొన్నింటికి తేనె అనుపానం ఆయుర్వేదంలో, కొన్నింటికి సనుపాలు అనుపానం, కొన్నింటికి ఆవుపాలు రకరకాలు ఉన్నాయి. అనుపానాన్ని బట్టి పనిచేస్తుంది, కొన్నింటికి నెయ్యి. ఇంగ్లీష్ మందులకు వేటికి అనుపానాలు లేవు ఎందుకంటే పనిచేయదుగా. పనిచేస్తే అనుపానం, పనిచేయని దానికి ఎందుకు ఉడికి బెడ వేసుకోవడం అలాగంత సైడ్ ఎఫెక్ట్. ఒకటి పనిచేసింది అనుకోండి కాళ్ళ నొప్పి తగ్గుతుంది, కడుపు నొప్పి వస్తుంది, మళ్ళీ దాని దగ్గర డాక్టర్ దగ్గర కడుపు నొప్పికి మరి కడుపు నొప్పి తగ్గుతుంది తన లేక వస్తుంది. ఆయుర్వేదం అలా కాదు, దాన్ని ఖచ్చితంగా చేస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా చేస్తుంది. అందుకని చివరి అంటున్నాడు చూడండి, సరుబాలతో రాసి సంకుచమిరి శంకు వికృతి శంఖం ప్రకృతి. శంఖాన్ని కంటి మీద ఎలా నెమ్మదిగా రాస్తే అది చలవ చేస్తుంది. అందుకని వైద్యం కోసం మాత్రమే శంఖాన్ని వాడేవారు. ఆ శంఖాన్ని పూజ గదిలో పెట్టేవారు. శంఖం ఇంట్లో ఉండకూడదంట, అది నర్తకుల జీవది. అందుకని మనకు ఆ దోషం లేకుండా పూజ గదిలో పెట్టేస్తే కూడలేదు. ఎందుకంటే వైద్యంలో వాడాలి మరి అప్పుడప్పుడు. అందుకని సంకుచమిరి శంఖం మీద రాశారు. విన్న మందులు తాతరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడివి మందులు విన్న మందులు ఇదివరకు తెలియ చెబుతుంటే విన్నవి తాతరి కన్న మందులు తాను స్వయంగా కొనుక్కున్న మందులు కొన్ని అడిగి తెచ్చిన మందులు ఈ సనుభవాలు మొదలైనవన్నీ అడవి మందులు అడవిలో ఈ ఆకు దొరికితే ఈ మందులు తగ్గట్లేదు కదా ఇంక వాడికి పిచ్చెక్కిందండి. రకరకాల ఆకులన్నీ దూసి పట్టుకొచ్చి ఆ కంటి మీద పారిస్తుండే. ఈ తీవ్ర ప్రయత్నం ఉండే తగ్గుతుందా తగ్గదా అనే సమస్య కాదు. మీరు సరిగ్గా తల్లి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆ మనసు దగ్గర కూర్చొని బిడ్డ బాధపడుతుంటే మందులన్నీ వేసి తగ్గకపోతే ఇంకేం చేయని ఇంకేం చేయని ఇంకేం చేయని బాబు ఊళ్ళో ఇంకో పెద్ద డాక్టర్ గారు ఉన్నారేమో వెళ్ళి పిలుచుకురండి అలా కూర్చుంటారో ఏమిటండి అంటుంది. ఆ ముగ్గురు సంటేసి తగ్గదే వేదాంత చెప్తాడు ఇక్కడ. తగ్గే యోగం వస్తే యోగం రావడం ఏంటి వెళ్ళకుండా ముందు అన్నిటికీ యోగం. తగ్గే యోగం వస్తే అది తగ్గుతుంది అనేవాడు ఒకడు ఇంకో తండ్రి ఉంటాడు. వాడు ఒళ్ళు భరిసి తెచ్చుకున్నాడు వేదం ఒళ్ళు భరిసో పులిసో అని వెళ్ళాలా ముందు వద్దా. వాడు తీరుకున్నా కావాలంటే రెండు ఒడిగాయి మగాడ వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయి. అవన్నీ ఎందుకంటే ముందు వెళ్ళకుంటుంటే అసలు ప్రేమ లేదు బిడ్డల మీద రకరకాలుగా వస్తాయి చూడండి వ్యాఖ్యానాలు అంటాడు. కేవలం తల్లి భగవంతుడికి ప్రత్యేక కేవలం తల్లి, మరో పదార్థం లేదు ప్రపంచంలో. ఆ ప్రేమకి సాటి లేదు అసలు, అనిర్వాచ్యమైన అనిర్వచనీయమైన ప్రేమ. ఒక 10 గంటలు మాట్లాడినా నాకు ఆ సబ్జెక్ట్ తెవదు. అందుకని అక్కడ కూర్చుని ఆవిడ చెబుతున్నాడు అది చేసిన ముందు అది అడిగి ముందు అనేక రకాలు పట్టుకొచ్చాడు. అవన్నీ పట్టుకొచ్చి పోవేస్తూ ఉంటే ఈయన హాయిగా పావు. ఎందుకంటే దొంగ వైద్యం కదా ఇది, దొంగ దొంగ జబ్బు. ఈయన స్కూల్ ఎగ్గొట్టే మేడం ఇది, అసలు కంటికి ఏమీ అవ్వలేదు. బెడ ఎగ్గొట్టడం కోసం వేసిన వేషం ఇది, కావలసిన సర్వీస్ ఇది. అందుకని చెయ్యి ఇంకా చెయ్యి ఈయన పట్టుకొస్తే వచ్చి తగ్గిపోతే చేయడగా పైగా ఇంకోటి చేశారండి యాక్షన్. ఇన్ని చేసిన మానక ఇంది మౌళి కన్ను తొడిబడి నెత్తురుగారుటయును ఈయననట నా బంగారం కానీ ఇదివరకు గారిందేమో కన్నీళ్ళ ఇప్పుడు నెత్తురుగారుతావా ఇంకా అంత భయపడ్డానికి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం అని కన్నీరు ఆగిందిరా. నెత్తురు గారు ఉంటాయి నెత్తురు మొదలైన మన వాడికి కంగారు వచ్చేసింది. ఎందుకని అడవిరాకులు పూసేశాను మొర్రో దాని వల్ల నీళ్ళేమో నెత్తులైపోయింది. ఈ అమాయకత్వమే దేవుడు కాదు. ఎంత అమాయకులం అయితే ఎంత పసిపిల్లలం అయిపోతే అంత తొందరగా మనకి భగవత్ సాక్షాత్కారం. ఈ దిక్కుబాలం తెలివితేటలు ఉన్నాయి బాగా లౌక్యాలు పెరిగి 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 వాడిని కనపడకుండా చేసే మనకి ఇవన్నీ పోయి మొత్తం ఈ పెట్టుకున్న పట్టికలన్నీ మేము మన పలానా కులం పలానా మొత్తం పలానా శాఖ పురుషత్వం స్త్రీత్వం ఈ సమస్త త్వాలు త్వాలన్నీ కూడా నాశనం అయిపోయి కేవలం ఒక మట్టి పదార్థంగా మిగలగలిగితే ఆ శివలింగం దర్శనం ఉంటుంది మనకి. అంత జడత్వానికి అంత బాల్యత్వానికి వెళ్ళిపోవాలి. గో బ్యాక్ టు ది పెవిలియన్ అంటారు అలా బాల్యానికి బాల్యానికి మళ్ళీ బాల్యానికి వెళ్ళిపోవాలి. నాకు వద్దు ఈ తెలివితేటలు వద్దు అమాయకుడుగా ఉన్నాం సార్ ఎవరైతే చెబితే చేసేద్దాం పర్వాలేదు. ఆ నిరతిశయమైన ఆనందాన్ని అప్పుడు పొందగలుగుతాం మనం. అందుకని అతను అనుకుంటున్నాడు నెత్తురు గారుతూ ఉంటే అయ్యే బాబోయ్ నెత్తురు గారిపోతుంది నేను వేసిన ఆకుల వల్లే అని పాపం వచ్చిందండి వాడికి. తగ్గలేదు కదా అసలు ఇదే నీకు చెప్తే మనం ఇంకెందుకు వచ్చింది తెలుసా ఈ డబ్బు అని ఎంత ఘోరంగా మాట్లాడుతుంటే పట్టపుదేవిన్ ఈ మగిరి పట్టిన్ మాయమ్మ చూచి పదరి నకతనం నెత్త విషయనో. ఇంతవరకు ఏ భక్తుడు అనలేదండి నింద, దారుణమైన నింద. పట్టపుదేవిన్ హిమగిరి పట్టిన్ మాయమ్మ చూచి పదరిన కథనం నెట్ట విషనో నే గుందుల నే మందుల మట్టెరుగను కంటికి ప్రమాదం మొదవెన్. అసలు నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే నీకు ఇదే ఎంతసేపు అమ్మవారిని చూస్తే యావా యావటం. ఆయన కొడుతున్నాడు నేను భలే చెప్పేవాయా నేను అంటుంటే మా ఆవిడ నమ్మట్లేదు ఇప్పుడైనా నమ్ము వాడు చెప్పాడు కదా అని చెబుతున్నాడు. నిజంగా ఆయనకి యావే. ఆ విషయం సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి కూడా చెప్పారు. ఆవిడ సౌందర్యానికి తట్టుకోలేని వాడండి ఆయన. కాళిదాస్ కుమార సంభవంలో చెప్పారు.
ఇంత పెద్ద నటన చేసి కపట బ్రహ్మచారిగా వెళ్ళి శివనంద చేసి అమ్మవారిని జడిపించి నాన గొడవ చేసిన పెద్ద మనిషి పెళ్లి ఒప్పుకున్నాడు కదండి. ఒప్పుకున్నాక సప్తర్షుల్ని పంపించాట, వెళ్ళి రాయబారం చేయండి, నా తరఫున నాకు అమ్మాయిని ఇవ్వనడు. అప్పట్లో అలా అడిగేవారు, అమ్మాయి తరఫు వాళ్ళు వెళ్ళేవాడు కాదు, అబ్బాయి తరఫు వాళ్ళే అమ్మాయి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడం అడిగేవారు అప్పట్లో. ఇప్పుడు ఉల్టా అయింది, కంగారు పడకండి, మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు మళ్ళీ ఉల్టావు. ఎందుకంటే ఇప్పుడు నిష్పత్తి మారిపోయిందండి. విజయ్ ఇష్టం 970 అమ్మాయిలు, అబ్బాయిలు 1000 మంది ఉంటే అమ్మాయిలు 970 ఉన్నారు పేపర్లో వచ్చిన మాట. ఇది కాస్త పెరిగిందంటే ఇంకా అమ్మాయిలు దొరకరు, ఎవరికైనా అబ్బాయిలు ఉంటే వెంటనే చేసేయండి, ముందు మాకే ఉన్నారు దొరకరు, ఇంటికెళ్ళగానే చేసేద్దాం గొడవలు. దొరకడం అమ్మాయిలు ఇంకా ఇంకా అమ్మాయి కాలేట్టుకోవడమే, నేను చేసుకుంటావా నేను చేసుకుంటావా అంటే నేను నువ్వు చెట్టు లెక్కగలవా మరి పొట్ట లెక్కగలవా అంటుంది టెస్ట్. ముందు ముందు రాబోతుంది ఆ వ్యవస్థ, అప్పుడున్నది అదే వ్యవస్థ. అందుకని పార్వతీదేవి ఇంటికి వెళ్ళి హిమవంతుని అడగమని చెప్పాడు, ఎవరు ఇంకా అమ్మా నాన్న లేదు, ఎవరు అడతారు? సప్తర్షుల్ని బతిమారాడు. పైగా వాళ్ళు ఎడితే సరిపోతుంది, శివుడు అంటాడండి విచిత్రంగా, కాళిదాసు మాటలు కానీ మీరు పెడుతున్నారు సరేనయ్యా, మొగాళ్ళు మీకు ఏం తెలుసు, ఒక ఆడావిడ కూడా ఉండాలి. ప్రాయేణ వివాహార్థి పురంధ్రీణాం ప్రగల్భత, ప్రాయేణ ఇవం విధే కార్యే పురంధ్రీణాం ప్రగల్భత. పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు ఆడది లేకుండా వెళ్ళడం అంటే బుద్ధి లేకుండా ఎవరైనా తీసుకెళ్ళి, ఎవరున్నారు ఇందులో ఎవరికి సరైన భార్య లేరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, కొంతమంది లేనే లేరు. అది అరుంధతి దేవి దొరికింది వశిష్ఠుని వారి చివరికి, ఆవిడ కుదిరించిన సంబంధం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదో మాట్లాడి ముహూర్తం కుదిరిపోయింది, అయిపోయింది. దీనికి వచ్చేసారు సప్తర్షుడు, వచ్చాక శివుడు అడిగట, ఏమన్నారు ఏమన్నారు, కంగారుగా ఉంది నీకు అప్పుడే, కాదన్న పెద్ద మనిషి అండి, అసలు నేను చేసుకోనని బిడించి భీష్మించి కూర్చున్నాడే. అందుకే మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు రహస్యం సినిమాలో హరికథ రాశారు, బిడియపడి భీష్మించి పెండ్లు కొడుకై నెట్టి జగమేలు తండ్రికి జయమంగళం. బిడియపడి భీష్మించి పెండ్లు కొడుకు అయ్యట, నేను చేసుకో నేను చేసుకో నాకు అక్కర్లేదు అని మొత్తం మీద చేసుకోకపోతే ఊరుకో అని ఒకసారిలే నువ్వు చేయండి అన్నట్టు. అది బిడియపడి భీష్మించి పెండ్లు కొడుకు అయినట్టు సినిమా కవిత్వం కూడా ఎంత బాగుంది. మళ్ళా రామకృష్ణ శాస్త్రం అయ్యాక శాస్త్రాలు చదివి రాసిన వాడు కవిత్వం వేరండి, వాడు సినిమా పట్ల వచ్చినా బాగానే ఉంటుంది, వాడు డ్యాన్స్ ఆడినా బాగానే ఉంటుంది, వాడు సిగరెట్ కాల్చినా బాగానే ఉంటుంది, శాస్త్రం చదివాడు అంతే, శాస్త్రీయంగా ఉంటుంది సిగరెట్ కాల్చడం కూడా. ఆ శాస్త్ర ప్రతిభ కనపడుతుందండి, వాడు దుర్లక్షణం ఉన్నా సరే ఆ శాస్త్రం అందులో కనపడుతుంది. శాస్త్రాన్ని శాస్త్రంగానే వేదాన్ని వేదంగానే గౌరవించాలి, వాడికి దుర్లక్షణం ఉంటే వాడు పోతాడు, మనకు అవసరం, మన మనకు కలదు ఆ విషయం. ఆ లక్షణంలో కూడా వేద పాండిత్యం ఆ శాస్త్ర పాండిత్యం కనపడు. బిడియపడి భీష్మించి పెండు కొడుకున్నాడు ఆయన, అందుకని ఎందుకు బిడిపడ్డాడు కదా మున్సిపు, కానీ వెళ్ళి వచ్చాక సరే బాగుంది ఒప్పుకున్నాడు, మరి ముహూర్తం ఎప్పుడు అన్నాడు అంటే 3 రోజులు ఆగాలయ్యా, 4వ రోజు అంటే ఈ లోపు ఇంకోటి ఏటీఎం లేదా అన్నట్టు. ఆ ఇది మూడం అంటే బొత్తికే కుదరదు ఆషాఢ మాసం అసలే అన్నారు. ఆ ఆషాఢంలో ఒక రకంగా చైత్యమో వాపక్షం ఉంది, ఎందుకంటే ఈయన ఉండలేకపోతున్నాడు, అది రహస్యం. అందుకని కాళిదాసు పశుపతిరపితాన్యగని కృచ్రదగమయమీ స్పృశంతి భావాక, పశుపతి అయిన పరమేశ్వరుడు కూడా 3 రోజుల పాటు వివాహానికి ఆగలేడే, మనం స్త్రీలను చూసి పురుషులను చూసి వ్యామోహంలో పడ్డామంటే అర్థమేముందండి, అది మామూలే అన్నాడు. మనం పడ్డాలో ఆశ్చర్యం ఉందండి, పెళ్లి కొడుకు తొందరపడితే పెళ్లి కూతురు తొందరపడితే ఆశ్చర్యం ఉంది, ఆయన పడ్డాడు. అందుకని ఆయన అంటున్నాడు, మా బాగా చెప్పేవారు ఆసన్ని అని, పార్వతి అంటే నాకు పిచ్చి అంటే ఆవిడ నమ్మడం లేదు అని ఈయన చెప్పాడు. ఇప్పుడు అస్తమానం అమ్మవారిని చూడడం ఇంక చెప్పమంటారు స్పష్టంగా, కన్ను కొట్టమే నీకు పని, అందుకే కన్ను కొట్టి 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 ఆ కన్నీలు అయిపోయినాడు. ఎవడన్నా అంటాడండి ఇలా గిరిజనుడి యొక్క ఆలోచన భాష అని మీరు గమనించండి, బ్రాహ్మణుడు ఇలా అనలేదు, అమ్మో అమ్మవారిని దేవుణ్ణి ఇలా అనమే అనుకో, అది వేరే. ఇది అశ్లీలం అని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ భాష అలా ఉండదు, కోపం వస్తే వాళ్ళు అనేక రకాల బూతులు తిట్టుకుంటారు, అదేం విచిత్రమేం కాదు. ఆ బూతులో దేవుడు కూడా తిడతాడు. పట్టపుదేవి హిమగిరి పట్టిన్ మాయం మజూచి పదరి నగ అతమాను కలిసేకి చేయడమే కలిసేకి చేయడం, నీకు పగల లేదు రాత్రి లేదో సమయం లేదు సందర్భం లేదు, ఆవిడ చూస్తే నీకు పిచ్చెక్కువ, అందుకనే కలిసేకి చేసావు, అందువల్ల నీకు ఈ వ్యాధి వచ్చింది. సరిగ్గా ఈ మాట ఎలాంటిదంటే, బిడ్డకి ఎంతకి జ్వరం తగ్గలేదు అనుకోండి, కడుపునొప్పి వచ్చింది, ఎన్నో మందులు వాడింది తల్లి తగ్గల, అప్పుడు తల్లి ఏమంటుంది, ఒళ్ళు మండి తగ్గని బాధండి, బిడ్డ మీద కోపం కాదు, తగ్గట్లేదు తగ్గట్లేదు అనే బాధతో బయటికి వెళ్ళాం, అతమైన గడ్డి తినడం, ఇంట్లో ఎప్పుడైనా అన్నం తింటేగా పిజ్జాలు బర్గర్లు మీ తలకాయి అన్ని తినేసి తెచ్చిపెట్టుకున్నాం చావు అంటే కోపం వచ్చి, మళ్ళీ ఈ అమైపోతాడో ఏడుస్తూనే ఉంటుంది, మళ్ళీ చావును చుడుతుంది మళ్ళీ ఏడుస్తుంది. సరిగ్గా ఈ తల్లి ప్రేమ ఆ తిట్టడం అంతా ఏమవుతుందంటే, తగ్గలేదు అనే బాధ తప్ప నువ్వు బయటికి వెళ్ళి ఏదో తిన్నామనే బాధ కాదు, నువ్వు బయటికి వెళ్ళి ఏం తిన్నా నువ్వు బాగుంటే తల్లికి అంటే సార్, కానీ బాగులేదు కదా మరి తగ్గలేదు కదా, ఆ ప్రేమతో తెచ్చాడు కాబట్టి పరమేశ్వరుడు పడ్డాడు. ఇంత మాట నా అమ్మవారు ఉంటుంది ఇంతవరకు ఎవడో అనలేదు, అసలు ఈయనకి నేనంటే ఇంత పిచ్చున్నట్టుగా నాకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు చెబుతున్నాడు ఈ విషయం. అందుకని మా అమ్మవారిని చూసి అస్తమానం కలిసేకి చేయడమే పని నీకు, అసలు నీకేం పద్ధతి లేదు, పాడలేదు, నువ్వు దేవుడు నా తొరకాయ, అందుకే నీకు ఇది వచ్చింది అని మళ్ళీ వెంటనే బాధండి. నే మందుల మట్టి రుదనుకుని ఏదో చేసావు, నాకు ఎందుక గొడవ, నాకు ఇంకేం మందులు రావాయా, నేను ఏం చేయనయ్యా, నువ్వే తగ్గించుకోవాయా, ఆయన వల్ల కావట్లా. అందుకని మళ్ళీ అంటున్నాడు, అయ్యయ్యో అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, ఈ దెబ్బల కోర్వలేక అబ్బా తిట్టి తినయ్యా. సరిగ్గా రామదాసు ద్వారా, అయ్యయ్యో ఎంత మాట అనేసాను, అమ్మవారిని చూస్తే ఆయనకి యావా శివుడికి కామవాంచా, కాముని చంపి మనమున ఏ మోహము లేని వేల్పును ఇటువలెనని స్వామి ద్రోహము గాదా. అది భగవంతుడు ఇష్టపడే విషయం. తొందరపడి మాట అనడం కాదు, జీవితంలో కూడా అదే అలవాటు చూసుకోవాలి. కోపం వచ్చినప్పుడు అంటామండి, అది తప్పు అని తెలిసినప్పుడు భార్య అయినా సరే, భర్త అయినా సరే, చిన్నపిల్లడైనా సరే వెంటనే సారి చెప్పేయండి. ఏమనుకోకే ఆవేశంలో అన్నాను, ఏమనుకోకే అని భార్య చెయ్యట్టుకుంటే పరమానంద పడుతుంది. నేను చేయట్టుకోవడమేంటి, పెళ్ళెప్పుడు పట్టుకున్నా, మళ్ళీ జన్మలో పట్టుకోవాలి అంటే ఇంక పట్టుకోరు, అంతే విడిపోవడమే. పెళ్ళెప్పుడు ఎందుకు పట్టుకున్నావు? ఈ ఇగోలు పనికిరావండి అహంకారాలు, భార్యకైనా సరే భర్తకైనా సరే. తప్పు జరిగింది చెప్పేయడమే, ఏమిటైపోయిందట, ఇద్దరు సమానం కదా, అర్ధనారీశ్వరుడు అన్నారు, అందులో సగ భాగం ఆవిడ. అందుకని నేను ఎప్పుడు శివుడు పార్వతీదేవి పట్ల అపచారం జరిగితే చెప్పడానికి ఏమీ మొహమాట పడ్డండి, ఇంకా ఆవిడకే ఎక్కువ నన్ను అడిగితే కాపోస్ట్ గాని అంటేనూ మరి చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ స్వర్గలోకంలో నాట్యం జరుగుతుంది కదా, బ్రహ్మసభలో శివుడు పార్వతి వెళ్ళారు చూడడానికి, హరవిలాసంలో ఉంటుంది ఆ కథ. శివుడు పార్వతి అందరిని పిలిచాడు, బ్రహ్మదేవుడు సరదాగా రండి అని పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం, మీరందరూ రండి. అప్పట్లో ముంబై కానీ అక్కడ ఉంటుంది కదా, ఒకటి ఉంటా పెట్టారు అక్కడ, అది అక్కడ 35 అందుకని దాన్ని పెట్టారు, అది డ్యాన్స్ ఆడుతుంది అక్కడ. చూడడానికి అందరిని పిలిచారు, రంభ నృత్యమండి స్వర్గలోకంలో అదే మరి. అందరు చూడడానికి వెళ్ళారు, పార్వతీదేవితో సహా వెళ్ళారు. శివుడు అలా కూర్చుని చూస్తున్నాడు, పక్కన ఉంది పార్వతి, పక్కనే విష్ణువు లక్ష్మి, ఇంద్రుడు శచీదేవి, బ్రహ్మ సరస్వతి అక్కడ వాడు ముఖ్యస్థానం. విచిత్రంగా ఇలా చూస్తుంటే ఈయనకి చెమటలు పోసేసేటండి శివుడికి, అలాగే ఈయనకు గ్రహస్థితి, ఈయనకి ఓపెన్ బాడీ అని కనపడిపోతూ ఉంటాయి, ఒడ్డు మీద ఒడ్డు ఉంటాయి కదా. ఆ గజచర్మం కూడా లోకక్షేమం కోసం ధరించాడు, బాగుండదని ఫోటోలు తీస్తారండి, లేదా అది కూడా కట్టుకోవడం దిగంబర సుధి విజయదేహాయ దిగంబరాయ మనం తెలియం కదా, అలాంటివాడు భరిస్తుంది ఆవిడ. ఈయన కూర్చున్న గజచర్మం కట్టుకుని ఉన్నంత చెమటలు పోసేసాయి. అమ్మవారండి విచిత్రమైన ఆడాడ ప్రవృత్తి చాలా విచిత్రంగా ఉంటుందండి. మనం ఏదైనా చూపిస్తూ ఉంటామా, ఆ చూపించేదైనా చూడరు, మనకు వస్తారు. అబ్బా నా మొగుడికి ఎంతకాలానికి నాకు తీరికి వచ్చేది, నాతో పాటు ప్రయాణం చేసిన ఇల్లు కిటికీలు అన్ని చూపిస్తున్నాడు నాకు. ఆ ప్రేమ అది అపార్థమేం లేదు అక్కడ, ఆయన ప్రేమతోటి మనం చూస్తారు, ఆ చూసే దృశ్యం చూడ, అది చూస్తున్నామంటే చూస్తున్నా చూపించానండి. రఘువంశం చదవండి, దిలీపుడు సుదక్షిణాదేవిని తీసుకెడుతూ ఉంటే రథం మీద తీసుకెడుతూ దారిలో దృశ్యాలన్నీ చూపిస్తూ ఉంటే చెబుతాడు స్పష్టంగా, ఆ దృశ్యం ఒక్కడ చూడలేదు, ఈయన వేలు చూపుతుంది ఇవిడ. అన్ని అయ్యాక నీ దుంపదగా నా వేలు చూస్తావు ఏమిటంటే, ఈ వేరు మళ్ళీ నాకు దొరకదుగా, రేపు పొద్దున యుద్ధం అంటావు, దండయాత్ర అంటావు, ఏదో అంటావు, మళ్ళీ దొరకక నిన్ను చూడండి, ఆ దృశ్యాలు రెండు ఉంటాయిలే అని చెప్పింది. అంత ప్రేమ అండి భార్యకి పడతాండి, చూపించాలి అవన్నీ. అంతేగా రైల్లో కూర్చొని నువ్వు పుస్తకం చదువుకో, నేను ఆ పుస్తకం చదువుకుంటా, ఈ పుస్తకాలు ఇంటి దగ్గర చదువుకోవచ్చు, గౌతమి గ్రంథాలయంలో చదువుకోవచ్చు, ఇక్కడెందుకు తెలిసినవైనా సరే చూపిస్తే నా మొగుడికి నేనంటే ఎంత ప్రేమో అన్ని అలా చూపిస్తూ ఉంటారు వరుసగా అని అనుకుంటారు. అలా ఉంటేనే కదా సంసారం సాగింది. అందుకని ఈయన అలా కూర్చుంటే ఇప్పుడు పక్కన ఉంది కదా, ఈయన చూస్తూ నేను రమ్మ డాన్స్ చూడడం మానేసి ఉళ్ళంత చెమటలు పోసాగా ఇవి అనుమానం వచ్చింది. అనుమానం ముందు పెట్టి ఇప్పుడు తర్వాత పుట్టింది కదా, అనుమానం వచ్చింది ఏమిటి, అంత అందంగా ఉందన్నమాట రమ్మ. ఏ అప్పుడే నేనంటే ఈయనకి లోకమైపోయింది, డ్యాన్స్ అంత బాగుంది, చెమటలు పోసేస్తున్నాయి ఆయన పాపం, అసలు ఇది అలా చూస్తూనే ఉన్నాడు పాపం, ఎందుకు చూస్తున్నాడో తెలియదు, చెమటలు పడుతున్నాయి. వెంటనే కోపం వచ్చేసిందండి, ఆ చుట్టూ చూసింది, అక్కడ చెరువు ఉంది, తామర పూలు ఉన్నాయి, ఈయన తెలియకుండా అక్కడికి వెళ్ళింది, ఆ తామర పూలలో కోసుకొచ్చిందండి. ఆ కాళ్ళు పెట్టి తామర పూలు 10 పూలు ఏకంగా, 1-2 కాదు పెట్టి మొహమే కూర్చుంది, బుద్ధి ఉందా లేదా, ఏం చూస్తున్నాడు, చోట్ల పోసేస్తున్నా అలాగే అంత బాగుందా అది, అయ్యి బాబు ఏమిటింది దుంపదగా ఇలా కుట్టి చూ, 10 మందిలో పైగా పరాభవం అంటే ఎందుకు కొట్టాయి, అగో దాన్ని చూసి చెమట పట్టింది నీకు, ఎందుకు పట్టింది చెమట, వెంకణములాడు వేలు పులేమ చూచి ఏ భద్రతి ద్రమపితి వంచు గిరిజాన కొట్ట, మొత్తం 3 నేత్రాలు ఆ కుప్పొడి ఉండే మధులిక పరాగములు కమ్మే త్రినేత్రములందున అని వర్ణిస్తాడు శ్రీనాథుడు హరివిలాసంలో వస్తుంది. అద్భుతమైన ఘట్టం అది, ఆయన తామర పూలు పెట్టుకుని కొడితే అందులో ఉండే కుప్పొడి 2 కళ్ళు కాదు, ఈ దెబ్బకి 3వ కన్ను తెలుసుకుని అందులో కొడబడింది. ఆయన అదిరిపోయి ఏమిటి ఎంత మందిలో కొట్టేసావు ఏం జరిగింది, చెమటెందు పట్టి అంటే స్వేదం అనేది ఆ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కలిగినప్పుడు పట్టే లక్షణాలు అదొకటి, 16 రకాల లక్షణాలు చెబుతారు కావ్యాలంకార సంగ్రహాలు, అందులో ఇది ఒకటి, రోమాంచం స్వేదం ఇవన్నీ కూడా. అది చెమట అలా అనుకుందావిడ, అప్పుడు అయ్యి బాబోయ్ కుట్టేయడమైనా అడగచ్చుగా కనీసం ముందు, ఎందుకంటే చెబుతాం కదా. యా నాకు తెలుసు నేను మొదటి నుంచి లేకపోతే మొదటి నుంచి మళ్ళీ అక్కడిని తవ్వుకు రావడం గతమంతా. అప్పుడు ఒకసారి ఆగని కింద చూడమన్నట్టే, ఆ కింద తమిళ దేశంలో చిరుతొండనంబి అనే భక్తుడు శివరాత్రి మరణాడు 100 మంది భక్తులకి ఆయన భోజనం పెట్టే నియమంతో ఉండి చెరుకు పానకంతో భోజనం పెడతాడు. ఆయన అందుకోసం చెరుకు గడను కొట్టుకొస్తున్నాడు అడవిలో. ఆయన మొయ్యలేక నెత్తి మీద మోపు పెట్టుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకుంటే స్వామి ఇక్కడి నుంచి ఆ మోపుల బరువు మోస్తున్నాడండి. అందువల్ల ఆయన సమర్థపడు. సాహిత్యం ఎంత గొప్పది. చిరుతొండ నమ్మి కథను ఇలా మొదలెడతాడు శ్రీనాథుడు. పురాణంలో ఉన్నదే కానీ ఇంత రసోత్తరంగా ఉండాలి కదా, దాంట్లో పద్యాలు అవి చాలా బాగుంటాయి. అందుకని అది అప్పు అయ్యి బాబోయ్ మళ్ళీ వెంటనే ఏమనుకోకే డోంట్ థింక్ అదర్వైజ్ ఐ ఫీల్ సారీ. ఇప్పుడు ఇందాక అన్నమని ఏమైపోయాయి, ఏమిటోనయ్యా అవి సెల్ మరి అది వాడిని చూడు ఎంత బాధపడుతున్నాడో, ఇంటికి మోసుకు రాలేక నమశివాయ అంటున్నాడు. అనన్యా చింతయంతు మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత లేకుండా వాడు శివ 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 అంటుంటే ఆ మోపుల బరువు వాడు మొయ్యలేకపోతే మరి నేను మొయ్యకపోతే ఎవరు మోస్తారు దాన్ని. ఇక నేను చెప్పింది ఎందుకు భగవద్గీతలో పని లేకుండా, భగవద్గీతలో చెప్పిన వాడు వేడు శివుడు వేడు కాదండి, ఆయన అంతా ఒకటే ఇదంతా. అందుకని మోసాను. ఇవి స్వామి లీలలు ఇంత విచిత్రంగా ఉంటాయి. అందుకే నేను ఉన్నాడు అలాగా అలా నెత్తురు గారుతోంది. ఈయన చూశాడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఈ మాట కూడా అనేసాడు. మళ్ళీ వెంటనే కాముని చంపి మనంబున ఏ మోహము లేని వేల్పునిటువలనని స్వామి ద్రోహముగాదే. ఏమిటికి ఇట్లంటి కంటికి భ్రమ, ఏమిటికి ఇట్లంటి కంటికి కనిటువలేను. ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే ఒక్క ఆలోచన దోచిందండి, నక్సలైట్ ఆలోచన అంటారు దీన్ని. కంటికి కన్ను పంటికి పను. మరి చెప్తారు చూడండి, మా జోలికి వస్తే మొత్తం అందరినీ వేసేస్తాం తిరుగులేదు. ఆ ఆలోచన వచ్చిన తీవ్రవాదం అంటారు దీన్ని. వేకి వెచ్చనైన వేకి వెచ్చనైన వెచ్చని మందులగాదే మానును, కంటికింక కండుగాదే మందు, కంటికింక కంటి కంటే మందుగలదే ముక్కంటికి కంటినను చుబోయ కదియబోయి. ఇన్ని మందులు ఇచ్చినా తగ్గదు పోయిసర గారికి చాలా బాధ వచ్చి ఏమైనా సరే ఇక అనవసరం లేదంట. కంటికి కన్నే పంటికి పన్నే మందు, అందుకని నీ కన్ను బదులుగా నా కన్ను పెడతా, ఏమవుతుందో చూస్తా ఏమైనా సరే అని ఒక్కసారి సాహసం చేశాడు. ఆలోచన రాగానే ఆయనకి బుర్ర తిరిగిపోయిందంటే ఏమైనా సరే కంటికి కన్ను ఇచ్చేవలసిందే. అంటే ఈ బాణం ఇలా పట్టుకున్నాడు. ప్రాణము పోగును ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వమైన ఘట్టం అండి. ప్రపంచం మొత్తం మీద ఏ మొత్తంలోనూ ఎక్కడ భగవంతుడి కోసం కన్నీలా పెకలించి ఇచ్చినవాడు లేడు. ఒక్క కాళహస్తి మహత్యంలో కన్న పదార్థ అటువంటి ఘట్టాన్ని దుర్జటి పద్యం రూపంలో పండిస్తున్నాడండి. ఒకే ఒక పద్యంలో ఆ కన్ను తీసి ఇచ్చిన ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు. ఎంత విశేషమైన పదాలు వాడతాడో, ఆర్ద్రంగా వాడతాడో చూడండి. ప్రాణము పోగునో తనువు భంగమునందునాక, ప్రాణము పోగునో తనువు భంగమునందునాక, తూణికా బాణము చెర్రునం దిగిచి, తూణికా బాణము చెర్రునం దిగిచి, భల్లముఖగ్రము భల్లముఖగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి గృచ్చి ఒక వృద్ధు వడిని దకలించి, శోణిత ద్రోణికయైన శోణిత ద్రోణి దైవత శిరోమణి కంట అమర్చనంతటం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ఏం జరుగుతున్న తర్వాత ఈ కన్ను పోతే నా పరిస్థితి ఏమిటి, అసలు కంటికి కన్ను మందేనా, ఇది పనుకొస్తుందా, నా కన్ను పోవడం తప్ప ఆ కన్ను తగ్గుతుందా అని ఆలోచన చేయలేదుట. ఇప్పుడు బ్రాహ్మణ చదువుతున్నాడు అక్కడి నుంచి, అయ్యి వీడ ముఖడుపు కాల వీడు సామాన్యుడు కాదురా, వారానికి ఒకసారి నైవేద్యం పెడితే సరిపోతుంది అనుకున్నా కానీ ఇంత సీన్ ఉందని నాకు తెలియదురా బాబు. ఇటువంటి వాడు చెప్పుగాలతో తన్నితే ఏమిటి, పొక్కి నీళ్లు పోస్తే ఏమిటి, కావలసింది త్యాగం కదా, ఆ త్యాగం వాడు ఎందు ఉంది అని చెప్పి నాకంటే గొప్ప భక్తుండే తన్నాను. ఏమి ఆలోచించాల్సిన పని స్వామి, అందుకే వాడు ఏం పడితే ఎత్తన్నాడు. కుటుంబ సమస్యలకైనా సంసార సమస్యల దగ్గర నుంచి సామ్రాజ్యంలో సమస్యల వరకు త్యాగం ఒక్కటే పరిష్కారం. నాకు అక్కల్లా ఇది అని వదిలేయండి, అది మీ దగ్గరికి వస్తుంది. మొన్న సీతాకోక చెప్పి కథ చెప్పుకున్నాం, ఇది కావాలి కావాలని వెంట పెడితే అది కాదు, ఒకవేళ వచ్చినా నీకు శాంతి ఉండదు, ఇంకేదో కావాలంట. ప్రాణము పోగును కనుక ఇస్తే ప్రాణం పోదు. పైగా తీడ ఏమన్నా నేత్ర విద్యాలయానికి ఒక నేత్ర వైద్యాలయానికి ఒక చోటకి వెళ్ళి నయనా ఆఫీసు డాక్టర్ గారిని పట్టుకుని జాగ్రత్త మత్తు మంది ఇచ్చి తీయిస్తే అది వేరే విషయం. అందుకని బాణం పెట్టి గుచ్చేస్తే ఏమిటిది, పనువు భంగమునందును నాక. అసలు శరీరం మిగులుతుందా? ఏమైపోతుంది ఇది? చిత్రమైపోతే ఇక్కడ చాలా నరాలు ఉంటాయి, కనెక్షన్, అవి చెవికుంటాయి, నాలుక్కుంటాయి, ఆ నరాలన్నీ తగ్గిపోతాయి. ఇక వినికిడి శక్తి ఉండదు, రుచి చూసే శక్తి ఉండదు. శరీరం ఉన్నా కానీ శవంలా ఉంటుంది. అందుకని ప్రాణమే పోవచ్చు. ఒకవేళ పోకపోయినా సర్వేంద్రియాల శక్తి, ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఎందుకైనా నయనం అంటారు తెలుసిన అండి సంస్కృతంలో? నీ నైటు లీడ్, నయము అంటే నడిపించడం, నాయకుడు అంటే నడిపించేవాడు, నయనం అంటే నడిపించేది. ఎందుకంటే నడిచేది కారు కానీ నడిపించేది కన్నీ, అందువల్ల నయనం అంటారు. కళ్ళు లేనివాడు నడవడం కష్టం, కాళ్ళు ఉంటే సరిపోదు, కళ్ళు ఉండాలి. కాళ్ళు ఉంటే, కళ్ళు లేకపోతే గోతులో పడతాడు వెళ్ళి. అందుకని నడిచేది కాళ్ళైనా నడిపించేది కాళ్ళే. అందుకే ఆ నయనాన్ని ప్రాణము పోవును తనువు భంగమునందును నాక. మళ్ళీ ఆలస్యం చేయాలి. ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు, చేస్తే మనసు మారిపోతుంది. ఎందుకని? కర్ణ మహారాజు ఒకసారి దానం చేస్తున్నట్ట, కర్ణుడు భారతంలో కర్ణుడు, ఆయన స్నానం చేస్తున్నట్ట, బంగారపు నూనె గిన్నెలో నూనె ఉంది, ఆ నూనె ఇలా ఒంటికి రాస్తున్నట్టు ఎవడో సేవకుడు, ఆ గిన్నె ఇలా వయ్యాన్ని చేతితో పట్టుకున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, అయ్యా పిల్ల పెళ్లి చేసుకుంటానండి మహారాజును, మీరు దానం ఇస్తున్నారు ఎవరైనా ఉంటే ఇప్పించున్నానట. వెంటనే ఇలా పిలిచి ఈ నూనె గిన్నె నూనెతో సహాయం చేతులు పెడిచాడు. కర్ణుడు అంతటా దాత అంట. పక్కన ఎవరో ఉంటారుగా చెడగొట్టేవాళ్ళు, వాళ్ళు అడిగి చెప్పారు, అయ్యో మహారాజా మనం ఇంకో గిన్నె ఇద్దామండి, అది ఎందుకండి ఇచ్చాడు, పై ఎడం చేతు దానం ఇస్తున్నారు, తప్పని కుడి చేస్తే ఇవ్వాలన్నట్టు. ఎడం చేతి కుడి చేతులు ఇవ్వాలంటే దానం ఇప్పుడు ఎడం చేస్తే ఇవ్వడం, ఇవి నిజమే. వెంటనే కరుణ అన్నట్ట, శాస్త్రం కంటే నాకు ఈ సమయం ముఖ్యమయ్యా, ఈ ఎడం చేతిలోంచి గిన్నె కుడి చేతిలోకి మారిస్తే ఈ లోపు దీన్ని ఇవ్వద్దనిపిస్తే, ఈ గిన్నె బాగుందనిపిస్తే, లోపల దాచు, ఇంకో గిన్నె ఏదో ఉంది, ఈ లోపల లోపల నుంచి ఎవరో వస్తారు, ఆ గిన్నె ఎందుకు, మన పాడైన గిన్నె ఒకటి ఉంది కదా, అది ఇచ్చుకో కావాలంటే అంట. అయిపోయింది, ఇది లోపలికి వెళ్ళింది, అది వచ్చింది, బుద్ధి మారిపోయింది. అందుకని దానం ఇవ్వదలుచుకుంటే ఆ నిమిషంలో ఆ తక్షణం ఇచ్చేయాలి తప్ప చెప్పాలి సార్ పనుకోండి. అది పది రెట్లు తిరిగి వస్తుందండి, నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే రాదు. అది నీకు ఇవాళ పిలిచింది ఇచ్చేయంటే భార్యకి చెప్పే పని లేదు, భర్తకి చెప్పే పని లేదు, దానం విషయంలో ఎవరికి చెప్పక్కర్లేదు, యూ హ్యావ్ ఫుల్ రైట్స్, ఇచ్చేయండి. కాంక్షలు ఉంటూనే ఉంటాయి మనకి, ఎన్ని ఉన్నా ఇంకా కావాలనుంటాయి. అందుకని ఇచ్చేసిందే మనకు తిరిగి వస్తుందండి. అందుకని నేను కుడి చేతిలోకి మారేలాగా బుద్ధి మారిపోతుంది, అందుకని ఇచ్చేసాను. అందుకని ఈయన కూడా అంతే, ఇంకా ఆలోచించాలా, తూణికా బాణము చిర్ణం దిగిచి, తూణిక అంటే అక్షయ తూణి, ఇందులోంచి ఒక బాణాన్ని పద్మం లాగాడు. పైగా బాణం లాగేటప్పుడు కూడా జాగ్రత్తగా లాగాలి, అమ్ముల పొది ఇలా ఉంటుందండి, వి ఆకారంలో ఉంటుంది, దాంట్లో సూదిగా ఉండేటువంటి మొనభాగం లోపలకు ఉంటుంది, కుచ్చు భాగం పైకి ఉంటుంది. మొనభాగం పైకి ఉందనుకో, ఇలా లాగినప్పుడు వేలు దగ్గుతుంది, ముందు వీడేం బాణం వేస్తాడు, ఇంకా కుచ్చు భాగం పైకి ఉండదు, గెద్ద గెద్ద ఏకలు ఉంటాయండి ఆ భాగం పైకి, అందుకని ఇలా లాగుతాడు. అది కూడా చాలా వేగంగా లాగాడు, వేగంగా లాగితే ఇబ్బంది, అది బుట్టలో ఇరుక్కుపోయి రాదు, అది ఒక్కోసారి మురుక్కదా, మరి వెనకాల ఉంది, వి ఆకారంలో ఉంటుంది. అయినా సరే పెందరాలు తెవరాలి, సావకాశంగా తీసి ఏమైనా పౌడర్ డబ్బా, పౌడర్ రాసుకుని, కలుదూకుని, ఆరు క్రీములు అన్ని రాసుకుని సినిమాకి వెళ్ళడం ఏంటి, ఒక అరగంట ఆలస్యం ఏదేం తయారై పెడదాం అంటారు. త్యాగం, త్యాగం ఎప్పుడు వెంటనే జరగాలి, ఆలస్యం జరగకూడదు, అది బుద్ధి మారిపోతుంది, స్వార్థం పెరుగు. అందుకే రామచంద్రమూర్తిని గమనించండి, మీరు రామాయణంలో పొద్దున్న 10 దశరథ మహారాజు పిలిచి పట్టాభిషేకం అన్నాడు ఆ పెద్ద మనిషికి, రాత్రి 10 కైక, 3వ తల్లి 36వ తల్లి లెక్క ఎవడో చెప్పాడు, ఆవిడ ఎవరో పిలిచి, నీకు కాదయ్యా పట్టాభిషేకం మా అబ్బాయి పర్వాలి, ఆవిడ ఇష్టం పని చేసుకోండి, ఆవిడే చేసుకోండి, మనకు అనవసరం. కానీ 2వ వరం ఎంత దుర్మార్గం అండి, నువ్వు 14 వనవాసానికి వెళ్ళాలి, ఈయనే పాపం చేశాడు. ఇది 2వ వరం సంతోషం అమ్మా, మా తమ్ముడు పట్టాభిషిక్తుడు అయితే నేను అయినట్టు కాదు, నేను వెళ్ళిపోతున్నాను, తక్షణం వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సుమంత్రుడిని పిలిచి రథం ఏర్పడితే వెళ్ళిపోతున్నాం, లక్ష్మణుడికి తెలిసింది వార్త, వాడు పరిగెత్తుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయన కోపం ఆవేశం, లక్ష్మణుడి పాత్ర అంతే, కత్తి తీశాడు వెంటనే, తెలిసిపోయాడు, అన్నయ్య నువ్వు అనుమతి దశరథుడిని వేసేస్తా అర్జెంటుగా మాట్లాడతావు, మనోడు పేపర్ వాడికి బోల్డ్ న్యూస్, దశరథుడిని వేసేస్తా, కైకిని వేసేస్తా, అసలు దూరంగా ఉన్న భర్తలు దీనికి కారణం, వాడు ఈ పాపం ఎక్కడ పాపం, వాడిని వేసేస్తాట, వీళ్ళందరినీ వేసేస్తా, నువ్వు అనుమతి అన్నాడు. ఈ రోజుల్లో ఎవడైనా పొలిటికల్ లీడర్ అయి ఉంటే తక్షణం ఇచ్చేసేవాడు, కానీ పక్కకి పిలిచుకో, తెల్లారేసరికి మొత్తం అంతా అయిపోవాలి, ఏ మన పేరు బయటకు రాకూడదు, నీకు ఫైనాన్స్ కానీ నేను సీఎం కానీ వీటి, ఇప్పుడైతే అలాగే ఉంటుందండి మొత్తం. రామచంద్రమూర్తి అటువంటి రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు తెలియదు. అందుకే రామరాజ్యం రామరాజ్యం అన్నారు, ఎప్పటికీ ధర్మరాజు రాజ్యం అని కూడా అన్నారు, రామరాజ్యం అంటే ఇంకో రాజ్యం లేదు, గాంధీ గారి చేత రామరాజ్యమే అడిగాడు. ఆ రాజకీయం అంతా నిష్కల్మషం అంటే వాడు కోరారు మనం వెంటనే ఇచ్చే, ఒక క్షణం ఉంటే మళ్ళీ వేరే వస్తాయి. అందుకని లక్ష్మణుడు ఇలా అడిగితే కైకని వేసేస్తా, దశరథుని చంపేస్తా, భరతుడిని చంపేస్తా అండి అన్నట్ట, చాలా గొప్పవాడు రా, తల్లిని చంపేవాడు, తండ్రిని చంపేవాడు, తమ్ముడిని చంపేవాడు, నాకు తమ్ముడు అయ్యాడు, ఎంత అదృష్టవంతుడు రా నేను. అందుకని ఓ పని చేయనైనా ముందు నన్ను వేసి శివుడు పోతుంది, తర్వాత నీ ఇష్టం అడిగి అంటే లక్ష్మణుడు అందరూ అన్నయ్య అన్నయ్య వెంటనే కాళ్ళ మీద పడుకోడు, అయ్యో ఎంత మాట అన్నో ఎంత మనే భరించాడు కాబట్టి నిన్ను ఇంత బాధ పెట్టాను కాబట్టి నన్ను చంపేసుకుంటాను, అందుకే ఓవరాక్షణ లక్ష్మణుడు, ముందు వాళ్ళని చంపేస్తా తర్వాత వాళ్ళని చంపేసుకుంటాను. మళ్ళీ ఆయన ఊరుకోబట్టి అన్ని నీకు అతి అతి అతి, ఎందుకంటే ఆదిశేషుడు వెయ్యి పడగల ఆదిశేషుడు అయిన పాపం పాపం ఎక్కువ, ఆ లక్షణం ఎక్కడ పోతుంది, ఈ జన్మ ఎత్తినా లక్షణం లక్షణమే, అందుకని ఉంటుంది కొంచెం అది. రామచంద్రమూర్తి అగ్రజుడు మంచివాడు కాబట్టి ఆయన ఎక్కడికెక్కడ ఆతిడే, ఆగు ఆగు కంగారు పడు, ఇది సమయం కాదు, ముందు రథాన్ని ఏర్పడి నువ్వేమో నాకు సేవ తెలుసుకుని నువ్వు సుమంత్రుని పేరు రథం ఏర్పడుతుంది, ఇంత అర్ధరాత్రి వెళ్ళిపోరు నీకు తెలియదు వెంటనే వెళ్ళిపోవాలి, ఎందుకని తెల్లారేసరికి రామ ఫ్యాన్స్ అసోసియేషన్, రామ అభిమాన సంఘం, వాళ్ళందరూ వచ్చేస్తారు, రాముడికి జిందాబాద్ కైకా అమృతాబాద్, రాముడికి మంత్రిపదవి ఇవ్వాలి, మంత్రిపదవి ఇవ్వాలి, మా నాయకుడు ఒక్కో నాయకుడు అట్టు ఎడుతుంటే ఆయన వెనకాల 100 మంది 200 మంది వెళ్ళలేదండి, మనం చూస్తున్నాక పేపర్లో పేర్లు ఎందుకు ఇవ్వకపోతే 200 మందికి వస్తు రాపేస్తారు ధర్నా. ఈ రాజకీయాలు అప్పుడు లేవు, నీకు పదవి ఇవ్వను అంటే మంచిది, నువ్వు ఇవ్వక్కల, నాకు ఉన్నవి చాలు, నేను పార్టీకి సేవ చేయడం కోసం ఉన్నా, పదవుల కోసం నేను లేను అనే రాజకీయం అప్పటి, ఇంతకాలం పట్టి పనిచేస్తున్నా మాకు ఏమి ఇచ్చారు అనే రాజకీయం ఇప్పటికి. త్యాగం చేదలుచుకుంటే అర్ధరాత్రి అపరాత్రి తక్షణం చేయవలసిందే, ఒక నిమిషం వాయిదా వేయద్దు. తోణికా బాణము చిరునం దిగిచి బల్ల ముఖగ్రము, ఆ బాణము యొక్క కొస ఇక్కడ పెట్టాడు, రక్త పద్మ దృక్కోణము చేర్చి ఎర్రదామర పూల ఉండుగా, కన్నడి కను తిన్నడి కను, అంత అందమైన కన్నండి. నాకు అనుమానం ఏంటంటే ఈయన కన్ను చూసి కన్నుకుంటే ఆయన కన్ను అడుగుంటాడు, అసలు ఆయనకి ఇంత అందమైన కళ్ళు లేక, ఈ కళ్ళు చూసి ఇంత అందమైన కళ్ళు నాకు లేవురా, వీడి కన్ను పెడితే నా కన్ను బాగుంటుంది అని అడుగుంటాడు అనుమానం వేళ, అందుకే తర్వాత వచ్చిన చెబుతాడు, అందుకే రక్త పద్మ దృక్కోణము అన్నాడు, ఎర్రదామర పూల అందంగా ఉందిరండి కన్నప్ప కన్ను, రక్త పద్మ దృక్కోణము చేర్చి చేర్చి వరకు బాగుండడు మనం కట్టుకోలేనమాట, గూర్చి అక్కడ వరకు బాణం కొస వరకు మనం చేరుస్తాం, అప్పుడు వీడియో వాళ్ళని పిలుస్తాం తీయండి ఫోటో తీయండి, ముందు ఇలా పడాలి నేను ఫోటోలో జన్మభూమి శ్రమదానం గడ్డపార పట్టుకుని ఫోటో, ఎందుకంటే నాయకుడికి పంపాలి ఈ ఫోటోలని, రేపు మంచి పదవి ఇవ్వద్దు, మొక్క నాటడం నీళ్లు పోయడం ముఖ్యం కాదు ఫోటో రావడం ముఖ్యం, ఈ సీన్లు అన్నీ లేవు, అందుకని గుర్చి వాటినే ఇలా గుర్చి వాళ్ళ ఇక్కడి నుంచి దోషపడి నెత్తురు వచ్చేస్తుంది అక్కడి నుంచి, ఆయన కంటి నెత్తురు ఆగలదు ఈయన కంటే నెత్తురు కాదు, గుర్చి ఒక గురుడ్డు వడిని పెకలించి, ఆ బాణం అలాగే ఉంది దాంతో ఆ బాణానికి గుచ్చాడు అంతే కానీ ఒక గుడ్డిలా పెకలించి బారేడంతే, ఒక క్షణం మళ్ళీ రెండో క్షణం ఆలోచన చేస్తే బుద్ధి మారిపోతుంది, బల్ల ముఖగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి గుర్చి ఒక గురుడ్డు వడిని పెకలించి శోణిత ద్రోణికయైన, అప్పటికి శివుడికైనా ఎలా ఉందంటే నెత్తురు నిండిన కొండ పెంకులా ఉందండి, శోణిత ద్రోణిక, ద్రోణిక అంటే కొండ మూత, ద్రోణము అంటే కొండ, ద్రోణిక అంటే కొండ మీద పెట్టే మూత, శోణితం అంటే నెత్తురు, అందుకని నెత్తురు పోస్తే కొండ మూతలో ఎలా ఉంటుందో ఆయన కన్ను అలా ఉంది, శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంట అమర్చనంత, ఎంత అద్భుతమైన పద్యం అండి, ఆంధ్ర సాహిత్యం మొత్తంలో అపూర్వమైన ఘట్టం, అపూర్వమైన రచన, ఇంత చేస్తే ఈ పెద్ద మనిషి ఏం చేశాడయ్యా, ఆ కన్ను ఇలా ఆయన పెట్టగానే అసలు ఫిట్ అవుతుందా అని కన్ను, ఆయన కన్ను సైజేయండి, ఈయన కన్ను సైజేయండి, వైద్యం తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఈ కథ శుద్ధ అబద్ధం అండి, అలా కన్ను తీసి పెడితే కన్ను అతగదండి అంటారు, శాస్త్రంలో అతగదు ఆయన, శంకరుడు విషయంలో అతుకుతుంది, శాస్త్రానికి అతీతమైన స్వరూపం భగవం, ఎందుకు అతుకుతుంది ఆయన అతికించుకున్నట్ట, అదే మరి ఆయన ఆయన కావాలి పైగా అనుకున్నట్ట, భలే బాగుంది, మున్నిటి కంటి కంటి కడు మోహనమై తన కన్ను వచ్చినంచు, ఎంత మాట వాడాడో చూసి ఈ కన్ను చూసి అనుకున్నాడు పార్వతి, చూసావా ఎప్పుడు నా కళ్ళు బాగానే ఉంటాయి, ఇప్పుడు చూడు ఎంత బాగుందో అది, ఇప్పుడు చూసావా ఇక చూడు డ్రామా అన్నాడు, మళ్ళీ డ్రామా, మున్నిటి కంటి కంటి కడు మోహనమై తను కన్ను వచ్చినన్ మన్నన చూచి మన్నన చూచి మెచ్చక ఉమాపతి, మెచ్చక ఉమాపతి రెండవ కంట శోణిత క్లిన్నత చూపినన్, రెండవ కంట శోణిత క్లిన్నత చూపినన్, నగి పుళిందుడు నగి పుళిందుడు నీ దయ చేత కన్న మందున్నది, నీ దయ చేత కన్న మందున్నది దీనికి వెరవ ఒక్కటి నా వ్రతమింక శంకరా, ఒక్కటి నా వ్రతమింక శంకర, ఇది వరకు కనకంటే ఈ కానే బాగుందనట, అందుకే దామన గారు చెప్పాడు పద్యం, బాలచంద్రమందు పబడించడు స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేల ఎదుటి వారి సొమ్ములెల వారికి తీపి అన్నాడు, బాల సముద్రంలో పడుకుంటాడా, మనమేమో లీటర్ 24 రూపాయలు కొనుక్కోలేక దొస్తున్నావా, ఆయనకేమో వేల లీటర్లు ఉచితంగా దొరుకుతున్నాయా, హాయిగా ఓ చెంబులు పట్టుకుని కాఫీ తాగా ఇద్దరికి అదే పని, వేరే కార్యక్రమాలు ఏం లేవు, పైగా ఇద్దరు రిటైర్ అయిపోయాం. అది మానేసినా కృష్ణావతారం ఎత్తి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి పైగా దొంగతనం చేసి, అదే ఆనందం. అసలు దొంగతనం చేసి తెచ్చుకున్నది చాలా రుచిగా ఉంటుందండి. కష్టపడి సంపాదిస్తే బాగుండదు. దొంగసం ఏదైనా దొరికితే ఓ రూపాయి, అబ్బా ఆ రూపాయిని ఎంత అపురూపంగా చూసుకుంటామో, నాకు రోడ్డు మీద దొరికింది, నాకు రోడ్డు మీద దొరికింది. దేవుడి బుద్ధి కూడా అంతేదా. అందుకని ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ విధుర వేమ అన్నాడు వేమన్న. పాలసముద్రం మీద పవడించేవాడికి మళ్ళీ కృష్ణావతారం ఎత్తి పైగా వెళ్ళిపోవడం మామూలుగా కాదు, పోతూ పోతూ పనిలో పని ఊరికే పెడితే బాగుండదని అత్తగారి మూతికో కొంత, కోడలు మూతికో కొంత రాసేసి పోయాడు. తెల్ల నుంచి వెళ్తారు తగాదాన్ని ఊదినేసేవాడు, ఊదినేసేవాడు. ఆయన వచ్చి ఫ్లూట్ వాయించుకుంటూ వెలై వెలై అని కూర్చున్నాడు. ఆయన ఈ ఆనందం కావాలి, ఎందుకంటే వైకుంఠంలో అత్తగారు లేదు, కోడలు లేదు, కొట్టుకునేవాడు ఎవరు లేరు, అక్కడ ఈయనకు పని లేదు. ఇక్కడ సరదా ఇలా మన ఇళ్లలో జరిగే తగాదాలను ఇలా తీసుకోండి. ఇది లీలా లీలా. బీపీ తెచ్చుకోవద్దు అనవసరంగా, కొంపలు అంటుకుపోయినట్టు. అత్తగారు కోపడినా కోడలు కోపడినా ఇది ఒక లీల అంతే. దీని లీలగా ఎదుర్కొందాం సరదాగా. ఓసారి కోపండి, ఇవి మనకు అలవాటు చేస్తారండి. మన సంస్కృతి చాలా గొప్పదమ్మ. పెళ్లిలో ఆడపడు తలక, అత్తగారు అలక. ఈ అలకలు ఎందుకు పిలక? ఆ అలకకి నువ్వు వెళ్ళి మర్యాదగా బతిమాలడం అలవాటు చేసుకుంటే రేపు పొద్దున నిజంగానే అత్తగారు అడిగినా, భర్త అడిగినా, భార్య అడిగినా మనం బతిమాలుతాం. బతిమాలడంలో ఎంత అందం ఉంది. అలిగిన మేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన మేళని చూడాలి. సావిత్రి ఎన్టీ రామారావు దగ్గర పాట పాడాలి. మగాడు అలక్కపోదు, అవి మనకు రాని విద్య లేదని అని వచ్చినాయి. మగాడు అలక్కపోతే ఆడదొచ్చి బతిమాలకపోతే ఆడదలిగితే మగాడది మనకు ఇంకా సంసారం ఎందుకు నాకే. వాళ్ళు మంచం ఇరో మంచం వేసుకుని పేషెంట్లో కూర్చుంటారు, ధర్మాసుపత్రిలో పేషెంట్లకు ఇద్దరు మాట్లాడుకోకుండా వారితో ధర్మాసుపత్రిలో అంతే కదా వారితో మీరు మాట్లాడే, మీరుతో ఇద్దరికి రోగాలే. మనం ఆ సంసారాన్ని రోగం రోగం అనుకుంటే రోగమేనా, అది మహాయోగం. వారు అలగాలి మనం బతిమాల. ఆ అలిగిన తర్వాత కలిగి పొందే వివరాలకు వెళ్ళదు, చాలా అందంగా ఉంటుంది. అది అనుభవానికి రావాలి. అందుకని భగవంతుడు అడుగుతాడు, ఆ కోపాలన్నీ చూస్తాడు. ఇక్కడ భూలోకంలో అందరూ మానవులు సరదాగా దెబ్బలాడుకుంటారు, అలాగా మళ్ళీ కలుస్తారు, ఎంత బాగుంది. మాకు దెబ్బలాటం లేదు, కలవడం లేదు. ఇంకా సినిమా ఏముందండి? సినిమా అన్నాడు హీరో ఉండాలి, విలన్ ఉండాలి, నాలుగు ఫైటింగ్ ఉండాలి, మూడు జుయేట్లు ఉండాలి, అలా కాకినట్లు ఉండాలి. లేకుండా సినిమా ఏమిటి? లేదా మనకు 100 రూపాయలు ఎందుకు ఇస్తాం మనం? ఏమీ లేకుండా అనగా అనగా ఒక రాజు కలడు, ఆయనకు 4 కొడుకులు కలరు, 4 పెళ్ళయింది, అందరూ సుఖంగా ఉన్నారు, వారికి 4 4 16 సంతానం కలిగారు, మళ్ళీ వాళ్ళందరికీ పెళ్ళయింది, వాడికి 16 64 సంతానం కలిగారు, సినిమా అయిపోయిందంటే నువ్వు 100 రూపాయలు ఇస్తావు? ఇందులో ఒకడికి ఏదో జబ్బు రావాలి, నాన్న కూడా రావాలి, ఎవడో దండయాత్ర చేయరు, ఫైటింగ్లు అవ్వాలి, అన్నీ అవ్వాలి. లేకపోతే కథ ఏమిటండి, స్క్రీన్ ప్లే ఏమిటండి, ఎందుకు చూస్తాం సినిమా? మన జీవితం కూడా ఒక సినిమా అనుకుని ఎదురుగా తెర మీద మనం చూడగలగాలమ్మా, అప్పుడు యూ విల్ బి హ్యాపీ. సినిమా చూస్తున్నావు ఆనందంగా ఉన్నావు లేదా? నా జీవితంలో జరిగిన ఘట్టాలు కూడా ఇంతే, ఇది సినిమా, నేను చూస్తున్నా సాక్షి మాత్రంగా. అలా చూడగలిగితే ఆనందంగా ఉంటుంది. ఇది నాదే నాదే, నా కొంపే అంటుకుపోయింది. నిజంగా కొంప అంటుకుపోవడం మాట దేవుడు అడిగిన ముందు దేహంలో ఉండే బీపీ వచ్చేస్తుంది, దేహం అంటుకు. ఆ భావానికి రాగలగాలి. అందుకని ఇదివరకు అంటే ఇదే బాగుంది, పార్వతి చూసావంటే బాగుంది, బాగుంది, ఇక్కడి నుంచైనా వాడిని కరుణించడం, చంపిస్తున్నారు, వాడిని పట్టుకుని బిడ్డ జాలేసి ఉండో నీకు తెలియదు, బే వీడు ఇంకా చాలా గొప్పవాడు, నీకు ఇప్పుడు ఏం చూసావు నువ్వు, ఇంకా చూడు అని రెండవ కంట శోణిత క్లినత చూపినం. ఏం చేస్తాడో చూస్తా అని ఇక్కడ మానేసి కాల్చడం అంత దొంగనాటకమేగా. 2 గంటలు మొదలెట్టాడు, సరిగ్గా బళ్ళు మానేసి పిల్లాడే ఎవరే నీకు జ్వరం లేదు, జ్వరం తగ్గిందమ్మా, కడుపులో నొప్పిగా ఉందమ్మా అంటే, ఎందుకంటే జ్వరం చేయబట్టుకుంటే తెలుస్తుంది, కడుపు నొప్పి మనకు తెలియదుగా, మనం కనిపెట్టలేము కడుపు నొప్పి మనకు తెలియదు. మా కాలేజీలో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు సెలవు కావాలంటే ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చేసి స్టొమకేక్ షాప్ అంటే వేరే విషయాన్ని వారు అలా చెప్తారు, బాగుంటుంది. మేము వీళ్ళకి అన్ని డేట్లు మనం రాసుకుని ఆడవాలేం కదా, వీళ్ళమ్మ ఇంటికి వెళ్ళంటాం. ఏమో కొంతమంది అబద్ధాలు ఆడేవాడు ఉన్నారు, ఈయన ఇలాగని ఈ డేట్లను రాసుకుంటే ప్రిన్సిపాల్కి ఈ డేట్లు మిగులుతాయి, చదువు ఉండదు ఇంకా. ఈ నాటకాలు జీవితంలో ఉంటాయి, నిజాలు ఉంటాయి. ఎందుకంటే వెళ్ళిపోవాలన్నప్పుడు ఏదో మాట అలా అంటే పంపిస్తారుగా, అంతే ఇక్కడ. అందుకని ఇగో ఇప్పుడు 2 గంటల వెంట నెత్తురు గారు, ఇప్పుడు నెత్తురు గారు వస్తున్నాడు నేరుగా, ఇంకా నీళ్లు లేవు, ఇంకా నీళ్లు నెత్తురు డ్యాన్స్ అయిపోయింది, ఇప్పుడు కేవలం నెత్తురు డ్యాన్స్. రెండవ కంట శోణిత క్లినత చూపినని వెంటనే వీడు బాధపడ్డదండి, ఒక కన్నెలా నెత్తురు గుడ్డైపోయి కారిపోతుంది తప్ప నెత్తురు కారుతో. అలా ఉండి నీ దయ చేత కన్న మందున్నది, ఇంకా నేను మందులు వెతకనయ్యా, ఎవరిని చనుగోలు అడగనయ్యా, ఆయుర్వేద మందులు అవసరం లేదయ్యా, ఇవో మందు సిద్ధంగా ఉంది, ఎందుకంటే ఒక కన్ను నయమేదిగా ప్రత్యక్ష దర్శనం, నాకు ఇంకో కన్ను ఉందిగా. నీ దయ చేత నీ కన్న మందున్నది, కానీ దీనికి వెరవను. నువ్వు ఇలా రెండో గంట కన్నీరు కారిస్తే నేను అందరూ భయపడిపోతాను అనుకుంటున్నావా? లేదు. కానీ ఒక్కటి నా వ్రతం ఇంక శంకరా, ఒక్క మాట చెబుతున్నాను విను. లాలాటలోచనంబున కీలాలము తొరగలేని, అది ఆలోచన. రెండో కన్నా అయిపోయాక మూడో గంట వెంట కారిస్తే ఏం చేయాలయ్యా మరి నేను? అప్పుడు బెడ్డానికి నా దగ్గర కను లేదు, పైగా తీసిపెట్టడం వీలు చేయదు కదా, నాకు కళ్ళు ఉండవు, నువ్వు కనపడవు. అందుకని ముందే చెప్పేస్తున్నా, లాలాటలోచనంబున కీలాలము తొరగలేని, కేవల భక్తిం కీలించి నాదు ప్రాణములే అర్పింతు. లాలాటలోచనంబున కీలాలము తొరగనేని, కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణములు నర్పింతు. అద్భుతమైన వేదాంతం బ్రహ్మసూత్రాల్లో ఉన్న మాట చెప్పాడు ఇక్కడ కిరాతుడు. బ్రహ్మ అంటే తెలియదు, సూత్రం అంటే తెలియదు. నువ్వు పొరపాటుని కన్ను అయిపోయాక మూడో కంటి వెంట నీరు గారిస్తే నేనేం చెయ్యాలి మరి? అయినా ఊరుకోను, ఏం మరవాలా, నాకు మూడు కళ్ళు లేవు, ఉంటే ఇచ్చేసేవాడిని. అది తీవ్రత. 71లో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉందో, ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని కోల్పోయిందండి యుద్ధంలో, పాపం ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు. ఆవిడ ఓదాశ్రానికి వెళ్ళాట మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. పాపం తిరిగారు అప్పుడు ప్రతిపక్షం ప్రభుత్వం. ఆ మహానుభావుడు ఏమిటి, కలాం, అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్. రాజకీయాల్లో ఉన్న మన అదృష్టం ఇంకా దేశం బాగుంది. వాడు యోగులు, వాడు ముగ్గురు కూడా ఏ భేదాలు ఉండవండి వాడికి. పార్టీ నిమిత్తం లేదు, మనకి ఏ పార్టీలో ఉన్నా గొప్పవాడు మనవాడు. ఎందుకంటే వాజ్పేయి గారి, కలాం గారి, మన్మోహన్ సింగ్ గారి ముగ్గురు అంతే, మన్మోహన్ సింగ్ కూడా అంతే. ఏమి ఈ రాజకీయాలు ఏమి ఆయనకు అంటాం, ఇవన్నీ వీళ్ళవి కానీ ఆయనకి ఏం అసలు అంటాం. ఉంటే ఉండే ఏదో అవన్నీ చేసే పని ఏదో నేను చేస్తాను. మరి ఒకరు సిక్కు, ఒకరు ముస్లిం, ఒకరు హిందూ, గమనించండి, అన్ని మతాలు ఒక్కటే. సారాంశాన్ని గ్రహించగలగాలి, కొట్టుకు కావడం కాదు. గ్రహించారు వాళ్ళు మహానుభావులు అని చెప్పుకుంటున్నా ఈ వేదిక మీద కూర్చుని. అందరూ హిందువులే కావక్కల, అందరూ ముస్లింలే కావక్కల. వాజ్పేయి పలకరించడానికి వెళ్ళట, ఆవిడ ఏడుస్తుంది అట, ఊరుకోమ్మ ఊరుకోమ్మ, దేశం కోసం చేశారమ్మా, ఏం చేస్తా అలా ఏడుస్తూనే ఉంది. అరగంట అయింది ఆవిడ మాంద ఈయన వెళ్ళడానికి లేదు. ఏం చేద్దామమ్మా ఊరుకో అంటే అప్పుడు ఆవిడ ఏంటంటే, నేను ముగ్గురు కొడుకులు పోయారని ఏడవట్లేదయ్యా, నాకు భగవంతుడు నా భర్త బతుకుంటే ఇంకో కొడుకుంటే వాడిని కూడా ఇచ్చేవాడు కదా దేశం కోసం. ఈ ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత నా భర్త పోయాడయ్యా, నేను వితంతునయ్యాను. ఆ భర్త బతుకుంటే ఇంకో ఇద్దరు కొడుకులను కానీ దేశం కోసం అర్పించేదానయ్యా, ఎందుకు ఈ గర్భం దేనికి, దేశం కోసం కాకపోతే. అటువంటి మహాయోగిలు పుట్టిన దేశంలో కడుపున కన్న సంతానాన్ని ఆసుపత్రుల పక్కన పెంటకొప్పల దగ్గర పారేసిపోతున్నారండి మగ ఆడ ఇద్దరు సిగ్గు లేకుండా. ఎంత దారుణమైన మార్పులు వచ్చాయి దేశంలో, ఎప్పటికి బాగుపడాలి ఇది? ఎంతమంది చెబితే ఎన్ని చేస్తే బిడ్డను అర్పించడం అంటే అది దేశం కోసం. ఇది అర్పణ, పారేసిపోవడమే దేశానికి. ఎవరు తీసుకెడితే మనకే, నా సౌక్ష్యం నాకు ముఖ్యం, నాకు మళ్ళీ పెళ్ళి అవద్దు, వీడు ఎవడు కూడా ఉంటే నన్ను ఎవడు పని చేసుకోడు అన్న తల్లి. తండ్రికి అసలే బాధ్యత లేదు, వారు మొదలే దులిపేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేం కాదు, 9 నెలల క్రితమే దులిపేశారు వాళ్ళు. ఇప్పుడు 9 నెలలు అయ్యాక దులిపింది. భూమి తల్లి అంటే భూమి కింద, భూమి కిందకు జారిపోతుంటే మనం ఎవరికి చెబుతామండి? మనిషి నమ్మేది తల్లిని. తల్లి కూడా ఇలా చేస్తే ఇంకెవరు చేస్తారు? తండ్రికి ఉండాలి బుద్ధి, లేకపోతే తల్లికైనా ఉండాలి. ఎవరో ఒకరు కాపాడాలి వద్దా. ఆ బిడ్డ ఏ పాపము చేయలేదే, ఒళ్ళు కొవ్వెక్కి మీరు పాపం చేశారు కానీ ఆ బిడ్డకి ఎందుకు శిక్ష? ఆ బిడ్డ పాపం ఏమిటి, వాడికి శిక్ష ఏమిటండి? వాడికి అనాథగా బతికి యోగం ఉండి ఎలాంటి వాడు కడుపున పడతాడు వాడు. ఆ కర్మ అంటే అది. అది ఈ దేశంలో దేశభక్తి అలా ఉండేది పూర్వం అంతే. నేను ముగ్గురు కొడుకులు పోయినందుకు ఏడవడం లేదయ్యా, నా భర్త బతుకుంటే ఇంకో ఇద్దరు కొడుకులు ఉంటే దేశం కోసం ఇచ్చి ఉండేదని ఇంకో 2 రోజులు ముందే గెలిచే దేశం, ఇప్పుడు గెలవడం ఏంటి? ఆ బిడ్డ అంత పరాక్రమం ఉంది. అది ఈ దేశంలో ప్రతి తల్లి యొక్క ఆశ. అటు అందుకోసం బిడ్డల్ని కనాలమ్మా. వీడికి కంప్యూటర్ చేయించామా, వాడిని ఇంగ్లీష్ మీడియం అమెరికా పంపించా, వాడు సాఫ్ట్వేరు, వీడు హార్డ్వేరు, ఇంకోటి అండర్ వేరు, ఎందుకు వేరు? అందరూ బాగున్నారు. ఎవరు బాగున్నారు? వాడు బాగున్నాడమ్మా, దేశం బాగున్నవాడు కదా. దేశానికి ఏమైనా చేశాడా, సమాజానికి కనీసం నీకేమైనా చేశాడా? ఏమి చేయడు. వారానికి ఒకసారి ఫోన్ చేయడమని అమ్మా బాగున్నావా, పని మనిషిని పెట్టుకో, పని మనిషిని పెట్టుకోవాలి, ఈ వేదం రాడు. అరే దీని జాగ్రత్త చూసుకో, ఈ వేదం చూడవు. ఫోను పైగా అమెరికా ఫోన్ చాలా తవ్వుకమ్మా, దానికి మీరు మాట్లాడితే వాడికి ఐదు $2 అంటే 240-250 రూపాయలు ఇంకా తగ్గిపోయింది కూడా డాలర్. దీనికి ఒక పెద్ద మా బిడ్డ వారం వారం ఫోన్ చేస్తాడు, అది కూడా గొప్పే. ఇంటి దగ్గర ఉండి సేవ చేయాల్సిన వాడు అక్కడికి వెళ్ళాడని ఏడవడం మానేసి పరిగెట్టుకుని పంపించి మూటగట్టివాడి అక్కడికి. గొప్ప, ప్రతి కుటుంబంలో ఎవరిని ప్రశ్నించినా ఇవాడు నా పెద్ద అమెరికా అండి, 2 కూడా ఆస్ట్రేలియా అండి, మేమేమో శ్మశానమండి. ఈ గొప్పలు ఎవరన్నా చెబితే చేదరించుకోండి. కూర్కోమ్మా పెద్ద గొప్పలు చెబుతున్నావు, ఇక్కడ నేరుగా ఎందుకు వచ్చిందే, తిక్కుమని కొడుకుని కన్నావు అని వెళ్ళిపోండి. అలాంటి వాతావరణం వస్తే ఈ దరిద్రం పోతుంది. వాళ్ళని అవునా మా వాడిని కూడా పంపిద్దామని చూస్తా అనకూడదు, ఓ అక్కర్లేదని చెప్పి. అందుకే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా ఉద్యోగం చేయని వాళ్ళని మీరు హౌస్ వైఫ్ మీరు ఏం చేయట్లేదు అంటే ఉద్యోగం చేసే కర్మ నాకు లేదని చెప్పండి. ఎందుకంటే నేనేం చేయలేని చెప్పకండి, మీరు చాలా గొప్ప వాళ్ళు చేయట్లేదు. మీరు ఇంట్లో పనులు ఉద్యోగాలు కావా, ఏమి చేయాలంటారు ఏమిటండి, ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి, హౌస్ అన్నా హౌస్ లో బోల్డ్ పనులు, వైఫ్ అన్నా వైఫ్ పనులు బోల్డ్ ఉన్నాయి, ఈ రెండు పనులు కావా. మీరు హౌస్ వైఫ్ మీరు ఏమి చేయరా అంటే హౌస్ వైఫ్ పనిపోయిందా, ఓ బ్యాగ్ కోట్ వేసుకుని ఉద్యోగానికి 600 సంపాదిస్తే ఇప్పుడు గొప్పదా, ఇంట్లో పనులన్నీ ఆగిపోయి ఇక్కడ డబ్బు సంపాదించడమే ప్రధానమనే మాట పోవాలండి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఉద్యోగం అవసరం, అవసరమైన వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు లేదు, వాళ్ళని అగౌరవించక్కర్లేదు మనం. కానీ చేయని వాళ్ళు బట్టి మీరు ఏం జాబ్ చేయరా అనే సరే మీరు అందరికీ ఫీలింగ్ ఏమిటంటే ఏదో చేయకపోతే కుదరదేమో, ఏదో కూడా చేయలేమో, ఈ చేస్తున్నది పని కాదు. ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఇన్ని గంటలు ఆడదు, ఇంట్లో వంట ఉండి బట్టలు ఉతికి నానా ఖర్చు పడుతుంది, యాతన పడుతుంది. కాబట్టి మన మాతృదేవో భవ అంటున్నామే, కళ్ళకంటి కంట కన్నీరు లిఖన సిరి ఇంట నిండనొల్లదు సుమతి. ఆడదా నేడిపించక వాళ్ళు ఏడిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని ఎందుకు రాశారండి పద్యాలు పని లేక, పని చేయట్లేదని డబ్బులు సంపాదించలేదని అంటారని అనద్దురా అబ్బాయి, ఆ ఇంట్లో ఉంటే చాలు లక్ష్మీదేవి అంతే. లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైకుంఠంలో ఏ పని చేస్తుందండి, ఆవిడ ఇలా కూర్చుంటుంది తెలుసా, ఏ పని చేయదు. కానీ ఆవిడ ఇక్కడ లేకపోతే ఈయన పని ఒకటే, ఈయన చేసే పనేం లేదు తర్వాత, అది అంతే స్థితి. ఇంట్లో పనులు చాలు. అందుకని ఈ వాతావరణం మారాలంటే మన కామెంటరీ మారాలండి. అమెరికాకి పంపించామనే వాళ్ళని, ఇంగ్లీష్ మీడియంలో చదివించామనే వాళ్ళని, లూటీ పబ్లిక్ స్కూల్ ఊటీ పబ్లిక్ స్కూల్ అనే వాళ్ళని చేదరించుకోండి. ఎవడైనా ఇంగ్లీష్ మాట్లాడే ఏం తెలుగు రాదా అని అడగను మొహం మీద, అందుకని వాడు మాట్లాడగానే మనకి రాదు తీరు ఇంగ్లీష్ మనం కూడా నేర్చుకుంటే బాగుండు అనొద్దు, ఏ తెలుగులో మాట్లాడు దున్నపోతులు అవను అని అనొద్దు మాట. వాడు అప్పుడు తెలుగు నేర్చుకుంటాడు, తెలుగులో మాట్లాడటమే కావాలి. తమిళంలో అంటారన్నారు అక్కడ గోపమే కొట్టేస్తారు ఎవడన్నా తమిళం తప్ప వేరే భాష మాట్లాడితే. మనకి లేదు అసలు అది, ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు గెలిచినా ఇంగ్లీష్ వెంటనే హౌ ఆర్ యూ, గడి గుడ్ ఆర్ యూ, బాగున్నా వాళ్ళు హౌ ఆర్ యూ అంటే పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ నమస్కారం వాళ్ళు గడిది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, మూడు సార్లు మూడు గుడ్ల కొడు గుడ్ల. మన సంస్కృతిలో ఉన్నది ఒకటే నమస్కారం, పొద్దున నమస్కారం సాయంత్రం నమస్కారం ఉండదు, ఎప్పుడు నమస్కారం, ఎంత గౌరవం ఇది. ఇవన్నీ వాళ్ళు అలవాటు చేశారు మనం నేర్చుకున్నాం. ఈ వాతావరణం మారి తీరాలి అంటే మన మాటల ద్వారా మారాలి. అందుకని స్పష్టమైన ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు మూడో కంటి వెంట కన్నీరు గారిస్తే చూడండి మనోదృష్టికి మూలంబగు నేత్రమును నీకిస్తుంది. నాకు మూడో కన్ను లేదు కానీ వీడికి చూడండి, మూడో కన్ను లేదు కానీ మూడో కన్ను అంటే ఏమిటో తెలుసు, వేదం చదవలేదు కానీ వేదంలో ఉన్న విషయం ఏంటో తెలుసు, బ్రహ్మసూత్రాలు చదవలేదు కానీ బ్రహ్మసూత్ర భాష్యం తెలుసు. చదవడం ఎందుకండి, వ్యాపారం చేసేవాళ్ళంతాను కామర్స్ చదివారా ఎంకాము, ఎవరు చదివారని ఇందులో కనుక్కోండి. కామర్స్ చదివి వ్యాపారాలు చేయట్లా, వంశ పరంపరగా వ్యాపార వృత్తి వచ్చింది, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎలా చేయాలో నేర్పారు సాల్వ్. ఎంకాములు చదివిన వాళ్ళకంటే గొప్పగా వ్యాపారాలు చేస్తున్నారు, చదివేస్తే ఉన్నమతి పోయిందని ఈ చదివిన వాళ్ళకి వ్యాపారం తెలియదు. ఇప్పుడు ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాడు, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చదివి పల్లెటూరులో తాతగారు ఇంటికి వెళ్ళాడు. తాతగారు నేను అగ్రికల్చర్ చేశానండి అని చెప్పాడు. బాగుందిరా అబ్బాయి నా విషయాలని తాతగారు అడిగాడు. సరే ఒకసారి మన పొలం వెళ్ళదు అడు కూడా సరదా పొలం పెడదాం రాండి తాతగారు పొలం చూద్దాం పొలం చూద్దాం అని పొలం వెళ్ళారు తాత మన కూడా కలిసి. అక్కడ చూశారు ఎర్రగా ఎర్రగా ఎంతంత కాయలు ఉన్నాయి చూశాడు, ఆ చోటను చూశాడు. చూసి మీరు ఏ ఎంత పండుతుంది ఎకరం ఏమేస్తారు ఇవన్నీ అడిగాడు. పాపం తాతగారు తెలుసున్న టెక్నాలజీ ఏదో అని చెప్పాడు, మేము పిండి వేస్తాం ఎరువు వేస్తాం అందుకంటే ఎందుకు పాటిమెట్టి అదే పండుతుంది అని. ఈయన చూశాడు, చూసి లేదు తాతగారు నిజంగా మన ఎంఎస్సీ టెక్నాలజీలో చెప్పినట్టుగా మీరు చేస్తేనండి అసలు ఇదే మిరపకాయల తోట అండి అదిరిపోతుందండి అసలు మీకు తెలియదండి, ఇది దీనికి ఇంతకు మూడు రెట్లు మిరపకాయలు మనం పండించేస్తానట అంటే తాతగారు అన్నట్టు నీ వల్ల కాదురా అనండి. అదేమిటంటే ఇది మిరపకాయల తోట కాదురా టమోటాల తోట అనండి. అమెరికాలో మిరపకాయలు ఇంతంత ఉంటాయండి, అందుకని వాడు మిరపకాయల తోట అనుకున్నాడు. వాడు ఈయన చక్కగా చెప్పండి నీ వల్ల కాదురా, ఎందుకంటే తోట ఏమిటో తెలియట్లేదు కదా నీకు పంట ఎలా పండిస్తావరా, ఇది మిరపకాయలు తోట కాదురా టమోటా తోట సరిగ్గా చూడమని. చదువులు ఎలా ఉంటాయని సరిగ్గా చెప్పకపోతే సరిగ్గా చదవక చదువును అవమానించడం కాదు, చదువుల సారం చెప్పట్లేదు, ఇవాళ కంఠస్థం చేయిస్తున్నారు బలవంతంగా. మ్యాటర్ రాసేయడం మెటీరియల్, మెటీరియల్ చదువుకో మెటీరియల్ చదువు, చదువు సారం చదివితే ఎలా ఉంటుంది. మనోదృష్టికి మూలంబగు నేత్రము నీకు ఇచ్చిన మనస్సు, మూడో నేత్రం ఏదండి మనస్సు, ఆ మనస్సుకు మూలం ప్రాణం, ఆ ప్రాణాన్ని నీకు ఇస్తా అన్నాడు. ఇది కన్నప్ప యొక్క త్యాగం. అందుకే ఇంత త్యాగం చేసిన కన్నప్ప గురించి మా మిత్రుడు జొన్నమిత్రుడు రామలింగేశ్వరరావు అని అద్భుతమైన గీతం రాశారండి పాట, సినిమాలో పాటలు రాస్తున్నాయి. ఆ భక్తుడే చాలా గొప్పవాడయ్యా, నువ్వే పెద్ద మా అయ్యాడేమని. బోడా భక్తుడు బోయుడు, బోడా భక్తుడు బోయుడు, ఈ కళ్ళ నిప్పుల వాడే మాయోడు. బోడా భక్తుడు బోయుడు, ఈ కళ్ళ నిప్పుల వాడే మాయోడు. ఈయన త్రినేత్రుడు అని పేరు ఈయనకి. ఈయన కళ్ళలో మూడో కంట్లో ఉండేది నిప్పులు, అగ్నినేత్రం. కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు, ఎవరైనా అందంగా ఉంటే ఈయన చూడలేదండి. అందుకే వాడు కళ్ళు లాగేశాడు. ఆయన ఒక కళ్ళు తామరపు, ఒక కన్ను కలువుపు. ఆ కళ్ళు చూసి ఆయన కన్ను పుట్టింది, నాకింత అందమైన కళ్ళు లేదు, అందుకే నా కళ్ళు లాగేసాను. అయితే ఓ కన్ను తీసిస్తే చాలదా, ఇంకో కన్నేనా వదిలేయకూడదా. ఓ కన్ను తీసిస్తే చాలదా, ఇంకో కన్నేనా వదిలేయకూడదా. చూపు తీసేవాడు దేవుడా, ఊపిరు ఊపిరు దేవుడు దేవుడా, ఉన్న చూపు తీసేవాడు దేవుడా. ఊపిరు దేవుడు దేవుడా, ఉన్న చూపు తీసేవాడు దేవుడా. మన్ను మశానాల సున్న మనసు వాడు, మన్ను మశానాల సున్న మనసు వాడు, మన్ను మశానాల సున్న మనసు వాడు. కన్ను మీద కన్ను వేశాడు, మా కన్నప్ప కన్నులు తీశాడు. బోడా భక్తుడు బోయుడు, ఈ కళ్ళ నిప్పుల వాడే మాయోడు. మన్ను మశానాల సున్న మనసు వాడు, కన్ను మీద కన్ను వేశాడు, మా కన్నప్ప కన్నులు తీశాడు. బోడా భక్తుడు బోయుడు, ఈ కళ్ళ నిప్పుల వాడే మాయుడు. ఆ బెమ్మైన బుద్ధింత చెప్పడా, ఇష్టు మూర్తైన ఎద్దేవా చెయ్యాడా. పోయి భాషలు రాశాడు ఆయన దూర్జెట్లాగే. ఆ బెమ్మైన బుద్ధింత చెప్పడా, ఇష్టు మూర్తైన ఎద్దేవా చెయ్యాడా. పేసికోరు మూచి పిశాచాలారేడు, పెద్ద దెయ్యమై పట్టాడు. పేసికోరు మూచి పిశాచాలారేడు, పెద్ద దెయ్యమై పట్టాడు. గుండె గరిగినోడు గూడే పూమనగాడు, గుండె గరిగినోడు గూడే పూమనగాడు. మొదటి కంటి దాకా అయ్యాడు, ముక్కంటికే కంటినిచ్చాడు. బోడా భక్తుడు బూయుడు, ఈ కళ్ళ నిప్పుల వాడే మాయోడు. బోడా భక్తుడు బూయుడు, ఈ కళ్ళ నిప్పుల వాడే మాయోడు. ఎంత అద్భుతం అటు దూర్జటి నుంచి ఇటు జొన్నవిత్తుల వరకు కరిగిపోయి కరిగిపోయి రాశారండి పాటలైనా పద్యాలైనా. కవిత్వం అన్నాక వచనమైనా పద్యమైనా గేయమైనా ఏదైనా ఒకటే, అందులో కవిత్వం ఉండాలి, లేనప్పుడు ఏదైనా ఒకటే. ఈయన తప్పు పని చేస్తే ఎవరండి ఆక్షేపించేవాళ్ళు? ఒక వ్యాపారస్తులు తక్కువ చేస్తే సాటి వ్యాపారస్తులు అంటారు, నీకు వ్యాపారం తెలియదు, అదే వ్యాపారం చేసావు అంటారండి. ఒక మాస్టర్ తప్పుపాటని చెప్తే సాటి మాస్టర్ టీచింగ్ నేర్చుకోవాలి, ఏంటో పాఠాలు చెప్పడం అంటాడు. అంచేత శివుడు తప్పు చేస్తే భక్తుల విషయంలో ఎవరన్నా హెచ్చరించింది? బ్రహ్మ విష్ణు ఆయన కొలీగ్స్. ఆ బెమ్మైన బుద్ధింత చెప్పడా, విష్ణుమూర్తి అయినా ఎద్దేలా చెయ్యాడా. అంటే వైకుంఠానికి వెళ్ళిన ఊరుకోవయ్యా, పెద్ద దేవుడు అట, మా భక్తులు మేము ఇలాగే చూసుకున్నామేంటి, మేము ఎలా చూసాం? రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడుకునే విధానం అండి. మా పార్టీలో మేము అలా చూసుకున్నాం, అలా చూసుకోవాలి మరి అంటారు చూడండి. అంటే ఆ బుద్ధే దేవుడికి అంటకచ్చాడు కవి. ఆ బెమ్మైనా నీకు బుద్ధి చెప్పొద్దా, ఇది తప్పయ్యా, కళ్ళు లాగేయటమేటయ్యా. భక్తులు కళ్ళు ఇవ్వాలి కానీ ఎవరన్నా, దేవుడు అన్నవాడు కళ్ళు లాగేస్తాడా? లేక నాటకం ఆడుతున్నావు, ఎంత తప్పయ్యా పాపం. అమాయకుడు రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు, ఇంకా మూడో కన్ను కూడా అయితే పుచ్చుకుంటావా, తెరగ వస్తుందని. ఎవడు బాబు సుమ్మీదంతా? విష్ణుమూర్తి అయినా ఎద్దేవ చెయ్యాడా. ఈయన ఈయనకి బుద్ధి ఎందుకు వచ్చిందంటే, పెద్ద దెయ్యం బుద్ధి, ఈయన దెయ్యాల దేవుడు, భూత ప్రేత పిశాచాలు, పిశాచాధిపతి కదండి. ఆయన చుట్టూ బ్రహ్మదగణాలన్నీ ఉంటాయి, అవన్నీ పిశాచాలే. ఆ పిశాచాలతో సైన్యం చేసి చేసి వాటిని నాయకత్వం చేసి చేసి నడిపించి నడిపించి నీ బుద్ధి కూడా పెద్ద దెయ్యమైపోయి ఉంది. ఇలా అయిపోయి ఉంది పని లేకుండా. అది పాట. అంత ప్రతిజ్ఞ చేసి లాలాట లోచనంబున కీలాలము దొరగనేని, కేవల భక్తిం కీలించి మనోదృష్టికి మూలం బగు, నాదునే ప్రాణములు నీకిత్తు అని చెప్పుగాల నిటలక్షుని గంబన తన్ని బట్టి. కన్ను పెట్టాలి అంటే రెండో కన్ను, ఆ కన్ను ఎక్కడుందో తినేది. రెండో కన్ను తీసేస్తే ఈయన గుడ్డివాడైపోతాడు. అప్పుడు కన్ను తీస్తాడు, బాగానే ఉంది, ఎక్కడ పెడతాడు? తడుగుకుంటూ వెళ్ళాలి. తడుగుకుంటూ వెళ్ళేలోగా ఈ కంటికి ఉండేటువంటి జీవలక్షణాలు నశిస్తే తర్వాత పెట్టినా ఒకటే, మానినా ఒకటే. మీకు నేత్రదానం చేస్తారే కళ్ళు, అప్పుడు చనిపోయిన వెంటనే వెంటనే తీసేస్తారు. నేత్రదానం చేస్తే చిరంజీవి నేత్రదానం బ్యాంకులు ఏవో ఉన్నాయి కదా, నేత్రదానం చేస్తే ఏం చేయాలంటే వెంటనే తీసేయాలి. ఏదో దానికి ఒక లెక్క ఉంది, 24 గంటలు 24 అరగంటలో ఏదో లెక్క. ఆ లోపు తీయకపోతే కన్ను పనిచేయను. ఇంకా ఆలోచన వచ్చింది దీనికి, అందుకని అనుకుంటున్నట్ట ఈ కన్ను నేను తీసిన వెంటనే నీకు పెట్టాలి, లేదా పని చేయదు. కానీ తీసిన వెంటనే పెట్టడానికి మరి ఆ కన్ను ఎక్కడ పెట్టాలో, నీ రెండో కన్ను చోటు ఏమిటో నాకు తెలియాలి కదా, అందుకోసం అమాయకంగా పరమ అమాయకంగా అని చెప్పుగాల నిటలాక్షుని నిటలాక్షుని కనుగొన తన్ని బట్టి సునిశిత బాణంబున తన రెండవ కనుగృడ్డును పెతలింపంగూరుడును సదయుండై వైకుంఠ త్రికిణాది దేవతలు గొల్వన్ వామ సీమావనోదాకారుండై నాగచర్మ వసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షానంగ భస్మాంగుడై లోక వ్యాపక పాండుదీతి కరాళుండై వృషారూఢుడై. రెండవ కన్ను దిగానే ఆ చోటు గుర్తుపట్టారు కాబట్టి మళ్ళీ చెప్పుగాల తీసుకెళ్ళి కంటిన్యూ పెట్టాడు రెండో కన్ను ఉండే చోట. అప్పుడు ఆయన అనుకుంటాడు, నాటకం ఆడి పేక మీద తెచ్చుకున్నాను, ఇలా చేస్తాడని అనుకోలేదు, ఇది గొప్ప వైద్యం, ఇది ఏదో సున్నితంగా చేస్తారేమో, ఏసీ ఆసుపత్రి ఉండకుండా బొత్తిగా ధర్మాసుపత్రిలో ఉంది వ్యవహారం, పైగా నాటు వైద్యం, నాటు వైద్యం ధర్మాసుపత్రి కూడా కాదు ఇది, కమర కర్మాసుపత్రి. వీడు అమ్మకడుపు కాల వీడు కాలెట్టాడు అక్కడికి కంటి మీద ఉండకంటూ పోయేలాగా, ఇదేం వైద్యం అంటే పార్వతి ఆక్షేపిస్తుంది పక్కన మా బాగా అవుతుంది, భక్తుల్ని ఏడిపిస్తే ఇలాగే అవుతుంది, చెప్తే వింటారా మగాళ్ళు కటిక దయ ఉండదు మీకు, మా భక్తులు ఎప్పుడు నేను ఇలా ఏడిపించాను, ఎందుకంటే దేవీ భాగవతం చదివితే ఉంటుంది అమ్మవారు ఇలా ఏడిపించదు. మూగవాడు ఉంటాడు ఆయనకు మాట రాదు, ఎవడో పందిని ఎవడో కొట్టాడు అడవిలో, అది విని అయ్యి అంటది, ఐం 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 అని అరిచాట, ఐం హ్రీం క్లీం అనే దాంట్లో అరిచావయ్యా నాకు ఆనందంగా ఉంది అని వెంటనే వాడికి నోరిచ్చింది అమ్మవారు, అమ్మవారు దయాలంటుంది. వాడు వెంటనే అద్భుతమైన శక్తి వచ్చి శ్లోకాలు చెబుతాడండి, వెంటనే మామూలు శ్లోకాలు కావు, చీటీ భవన్ నిఖిల కీటీ కదంబ వన వాటీషు నాకపటలి కోటి నచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటీ రగంజి కుచ శాటి కవిత్వ పరిపాటి మగాధి పశుత ఘోటి కులాదధిక దాటి ఉదారము కవితి రసేన తనుతా ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపకస్వమను జాపానులీన జన తా పాపనోద నిపుణ నీ పాలయ సురభిధూపాలక దురిత కూపాదుదంచయతు రూపాధిక శిఖరి భూపాల వంశమణి దీపాయుత భగవతీ బృందార బృందమణి బృందాల బృంద మకరందాభిషిక్త చరణ మందాకలిత మందార దామ భర మందాభిరామట మందాకి నీ జవన భృందాన వాచమన వందాసన దిశతు ఎంకాకరేవ పుషి కంకాల రక్త పుషి కంకాది పక్షి విషయే స్వంకామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజం శంకాశిల నిశిత టంకాయమాన పద శంకాశమాన సుమను శంకాది బృంగతతి మంకానుపేత శశి శంకాశ వక్ర కమలా బాల అమృతం సునిభ బాల మనాగరుణ చీల నితంబ పలకి కోలాక లక్షపిత కాలా మరీ కుశల కీలాల పోషణ రత స్థూలాకుచే జలద నీలాకచే కలిత నీలా కదంబ విపిని శూలాయుధ ప్రణతి శీల విధాతు హృది శీలాధిరాజతమయ కంబా వతీవస విడంబా గళే ననవ తుంబా భవీన సవిధ బింబాధరాజనత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే అంబా కురంగమద జంబాణ రోచిరిగ లంబాలక దిశతుమి శంబాహుళేయ శశి బింబాభిరామముఖ సంవాదిత స్తనభర జంభారి కుంభి ప్రతి కుంభా పగాది కుచ సంభవ్యకార తిలక రంభా కరీంద్రకర జంభాపహోరుగతి డింభానురంజిత పద శంభా ఉదార పరిరంభాంకుర పులక దంభానురాధ పిశున శంభాసురాభరణ గుంభ సదాదిశతు శుంభాసుర ప్రకరణ దాక్షాయణి ధనుజ శిక్షావిధు వికృత దీక్ష మనోగరగణ భిక్షాళిలో నటన భిక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ వీక్షాం విధేకిమయి దక్ష స్వకీయ జన పక్ష విపక్ష విముఖి యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్ష్యావధాన కలన. అమ్మవారి దయ అలా ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పారు. ఒక్క మాట రానివాడు అనేక రకాల ప్రాసలతో టీ అనే అక్షరం మొదలైందంటే 12 టీలు, 12 టీలు బయట 12 రోజులు 24 రూపాయలు ఇస్తే దొరికితే 12 టీలకు పద్యమక్కర్లేదు. 12 పకారాలు ఎంత అద్భుతమే. తగి ఏమి అర్థం లేదు కాదు, ఈ అర్థం చెప్పాలంటే 13 రోజులు కావాలి, 13 శ్లోకాలు. అంత గంభీరమైన అర్థం ఉందండి. అందుకని ఆవిడ ఆక్షేపించింది, భక్తుల్ని కాపాడటం అంటే అలాగా మోగాడికి నోరిచ్చాను, నువ్వేమో ఉన్నకళ్ళు పీకేశావు, నువ్వు దేవుడివి. ఇది కూడా సరదాయే, భార్యాభర్తల మధ్య ఉండే సరస. అందుకని ఆయన అన్నాడు, ఊరుకోవమ్మా నా సంగతి ఇప్పుడు చూద్దూ కానీ అని ఆయన చెప్పుగాలి, ఇలా పెట్టగానే అమ్మమ్మో రెండవ కను చూద్దాం. రెండవ కను వృద్ధును పెకలింపంగూనుడును సదయుండి. విష్ణుమూర్తి బ్రహ్మ మొదలైన దేవతలు చూస్తూ ఉండగా నాగచర్మ వసనుండి, కాకుమతర భూషణుండి, నాగభూషణుడై ఆయనకి దర్శనమిచ్చాట. ఆనందపడ్డా, పోయేవాడు ఇంత నా జన్మ ధన్యమైపోయింది స్వామి, ఇంతకంటే కావాల్సింది ఏదైనా ఉందా అంటే ఆ బ్రాహ్మణుడు కూడా అప్పుడు పిలిచాడు, రావయ్యా నేను నెమ్మదిగా పంచు దులుపుకుంటూ ఈయన వచ్చాడు, ఎందుకంటే పనిలో పని ఈయన కూడా దర్శనం అయిపోయింది. ఏడుచేదానికి మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని, ఏడుచేదానికి మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని సాగుట. అందుకని వచ్చి పైగా ఆయనకి ఇదివరకే దర్శనమైంది, ఇప్పుడు ఆలోచించాడు. ఆ కిరాతుని ఇలా కౌగులించుకున్నారండి బ్రాహ్మణుడు, ఈ దేశంలో ఎక్కడైనా కులభేదం ఉందా అమ్మా, ఎక్కడైనా ఉందా, అనవసరంగా నిందించుకుంటున్నాం ఒకళ్ళనొకళ్ళు తప్ప. ఎవరి ఆచారాలు వారు పాటించారు, భక్తి యొక్క అవసరాన్ని ఇద్దరూ గుర్తించారు. ఈయన బ్రాహ్మణాయన ఏం చేస్తాడో అని వాడేం భయపడలా, అయ్యో ఈ కిరాతుని నేను ముట్టుకోవడం ఏమిటి అని ఆయన ఆలోచించాలి. ఇంతకంటే భక్తి ఉందా, ఇంతకంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడు అసలు, నేను ఏదో శాస్త్రం ప్రకారం చేశాను కానీ అలా తాపత్రయ పడలేదే, ఆ తాపత్రయం నాకు ఉండద్దా. అందుకని మీరు బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, మీరు తినే మాంసం నైవేద్యం పెట్టండి, ఏమీ లేకపోతే చెంబు నీళ్ళు అక్కడ పెట్టి ఎందుకంటే నేనేం చేయలేను చెప్పండి. రాజశేఖర చరిత్రలో మాధయ్య గారి మల్లన అష్టదిగ్గజాల్లో మరొక కవి అద్భుతమైన మాట చెబుతాడు, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంతయ వాడు పారవయసు, నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారమైచు, కమధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. రాజశేఖర చరిత్ర మాధయ్య గారు మలనంటే ఏదో ఎవరు పేరే తెలియదు అతనికి, అంత అనామకుడైన కవి ఎంత గొప్ప మాట చెప్పి రాజశేఖర చరిత్ర కావ్యంలో ఉంది. శివుడు ఎంత దయామయుడు అంటే, శివుడు నెత్తి మీద నీళ్లు జల్లితే చాటు అంటే నువ్వు బాత్రూంలో స్నానం చేసావు, నీకు నీళ్లు లేదు ఏమొద్దమ్మా, ఆ మిగిలిన నీళ్ళు పట్టుకొచ్చాను నిత్యం పోసి, ఏం పర్వాలా నీళ్లు చల్లి, అది కూడా శ్రద్ధగా పోయక్కర్లేదు, ఒక ధారాపాత్ర పెట్టి అందులో పోసి చుక్క చుక్క పడుతుంటే అక్కర్లేదు, ఇలా పారబోతే ఏదో మనకి టైం లేదుగా, మరి వాడు స్నానాలు ఆడావిడగా చేసేయడం, ఓ ఊడిపోయేలాగా ఓ తువ్వాలు ఒకటి కట్టుకోవడం, అది ఎప్పుడు ఊడుతుందో తెలియదు, అది ఒకటి కట్టుకోవడం దేవుడికి ఎలా ఎలాగ వెంటనే బయలుదేరడం. ఇంకా అందుకని అన్నిటికీ సమయం ఉంటుంది, ఒక అరగంట దేవుడి కోసం సమయం ఉండదు, టైం లేదండి, టైం లేదండి, రేపు మృత్యువు కూడా టైం ఉండదమ్మా, అర్జెంటుగా లెక్కలు కొనండి, అప్పుడు అక్కడ చేసేది అది ఒకటే పని, ఇంక వేరే పని లేదు, ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు, భర్త లేడు, భార్య లేడు, పిల్లలు లేదు, అది హాయి ఒకటే పని కూర్చోవడమే. ఇంకా అప్పుడు అనుకుంటాం మనం దెయ్యాలయ్యి చెట్ల మీద పుట్ల మీద తిరుగుతూ దరిద్ర జన్మలన్నీ ఎత్తాక పునర్జన్మ పూర్వజన్మ రహస్యాలు దెయ్యాలు ఉంటాయని అవి అనుకుంటాడు. అమ్మో ఇంక మళ్ళీ జన్మతితే చచ్చిన దేవుడు కూడా తప్పింది ఎక్కడ ఉండకూడదు బాబు, ఈ లౌకికమైన వ్యవహారాలు వద్దు బాబు, అలా దేవుడికి చేసుకుంటూ కూర్చోవాలి. మళ్ళీ ఆ తల్లి కడుపులో పడగానే ఆ మావి అలా కప్పేయగానే మళ్ళీ ఇలా బయటికి రాగానే, అమ్మాయి నాకు అర్థమేస్తావా, మళ్ళీ మామూలే ఈ అమ్మాయి, ఈ నాన్న, ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లల ఇంకేమీ లేదనుకోవడం, నేను చెప్పుకున్నామే టెంకి అది ముదిరింది, సరే కింద నుంచి పగల కొట్టారు, ఇంకా పైనుంచి మూసావు కదా కింద నుంచి పగల కొట్టారు, ఇల్లు పీకేసేటప్పుడు చూడండి శ్రాప పగల కొట్టాలని ఏం చేస్తారు, కింద నుంచి పొడుస్తారు గడపారు పెట్టి, పైనుంచి పొడితే కింద పడి ఒక మీద పడుతుంది, అందుకని కింద నుంచి పొడుతారు సరిగ్గా. ఇక్కడ అజ్ఞానం ఈ టెంకి మూసుకుంది కాబట్టి షచక్ర సంచారం ద్వారా 6 చక్రాలు దాటి ఈ శక్తిని వెనకాల నుంచి పంపించి వెన్నుపోసనికి దాన్ని పగల కొడితే బ్రహ్మరంధ్రం పగులుతుంది, అప్పుడు దాని నుంచి పెడుతుంది. రమణ మహర్షికి అలా వెళ్ళింది ప్రాణం, మహాయోగులకు అలా పెడుతుంది. 1950 ఏప్రిల్ 14 తేదీ రాత్రి 8:34 రమణ మహర్షి పరమపదిస్తే మనం చూడం, మనం ఎంతసేపు కొబ్బరికాయలు కొడుతూ కూర్చుంటాం, అమెరికా వాళ్ళు చాలా గట్టిపోయారు, వాళ్ళు అబ్జర్వేటరీ ల్యాబొరేటరీలో కూర్చున్నారండి, ఇవన్నీ హిందువులు చెప్తారు నిజమా కదా, వాళ్ళు అనేక విషయాలు చూస్తున్నారు, ఈయనకోసం ఏం పెట్టలేదు, చూశారు సరిగ్గా 8:30 ఒక ఉజ్వలమైనటువంటి నక్షత్రం ఉత్తరంగా వెళ్ళింది. తర్వాత వస్తే వాడు చెప్పారు, ఆయన పరమపదించిన వార్త పేపర్లో వచ్చాక అమెరికా వాళ్ళు ఇదే సమయానికి సరిగ్గా ఒక నక్షత్రం వెళ్ళడం మేము చూశాం, ఇట్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ ది అబ్జర్వేటరీ అని ప్రయోగించారు. అంత దూరము పోనేలా అజ్జనాభా గుంటూరు పక్కన ఉంది చందోలు, చందూర శాస్త్రులు గారు అంటారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు గారు, ఆయన పరమపతిస్తే అమ్మవారు ఆ శవం దహనం అవుతుంది అక్కడ ఉందండి, స్వయంగా ఫోటో తీశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చి. ఆ రూపం మొత్తం అండి ఇలాగా. ఇక్కడ ఈ పక్కన జరిగిన విషయం అండి, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు, ఆయనకి నడిచే దైవం అని పేరేంది, మాట్లాడే దైవం, పలికే దైవం అని పేరు, కంచి పరమాచార్య నడిచే దైవం అంటారు, ఈయన పలికే దైవం అంటారు. ఆ ఉపాసన, ఉపాసన బలమమ్మ ఎవరి కోసం? భర్త అనుమతి లేకుండా, భర్తకి చెప్పకుండా వచ్చి ఆయన నా మనిషి, నన్ను ఉపాసన చేశాడు నిరంతరం, అతను సరిపోవడం అంటే నేను అక్కడ ఉండాల్సిందే, నేను స్వయంగా దగ్గరుండి తీసుకెడతాను నా బిడ్డని నా లోకానికి అని ఆ పొగేలా వస్తుంటే ఫోటోలు తీస్తే ఆశ్చర్యకరంగా అమ్మవారి యొక్క 20 మొదటి 20 శ్లోకాలు ఉంటాయే, ఆ ఏ రకమైన వర్ణన ఉందో అదే రకంగా వచ్చేయండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మొత్తం ఫోటోలు వస్తే ఆశ్చర్యపోయారు జనం అంతా, ఎలా జరుగుతుంది, ఇప్పటికే ఆ ఫోటోలు ఉన్నాయి. చందూర శాస్త్రి గారు, చందూర శాస్త్రి గారు అప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, మీరు వెతుక్కుంటే పేపర్లో కూడా దొరికితే మనం నమ్మం, వచ్చిన సవ్వది అలాగే అంటారు లే అంటే వెళ్ళిపోవడం. ఈ అపనమ్మకాలు ఉన్నంతకాలం మనం బాగుపడే ప్రశ్న లేదు. అలా దర్శనం ఇచ్చి ఇద్దరిని పిలిచి ఆయన అడిగేట ఏం వరం కావాలో కోరుకోండి రా, వాడు మళ్ళీ వరం ఒకటి కోరుతామో పని లేకుండా, మేము అజ్ఞానంలో తెలిసాక కన్నప్ప అన్నాడు, అజ్ఞానంతో వైద్యం చేశారయ్యా, అసలు నీకు వైద్యం అవసరం లేదు, అనవసరంగా నేను ఇబ్బంది ఆ పత్రి ఈ పత్రి పూసేసి. లేదు రా అబ్బాయి, ఇదంతా మన డాన్స్ కార్యక్రమం, నువ్వు ఏమనుకో, అయిపోయింది అంత క్షమాపణ, ఇంకా నాటకం అయ్యాక అన్ని క్షమాపణలే ఉంటాయి. అందుకని మీకేం ఇయ్యాలో నాకు తెలుసు రండి అనే కాళహస్తిలో కాళమునకు హస్తికి శ్రీ సాలిపురుగుకి ఇచ్చినట్టే ఈ తినడం కూడా మోక్షమిచ్చి హాయిగా తనలో లేనని చేసేసుకున్నాడు సాయుధ్యం. ఇంతటి తిన్నడు ఇలా ప్రవర్తించడానికి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఒక్క 5-10 నిమిషాలు చెప్పి మనం సెలవు చేసుకుంటాం. చెప్పకపోతే మనకి కథ రహస్యం తెలియదు. ఈ జన్మలో ఏం చేస్తామో తెలుసుకుంటే వచ్చే జన్మ ఎలా ఉంటుందో తెలుస్తాం. ఇంతకీ తినడెవడయ్యా? భగవద్గీతను విన్న అర్జునుడు. కాళహస్తి దర్శించి కన్నప్ప కొండకెళ్ళి అక్కడ ఆ పులకింత ఆవేశం తట్టుకోలేక అప్పుడు వెళ్ళా నీ పద్యం, అర్జునుడా నీకెంత కర్మ పట్టిందిరా, నువ్వు ఎటువంటి వాడి అసలు, మళ్ళీ నువ్వు పోయేవాడి కింద పక్షడం ఏమిటి? భగవద్గీతను విన్న అర్జునుని ఆ పద్మాక్షుడే చూపగా భగవద్ రూపము కన్న అర్జునుని, భగవద్గీతను విన్న అర్జునుని ఆ పద్మాక్షుడే చూపగా భగవద్ రూపము గన్న అర్జునుని ఏ బంధాలు విన్నాడెనో, తగ ముక్తింబడయంగనేరట, తగ ముక్తింబడయంగనేరట, అంతన్ అంతం భక్త కన్నప్పయై, అంతన్ భక్త కన్నప్పయై, జగి కన్నిచ్చ త్రినేత్రమూర్తికిని అందే త్యాగమే మోక్షమౌ. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం కాళహస్తి వెళ్ళి అక్కడ ఆ కన్నప్ప కొండను చూసి ఆవేశంతో వచ్చింది ఈ పద్యం అక్కడ. ఇక మేమెంత అజ్ఞానులం అయ్యా, ఎందుకు వచ్చిందండి ఈయనకి ఈ స్థితి? ఎం ఎం వాపి స్మరం భావం త్యజత్యంతే కళేబలం, తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎంత చక్కని వాడు చెబుతాడో పరమాత్మ భగవద్గీతలో, నువ్వు జీవితం అంతా ఏం స్మరించినా పర్వాలా, కనీసం చనిపోయే సమయంలో నన్ను స్మరించు. ఎందుకంటే నన్ను స్మరించమని నేను చెప్పను, నీ ఇష్టం వచ్చింది స్మరించు, కానీ ఆ జన్మ ఎత్తడానికి సిద్ధంగా ఉండు. పంది పంది అంటూ చచ్చిపోతే పంది పుడతావు, దేవుడు దేవుడు అంటుపోతే దేవుడు అయిపోతావు. కొడుకా కొడుకా నువ్వు రాలేదురా బాబోయ్ నా ప్రాణం పోతుందిరా అని ఏడిస్తే ఆ కొడుక్కి కొడుకే పుడతావు, గుణానుబంధం. ఈ అర్జునుడు చనిపోయే సమయంలో కిరాతుల్ని స్మరించారండి, ఆశ్చర్యకరమైన ఘట్టం. కిరాతుల్ని స్మరించడం ఏంటండి? భారతయుద్ధం అయిపోయింది, ఇప్పుడు మహాప్రస్థానం చేశారు, ధర్మరాజు వెనకాల భీముడు అర్జునుడు అందరూ వెళ్ళారు, హాయిగా చనిపోవచ్చు, చనిపోతామని తెలుసు, లేకపోతే వాడు చనిపోవడం కోసమే వెళ్ళారు. మహాప్రస్థానం అంటే అలా విడిపోవడమే, మళ్ళీ వెనక్కి రారు. ఇంకా అప్పుడు కూడా ఆయన చనిపోతే కిరాతుని స్మరించాడు ధర్మరాజు. భారతంలో చెబుతాడు ఒక్కొక్కడు రాలిపోతూ ఉంటే భీముడు అడుగుతాడు, నెంబర్ 2 కదా పార్టీలో, నెంబర్ 2 ఆయన. అందుకని సహదేవుడు ఎందుకు పడిపోతున్నాడు, అమ్మాయి ద్రౌపది పడిపోతుంది, మన ద్రౌపది ఎందుకు పడిపోయింది? ఒరే అబ్బాయి, 5 భార్యలు ఉంటే 5 సమానంగా చూడాలరా, ధర్మరాజు వ్యాఖ్యానం అండి. అలాగే 5 భర్తలను చేసుకుంది, తప్పు లేదనుకో, 5 సమానంగా చూడాలి. అయ్యో చూసింది నీకు తెలియదురా, దానికి అర్జునుడు అంటే ప్రేమకు అందుకే పడింది అన్నాడు. సహదేవుడు పడ్డాడు, సహదేవుడు ఎందుకు పడిపోయాడు అన్నాయ? ఒరే వీడు కనపడని అహంకారం రే, వాడికి జ్యోతిష్ శాస్త్రం తెలుసు పండితుడు, తాను పండితుడు అనే అహంకారం ఉందో రే, వీడికి అందుకే పడిపోయాడు. నకులుడు పడిపోయాడు, నకులుడు పడిపోతున్నాడు అన్నయ్య, వాడికి సౌందర్యవంతుండని గర్వం రా, అందరిలోకి అందమైన వాడు నకులుడు అండి. ద్రౌపది ఇచ్చింది సర్టిఫికెట్, మనం అందమైన వాళ్ళని భార్య సర్టిఫికెట్ ఇస్తే ప్రపంచం ఏమన్నా మనకి నీ వస్తుంది, నాకు ఎప్పుడూ వచ్చేసింది ఆ సర్టిఫికేట్ గొడవలు. ఉళ్ళవాళ్ళు మెచ్చుకోవాలి ఎందుకంటే ఉడవాళ్ళు మెచ్చుకోవాలి కదా. అందుకని ద్రౌపది మెచ్చుకుంది నకులుడు చాలా అందమైన వాడు అని చెప్పింది. అందం విషయానికి వస్తే ద్రౌపది, కానీ అభిమానించింది అర్జునుడు, అది వేరే విషయం. వాడికి అందమైన వాడిని గర్వం రా, నకులుడు చాలా గొప్పవాడండి వాడు, గుర్రపు స్వారీ చేసేవాడు, వాన కురుస్తుంటే చిరుక్కి చిరుక్కి మధ్యలో తడవకుండా గుర్రం నడిపోవట్లేదు వాడు, అంత నైపుణ్యం వాడికి. చిరుక్కి చిరుక్కి మధ్యలో గుర్రం నడుపుతుంటే వాన తడిచేవాడు కాదుట వాడికి అహంకారం రా అందుకని. అర్జునుడు పడిపోతుంటే చిత్రమరా అబ్బాయి వీడికి కిరాతుల చేతుల్లో ఓడిపోయానని బాధరా, ఆ బాధతో పోయాడు వీడు, అందుకని వీడు కిరాతులు అయిపోతాడు అని చెప్పాడు అంతే ధర్మరాజు. ఎందుకు ఓడిపోయాడు? కృష్ణ నిర్యాణం అయ్యాక శ్రీకృష్ణ పరమాత్మ కూడా నిర్యాణం చెందుతూ నిర్యాణం చేయడం కోసం నిశ్చింతగా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి బాధ ఏముంది? ఆయన తెలుసున్న విషయం అని వెళ్ళిపోతూ అర్జునుడు కబురు చేశాడు. మరి 800 ఉన్నారు గ్యాంగ్, వీళ్ళ కోసం ఎల్ఐసి చేయలేదు ఆయన. రుక్మిణి, సత్యభామ, సుదంత, మిత్రవింద, కాళింది, భద్ర, లక్షణ వీళ్ళందరూ ఉన్నారండి. మరి వీళ్ళు ఏమైపోతారు? ఏదో చేయాలి కదా భర్త నాకు. అందుకని వెళ్ళిపోతూ అర్జునుడు కబురు చేశాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడికి వచ్చి ద్వారకా నగరం మునిగిపోతుంది, ఈ 800 తీసుకుని నువ్వు వెళ్ళు హస్తినాపురానికి, వీళ్ళకి అక్కడ ఏర్పాటు చేయి, ఉన్నంతకాలం అక్కడ ఉంటారు. ఏదో వృద్ధాప్య పింఛన్ రాజశేఖర రెడ్డి గారి పథకం, అది ఏర్పాటు చేయి, నెల కింద ఇచ్చేస్తారు. అంటే అర్జునుడికి తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఏమిటి, నిర్యాణం ఏమిటి, వెళ్ళిపోవడం ఆయన వెళ్ళివడానికి వీల్లేదు బాబు, ఆయన ప్రేమ కదా. వచ్చాడు, వచ్చిన వెంటనే వీళ్ళు ఇక్కడ కనబడ్డారు. అప్పటికే వెళ్ళిపోయాడు ఆయన. ఈయన కోసం ఆగుతాడా? అర్జునుడు లాంటి వాడు కాదు కృష్ణుడు, ఆయన వేరే, ఆయన వెళ్ళిపోయాడు. ఈ 800 రథాన్ని ఎక్కించుకున్నాడు. వీడు పెద్ద పెద్ద పెట్లు, అప్పటికే కాంక్షన్ వాడికి ఉన్న పట్టుబాట్లు అని సర్దీశారు మొత్తం. ఇవన్నీ పెట్లు, వెనకాల ఒంట్లు గాడిదలు అన్ని పెట్టేశారు. రథాలు పెడుతున్నాయి, అర్జునుడు ముందున్నాడు. అరణ్య మార్గం గుండా పెడుతుంటే ఓ 25 పోయేవాళ్ళు ఇద్దరు, పెద్ద మంది లేరండి, 25 వాళ్ళ దగ్గర మామూలు ఊరికే కొంచెపు వింటి పెద్ద బరిగోలలు, చిన్నడు తిన్నడు చిన్ననాడు పట్టిన వీడు లాంటివి ఉన్నాయి వాడి దగ్గర. అవి పట్టుకుని వచ్చారు. ఆగండి, ఎవరక్కడ, మేము దారిదోపిడి గాళ్ళం దోచుకుంటాను. కానీ అర్జునుడు, నేను అర్జునుడు అన్నాడు. నువ్వు అర్జునుడు, ఇంకోటో మాకు అనవసరం, మేము దోచుకుందుకు వచ్చాం అని ఆశ్చర్యకరంగా అర్జునుడిని ఓడించి చీతగొట్టి చెట్టు కట్టేసి ఈ 800 దగ్గర వస్త్రాభరణాలు మొత్తం దోచుకున్నారండి వాడు అదృష్టవంతులు. 70 కాబట్టి ఇంకేం చేయలే. కృష్ణుడు బాధ్యలు అయితే ఏం ప్రత్యేకత ఏమి ఉండదండి, ఎందుకంటే కృష్ణుడు అనుకోలేదు బాధ్యులని, వీళ్ళు అనుకున్నారు కానీ. అదే మరి సీతాదేవిని చూడండి, జుట్టెట్టుకు లాక్కినట్టు కానీ వాడు ఏం చేయలేకపోయాడు. ఆవిడ శక్తి వేరు, సాక్షాత్ లక్ష్మి, ఆ శక్తి వేరు. ఎందుకంటే ఆవిడ నా భార్య అని రాముడు కూడా అనుకున్నాడు, అంతగా ప్రేమించాడు. ఆ భార్యాభర్తల అనుబంధం వేరు, కృష్ణుడు సత్యభామ వ్యవహారాలు వేరు. ఈయన తన్నితే ఆవిడ ఆయన ఎందుకు పడ్డాడంటే, నీ కర్మను అనుభవిస్తారు తనుకో, ఊరికే ఫోటో వాళ్ళ కోసం తనుకో అని చెప్పాడు అనుభవించిన తర్వాత. అందుకని వాళ్ళెవరి మీద ఈయనకేం ప్రత్యేక అనురాగాలు లేవు. ఈయన అనుకోవాలా వాళ్ళ కర్మ వాళ్ళను పైగా వాళ్ళను అలా అవమానపడ్డారు. అర్జునుడు ఓడిపోవడం ఏంటండి, వాళ్ళు అవమానపడ్డం అదో కథ. ఈ 800 దేవలోకంలో ఉండే అప్సరస్సులు, ఇందులో రుక్మిణికి కేవలం లక్ష్మీదేవి అంశం ఉంది, సత్యభామకి భూదేవి అంశం ఉంది, మిగిలిన 6 కూడా కేవలం అప్సరస్సులు. వీళ్ళు 800 ఒకసారి కొంతమందిని దేవేంద్రుడు ప్రత్యేకం అష్టావక్ర మహర్షి తపస్సు చేస్తూ ఉంటే పంపించాడు. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ, ఇందులో ఉండదు అండి. తపస్సు చేస్తుంటే పంపించాడు. ఆయన ఎలా చేస్తున్నాడు తపస్సు? అష్టావక్రుడు, అష్టావక్రుడు అంటే శరీరం అంతా వంకర, కళ్ళు వంకర, కాళ్ళు వంకర, మూతి వంకర, నడు వంకర, 8 వంకరలు. కానీ ఆయన మహామేధావి, మహాయోగి, జనకుడికి తత్వాన్ని బోధించిన ఆయన అష్టావక్ర మహర్షి అంటే. ఆయన నీటి మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఇలాగా, ఈయన ఇల్లు బంగారంగా నీటి మీద తేలుతూనే ఉన్నాడు. ఆయన దగ్గరికి 8 వెళ్ళారు ఆ తపస్సు వాడు చేద్దాం, వాడు వాళ్ళది ఒక బాధ్యత కదా, పరీక్షించాలి కదా. ఆయన చూశాడు, కళ్ళు తెరిచాడు, చూసి ఎందుకు వచ్చారు తపస్సు బాడు చేద్దామనా? ఐ ఫీల్ పిటీ, నా తపస్సు మీరు బాడు చేస్తారా కుంకల్లారా, మీకేం తెలియదు నా గురించి, ఇగో అంత సీన్ మీకు లేదు కానీ, అంత అందం మీకు ఏం లేదు కానీ, మీ అందం చూసి నేనేం పడిపోను కానీ ఇక్కడ మీరు వెళ్ళిపోండి అమ్మా, చిన్నపిల్లలు నాతో పెట్టుకోకనే పోనీ, మీ ఇందు జారుండి నేను వరం ఇస్తున్నా కోరుకున్నారు. అంటే రంభ దాన్ని కొంచెం పొగరు ఎక్కువ, అతను వరమిస్తా, అయితే ఓ పని చేయండి, మాకు ఒకసారి వైకుంఠానికి వెళ్ళాం, లక్ష్మీదేవి దగ్గర ఉన్న విష్ణుమూర్తిని చూసాం, మాకు ఎందుకో దృష్టి ఆయన మీద పడింది. వీళ్ళకి వైకుంఠంలో ఉన్నా ఇదే బుద్ధి, నేను చెప్పాను నిన్న కైలాసంలో ఉన్నా ఇవే బుద్ధులు ఉంటాయి. ఈ బుద్ధులు ఎట్టుకుని అక్కడికెళ్ళాం అనవసరం, అదేదో ఇక్కడ తెలుసుకోవడం మంచిది, గుంటూరులో పోడు పేటలోనే వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాక, ఈ బుద్ధి పెట్టుకుని అక్కడికెళ్ళాం అనవసరం ఉంది, ఇదేదో ఉంటే ఇక్కడ అయిపోవాలి. మళ్ళీ ఈ పెంట అక్కడికేమిటి? వైకుంఠంలో విష్ణుమూర్తిని చూశారు, చూసి వీళ్ళకి వ్యామోహం విష్ణుమూర్తి మీద. అందుకని అప్పటి నుంచి మనసులో ఉండిపోయిన కోరిక, మాకు విష్ణువుకి భార్యలు అవ్వాలని ఉంది, నీకంత శక్తి ఉంటే అనుగ్రహించమంటే తపాస్తు. ఆయన కృష్ణావతారం ఎత్తుతాడు, మీరు 8 భార్యలు అవుతారు, వెళ్ళన్నాను. వెళ్ళిపోవచ్చుగా, కొద్ది దూరం వెళ్ళాకనే పొగరండి ఈ రంభకి, అది వెనక్కి వచ్చి పొట్టోడా, అన్ని వంకరలా కింద నుంచి పైదాకా నువ్వు మాకు వరాలు ఇస్తావా, అంత శక్తి ఉందే నీకు, ఏదో నోటుకొచ్చినా నెనెత్తే అయిపోతుంది అనుకుంటావా అని తిట్టింది ఆ మహర్షి. ఒళ్ళు కొవ్వు అంటారు దాన్ని. అప్పుడు ఆయన చెప్పించాడు, మీరు కృష్ణుడు భార్యలు అవుతారు కానీ అంత్యకాలంలో బోయవాడి చేతుల్లో పరాభవాలు పొందుతారు కొండి అని అనిపించారు. అది శాపం. అష్టావక్రుల శాపం వల్ల వీళ్ళు పరాభవాలు పాలయ్యారు తప్ప అర్జునుడి శక్తి సామర్థ్య లోపం కాదు. అందుకని అర్జునుడు శక్తిహీనుడు అయ్యాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు, నేను గాంధీవిని, నేను అర్జున్ కర్ణుని చంప, నేను వాడిని చంప, వీడిని చంప, నేను ఇలా ఉండబెట్టి ఓ గింజుకున్నాడు. గింజుకుంటే ఏ ఉపయోగం, చాడు రావట్లా. దాళ్ల బలిమికి కారణం అర్జునుడు బలహీనత కాదు, అష్టావక్రుడు శాప బలం. మన జీవితంలో ఓడిపోతే గుర్తుపెట్టుకున్నామా, నో టెన్షన్. ఇవాళతో మనం ప్రసంగం ముగిస్తున్నాం. ఇక మీకు ఆందోళన ఉంటే నేను ఓడిపోయినట్టు లెక్క. ఏడు రోజులు ఎందుకు చెప్పడం పనిలేక. మీరు జీవితంలో ఏ సందర్భంలోనైనా ఓడిపోతే దానికి మీరు మాత్రమే కారణం కాదు, మీరు 10 పైసల కారణం, 90 పైసల కారణాలు వేరే ఉన్నాయి. లీవ్ ఇట్, దాని గురించి ఆలోచించకండి. అసలు అంతే సమస్య. గెలిచినా కూడా నేను కాబట్టి గెలిచా, అసలు సంసారం అంతా నేనే నెట్టుకొస్తున్నా అని అనొద్దు. దానికి కూడా వెనకాల 90 పైసల కారణాలు వేరే ఉన్నాయి. సమానంగా తీసుకో, గెలుపు వచ్చింది ఆనందించు, ఓడిపోయాం కాసేపు బాధపడతాం సహజం. ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ గెలుస్తాం, ఆలోచించుకో, చేసి పరమేశ్వరార్పణం. ఎందుకంటే అర్జునుడు ఓడిపోవడానికి అర్జునుడు కారణం కాదు, ఆయన పరాక్రమహీనత లోపం కాదు, అష్టావక్రుడు శాపం. ఆ విషయం ఆయనకు తెలియదు. తెలియకపోవడం వల్ల అర్జునుడు ఏమనుకున్నాడంటే, నేను కిరాతుల చేతుల్లో ఓడిపోయాను, నాకంటే కిరాతుడే నయం, ఆ కిరాత జన్మే నయం అనే ఫీలింగ్, ఆ భావన చచ్చే వరకు ఉంది. అందుకని కిరాతుడే పుట్టాడు కానప్పగా. ఈ భావన లేకపోయి ఉంటే భగవద్గీత ఉన్న పుణ్యానికి, విశ్వరూపం చూసిన పుణ్యానికి ఆయనకి ముక్తి వచ్చి ఉండేది. మరొక కారణం, అరణ్యవాసంలో ఆయన కిరాతార్జునయం కట్ట ఉండే, ఆయన తపస్సు చేశాడు ఆయుధాల కోసం. ఆయుధాల కోసం చేశాడు, మోక్షం కోసం కాదు. ఇది జార్జ్ బుష్ గారి తపస్సుని. ఇందులో అర్జునుడు ఏం గొప్పవాడు ఏం కాదు, ఆయుధాల కోసం చేశాడు. శివుడిని పరీక్షించడం కోసం బాసుపత్రం ఎవడ పడితే వాడికి ఇచ్చేయకూడదు. బాసుపత్రం అంటే న్యూక్లియర్ బాంబు. అది 6వ తరగతి పిల్లల చేతుల్లో పెట్టామనుకో, క్వార్టర్లీ పరీక్షలో మార్కులు దక్కొచ్చారు, వాడు హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. అందుకే ఆయుధాలు ఎవరికి పడితే వారికి, మంత్రాలు కూడా అందుకే ఎవరు పడితే వారికి చెప్పరు, మొహమాటం ఏం లేకుండా చెప్తున్నా, చెప్పకూడదు. దానికి శక్తి ఉంది, దీక్ష ఉంది, ఆరాధన ఉంది, ఆచరణ ఉంది. అందులో మంత్రాలు చదివేస్తామంటే ఎలాగా, ఆ శక్తి ఉన్నవాడే, ఆచరణ ఉన్నవాడు, ఆ సంప్రదాయం ఉన్నవాడు. దాని మనం ఏంటంటే దాని అర్థం తెలుసుకుని వారు చదువుతుంటే వింటే చాలు, మనమేది చదవాల్సిన అనుకోకల. శక్తి పాడైపోయి పైగా జరగకుండా జరుగుతాయి ఎలాంటివి చేస్తే. అందుకని ఆయన ఆయుధాలు కావాలని తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షం అవ్వాల, కిరాతుడి రూపంలో వచ్చాడు ఇప్పుడు ఖచ్చితంగా. అమ్మవారు ఎరుకల స్థాయి లేకుండా రూపం ధరించి అర్జునుడితో ఇంత అప్పుడు చూడండి, సరిగ్గా కథల ఉంటుందో. ఇక్కడ మళ్ళీ పంది, ఆ పంది అక్కడదే, అక్కడ పందిని సృష్టించాడు శివుడు. అది అర్జునుడు తపస్సు చేస్తుంటే అటు ఇటు పరిగెట్టింది. ఈ తపస్సులో కూర్చోసే పంది కూడా వీనికి ఎందుకు, బే క్షత్రియుడు పౌరుషం, 2-3 సార్లు చూశాడు అది వెళ్ళలేదు. ఏం నేను ఇంత వాడిని ఇక్కడ తపస్సు చేస్తుంటే ఈ పంది ఏమిటి అని ఒక బాణం వేశాడు. అదే టైంకి శివుడు బాణం ఆడొక్కలో పడింది, అది గిరగిర గిరగిర జరిగింది. అంటే శివుడు అర్జునుడు అక్కడ సిద్ధం, నాది పంది అది, అది పంది అండి, ఇక తర్వాత నువ్వు పంది అంటే నువ్వు పందడం అనుమానంగా ఉంది. ఇంకా జిడ్లు మొదలయ్యాయి అక్కడ. ఆ యుద్ధం జరిగింది 3 రోజుల పాటు, భయంకరమైన యుద్ధం జరిగిందండి శివుడికి అర్జునుడికి. ఆయన శివుడే నీకు తెలియదు, ఈయన అర్జునుడు అని ఆయనకు తెలుసు. ఆ యుద్ధంలో ఒక సందర్భంలో శివుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అర్జునుడు అంత పరాక్రమవంతుడనే సందేహించాడు కాదు. పరమేశ్వరుడు ఓటమిలా తట్టుకున్నాడు, పైగా పరీక్ష కదా ఇది. అందుకని ఏం చేశారంటే చూద్దాం, నాయ్ అనడంతే మానవ బలం కాదు దైవ బలం. ఈ అక్షయ తోణీరంలో ఉండే బాణాలు మాయమయ్యి అప్పుడు గమనించాలని అర్జునుడు దోషం ఎక్కడంటే శివుడితో యుద్ధం చేయడం కాదు. మారువేషంలో వస్తే యుద్ధం చేయకుండా ఎలా ఉంటాడు, గమనించకపోవడం దోషం కాదు. అది మారువేషంలో వచ్చాడు. అక్షయ తోణీరంలో బాణాలు మాయమైతే గ్రహించద్దు ఈయన ఎవడో మహానుభావుడని. దిలీపుడు గోసేవ చేస్తూ ఉంటే సింహం వచ్చి మింగేస్తే ఆయన బాణం వేయడం కోసం చూశాడు. ఆయన సంస్కారం చూడండి, బాణాల కోసం చెయ్యంటే చెయ్యి రారా, ఇలా ఉండిపోయింది, ఏదో పెళ్ళికాయలంటే ఇచ్చినట్టుగా ఉండిపోయింది. దిలీపుడికి అనుమానం వచ్చినట్టే సింహమా నువ్వు సింహాను కావు, నువ్వెవరో మహాపురుషుడివి, నీకు నమస్కారం, ఒంటి చేత్తో నమస్కారం చేస్తున్నా క్షమించు. ఒంటి చేత్తో నమస్కారం చేయకూడదు, ఒంటి చేత్తో నమస్కారం చేస్తున్నా క్షమించి, చెయ్యి రావడంలా, నువ్వు మహాపురుషుడు, నీకు నమస్కారం అనగానే సింహం గంధర్వుడి రూపంలో ప్రత్యక్షమై నిన్ను పరీక్షించడానికి ఇలా చేశాను అని ఆవే ఆ సింహం. ఆ సంస్కారం దిలీపుడికి ఉంది, అర్జునుడికి లేదు. అర్జునుడికి అక్షయ తోణీరంలో మాయమవగానే ఎవడో కిరాతుడు అని అంటున్నాడు తప్ప శివుడై ఉండాలి. ఎవడైతే ఎందుకు అవుతాయండి, కిరాతుడు మాయ చేస్తాడా? కోపం వచ్చి ఏం చేశాడంటే ఇంకా మొత్తం మధ్యం ఏమీ ఆలోచించకుండా కిరాతుడు చేస్తే ఆ పని వేరు. అర్జునుడు క్షత్రియుడు, ఆచార సంప్రదాయాలు తెలిసినవాడు, అలా చెయ్యకూడదు. ఈ ధనుస్సు తీసి ఆయన శివుడిని ఎత్తిమి కొట్టాడు. అది కన్నప్ప చేస్తే రైటు, బ్రాహ్మణుడు చేసినా క్షత్రియుడు చేసినా వైశ్యుడు చేసినా తప్పని వాళ్ళకి సంప్రదాయాలు తెలుసు, పద్ధతులు తెలుసు. ఇతర వర్ణాలు వాళ్ళు వేరు, వారు శాస్త్రాలు చదువుకోవాలి, వారికి ఏ చూస్తే శాస్త్రం వాళ్ళు రైటే చేయించు, ఏం పర్వాలా, తక్కువ సమస్య లేదు. అక్కడ తెలిసిన వాడు చేస్తే తప్పేనండి, వాడు బదులు కొడతావా శివుని పట్టుకుని. ఏ ఎక్కడికైనా గ్రహించొద్దు, కిరాతుడు రూపంలో వస్తే నువ్వు గ్రహించలేదు కాబట్టి, కిరాతుడిని తక్కువ అంచనా వేసావు కాబట్టి కిరాతుడు జన్మయ్యు. మళ్ళీ నువ్వు శివుడు అని గుర్తుపట్టే వరకు చేయవలసింది. ఈ పంది కూడా ఎందుకు వచ్చింది? అక్కడ పరమేశ్వరుడు ఎదురుగా ఉంటే పంది కోసం పోరాడావు కదా, అందుకని ఇప్పుడు పంది అదృశ్యం అవుతుంది, పరమేశ్వరుడు కోసం వెళ్ళి కూర్చోవు. అందుకని పంది కనపడకుండా పోయింది కథలో, శివలింగం కనపడగానే అక్కడ పడి ఏడ్చాడు. మనం కూడా పందుల్లాంటి లౌకిక వాంఛల కోసం ఏడవకుండా భగవత్పరమైనటువంటి వాంఛల కోసం, పరమేశ్వరుడు కోసం ఏడవాలి. మరొక మాట, కన్నెందుకు ఇవ్వాల్సి వచ్చిందా? ఏది పరమేశ్వరుడు తేడాగా చేయడండి, మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం కానీ ఏ కాలు తీసేయచ్చుగా కన్నెందుకు, దానికి ఉంది. ఈయన గారే ద్రోణాచార్యుని రెచ్చగొట్టి రెచ్చగొట్టి గిల్లి గిల్లి ఏకలవ్యుడు వేలు ఖండించేలా చేసింది. వాడు కిరాతుడే, మన మొత్తం జీవితం అంతా కిరాతులే. అటాచ్మెంట్ ద్రోణాచార్యుని రెచ్చగొచ్చాడు, నన్ను జగదేక వీరుని చేస్తానో నన్నయ్య భారతంలో ఉంది చదువుకోండి, చేస్తానన్న నువ్వు చేయలేదు. వాడెవడో కిరాతుడు, ఆ వేటకొక్క మొహంలో ఏడు మొహం ఏడు బాణాలు వేసాడు, నేను అలా వెయ్యలేను. వాడు అవుతాడు, ఇంక నేనవుతానా అంటే ఈయన ఒత్తిడి భరించలేక ఏం చేస్తారు మరి యజమాని గారు ఆయన, వాళ్ళ దగ్గర ఈయన ఉద్యోగం ప్రిన్సిపాల్, మేము యజమాని అయినా డైరెక్టరు, ఆ డైరెక్టర్ చెప్పినట్టు ప్రిన్సిపాల్ వినాలి. అందుకని ఈయన వెళ్ళి నీ గుడి చేతి కొట్టిన వేలు ఇచ్చేయన్నాడు. అది ఆ వేలు ఉందే, అందుకని నీ వేలుతో నీకన్నీ పొడుచుకో, అది పరమేశ్వరుడికి ఇచ్చి, లేకపోతే నీకు మోక్షం ఇచ్చే అవకాశం లేదు. వాడు రెచ్చగొట్టి వాడు కన్నెందుకు దించు, పని లేకుండా వాడు వీలుని దించు, వాడు జీవితం నాశనమైపోరా? అలా చేయించా ఎవరైనా విలువిద్య నేర్చినవాడు చూసి అసూయ పడతావా? అర్జునుడు అంతటి వాడు పోయాడు. అంచేత ఎంత గొప్పవాడైనా ఈ అసూయ పడడం, భగవంతుడిని గుర్తించలేకపోవడం, పైగా అంత్యకాలంలో నేనే ఓడిపోయా నేనే ఓడిపోయా అని అహంకార భావన అంటారు దాన్ని. అహంకారం అంటే గర్వం అనుకోకండి, నేను చేశా అనే భావన ఉండి చేస్తే ఖచ్చితంగా మనకి ఈ జన్మలు తప్పు. అర్జునుడు అంతటి వాడే, కిరాతుడు జన్మంతటి. పైగా ఇంకో విశేషం అండి, ఇంత చేసి కిరాతుడు జన్మ ఎత్తున కిరాతుడు అర్జునేయం జరిగాక యుద్ధమంతా అయిపోయాక ఆయన నెత్తి మీద కొట్టాక శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకంటే ఇంకా ప్రత్యక్షం కాకపోతే ఇంకెక్కడ కొడతాడు, నేను పోనుకోవడమా అని ప్రత్యక్షం అయ్యాడు. అయితే అప్పుడు అర్జునుడు వరం కోరుకోమంటే ఈయన అంటాడంటే చాలా విచిత్రంగా ఉండదు. కాళహస్తి మహర్షులు, నాకు పాశుపతాస్త్రం ఇయ్యి, కౌరవులను చంపాలని కోరుకుని ఇదిగాక ముక్తి రమణి హృదయేశ్వర అంటాడు. ఏమిటా మాట? పాశుపతాస్త్రం ఇయ్యి, దాంతోపాటే ముక్తి కూడా ఇచ్చేయి. దాంతోపాటు ఇచ్చేదా ముక్తి? ఏదో లోపాలు గల చీరలో నువ్వు చీరకుంటే ఓ రేపు ఫ్రీ అంటాను చూడండి, కవి పొడం పొట్లం కొంటే చెంచా ఫ్రీ అన్నట్టుగా బాణాలు ఇచ్చేయి, బాణాలతో పాటు ముక్తి కూడా ఇచ్చేయి. కూడా ఇచ్చేది కాదమ్మా ముక్తి, అది ముఖ్యమై ఉండాలి. అందుకని శివుడు నవ్వి అంటాడు, కాళహస్తి మహోత్సవంలో ఉంటుంది అది కూడా, నీకు ముక్తి అక్కర్లేదా, బాణాలు కావాలా, ఓకే బాణాలు తీసుకో, యుద్ధంలో జయిస్తావు, ముక్తి మాత్రం రాదు అని అంటూ మళ్ళీ జన్మలోనే నువ్వు కిరాతులమై పుట్టి ముక్తి పొందుతావు అంటే పెద్ద పట్టించు కూడా అర్జునుడు ఆ విషయాన్ని. అప్పుడు చూద్దాంలే అనుకుంటాడు. ఇదంతా అయింది బాధ కదా. సారాంశంగా మనం గ్రహించవలసింది అది ఎంటి, ఈ జన్మలో బంగారు పెంచుకోవడం వాసనలు పెంచుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళకి అనుబంధంగా మనం పుడతాం. మళ్ళీ కూడా ముఖ్యంగా చివరి స్మరణలో మనం భగవన్నామస్మరణ చెయ్యాలి అంటే అప్పుడు చేయించుగా, చివరి మాటలో గరికిపాటి వారు అదే చెప్పారు, చివరిలో చేయాలంట అనవసరంగా ఇంతకాలం చేసేసాం వేస్ట్. అప్పుడు చేయాలంటే ఎప్పటి నుంచి ఉండాలి? మీకు ప్రత్యక్ష ఉదాహరణ, మహాత్మా గాంధీని తీవ్రవాదులు చంపారు. గీతం లేని వాడు చెప్పేవాడు తీవ్రవాదిగా, హే రామ్ అన్నాడు. ఆయన రాముల్లో కలిశాడు. ఇందిరాగాంధీని తీవ్రవాదులు చంపారు, కేకర్రాయి కేకర్రాయి అందేవాడు. కేకర్రాయి అంటే మన జన్మత్తరమే చేసేది లేదు. పరిటాలు రవిని కూడా ఇష్టం లేని వాడు చెప్పాడు, గణమని ఎక్కడ గణమని ఎక్కడ వాడు గణమనే పుడతాడు. మరి ఈ ముగ్గురిని గీతం ఇష్టం లేని వాళ్ళు చంపారు అండి, కానీ మహాత్మా గాంధీ హే రామ్ అన్నాడు. ఎందుకన్నాడు? ఎప్పుడు రామ్ 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 అని జపించాడు కాబట్టి. తుపాకి గుండు పడినప్పుడు కూడా ఆయన నోటి కూడా రామ్ అనే వచ్చింది తప్ప ఎవడరా అని రాలేదు. అది జీవితాంతం చేయాల్సిన తపస్సు. లేకపోతే నీ మనసులో ఏ ద్వేషాలు ఏ క్రోధాలు ఏ భావాలు ఉన్నాయో అవే వస్తాయి, అవే జన్మవుతావు ఖచ్చితంగా. అప్పటి ఉదాహరణలు చెప్పాను, ఎప్పటి ఉదాహరణలు చెప్పాను, ఇంకా ఎంత చెప్పినా ఒకటే గ్రహించవలసిందే తప్ప. అందుకని నచ్చిన సాలు మీకు వదనంబులు విచ్చిన సాలు, నచ్చిన సాలు మీకు వదనంబులు విచ్చిన సాలు. కథ ముగిస్తూ ఒక మాట, శారదా పీఠాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో హరిప్రసాద్ దంపతులు నిర్వహిస్తున్నారు. వారికి వారి మిత్రులు బంధువులు ఎంతోమంది తోడ్పడుతున్నారు. ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతోంది, దయచేసి గమనించండి. వేద సాధనకు నిత్యము అన్నదానం జరుగుతుంది, కొన్ని అమావాస్య ఏకాదశి లాంటి రోజుల్లో ప్రత్యేకంగా జరుగుతుంది. ఆ అన్నదానానికి మనం అందరం తలూ చెయ్యి వెయ్యాలి కాస్త, అందులో పుణ్యం మనకు వస్తుంది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఎందుకు గొప్పదండి? ఎందుకో తెలుసా? ఏది ఇచ్చినా మనిషి తృప్తి పడ్డం. ఇప్పుడు వారు నాకు కొన్ని వేలు ఇస్తే నేనేమనుకుంటానంటే ఇంకా ఇస్తారనుకున్నా ఈ బుద్ధి. ఎందుకంటే ఈ జేబులో నొక్కేసి కొన్ని వేలు, ఈ జేబులో ఇంకా కావాలంటే ఆవిడ కూడా ఉందిగా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని సంతృప్తి ఉండదండి. బట్టలు పెట్టారనుకో, మొన్న పెట్టారు ఈ బట్టలు, ఇలాంటివే పెట్టారు మళ్ళీ నువ్వు సంతృప్తి ఉండదు. కానీ అన్నదానం చేస్తే నువ్వు ఇంత తింటాడు ఇంత తింటాడు ఇక్కడికి వచ్చి ఇంకొద్దు మరో అంటాడు చేసిన సంతృప్తి అనేది అన్నదానంలో ఉంటుంది. అందుకని అన్నదానం గొప్పది అన్నదానం. అటువంటి మహత్తరమైన అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది, ఇంకా ఇతరత్ర చాలా జరుగుతున్నాయి. అందుకని పీఠానికి ఆ అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేకంగా దాతలైన వాళ్ళు ఇవ్వగలిగిన శక్తి యథాశక్తి, యథాశక్తి అంటారు. యథాశక్తి అంటే 10 రూపాయలు 5 రూపాయలు కాదు, ఎవరు యథాశక్తి వారికి తెలుసు. తెలిసినట్టుగా చేస్తే ఎంత మంచి కార్యక్రమం ఉంది, ఇక్కడ ఏసీ హాలు పెట్టి నాకు అన్ని వసతులు బాగా ఇచ్చి ఈవేళ ఆవిడ వచ్చాక ఉంటుంది, ఎక్కడే ఉండిపోవచ్చేమో ఇద్దరం ఉంటుంది ఆవిడ, అన్ని సుఖంగా ఉన్నాయి బాగా చేసి పెడుతున్నారు కూడా బాగానే ఉంది. అలా ఉంటే హాయిగా చెప్పగలుగుతున్నాం, పగలల్లా విశ్రాంతి తీసుకుంటున్నాం, సాయంత్రం 2 గంటలు చెబుతున్నాం, హాయిగా ఉంది. మరి ఇంత చేసిన ఏర్పాటుకి ఎంత వెనకాల ఖర్చు ఎంత ఉంటుంది అది మనం అంతా ఆలోచిస్తే మరిన్ని మంచి కావ్యాలు. ఇంకా ఈ కావ్యంలోనే కన్నకీరుడు కథ ఉంది, ఇంకా వేశ్యకంజల కథ ఉంది, మనకు సమయం సరిపోలేదు. ఇంకా అఖండమైన కావ్యాలు ఉన్నాయి చెప్పుకోవలసినవి, మరోసారి మళ్ళీ చెప్పుకుందాం. అటువంటి మంచి కార్యక్రమాలు వారు చేయాలంటే మనం అంతా కాస్త తలవు చెయ్యి వెయ్యాలి, ఆ ప్రయత్నం కూడా చేయమని కోరుతూ, నచ్చిన జాలు మీకు వదనం బుల్లుగిచ్చిన జాలు శారద సచ్చరితము పాడుటకు జన్మములే తెదామ్యనవేను. నచ్చిన జాలు మీకు వదనం బుల్లు విచ్చిన జాలు శారద సచ్చరితంబు బాడుటకు జన్మములే తెదవేన వేను, ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలు, ఏమిచ్చిన నీయకున్న మనసిచ్చిన దారును. స్వామి సత్కృపన్ భక్షగనుండు, స్వామి సత్కృపన్ భక్షగనుండు, ఇంకా సెలవా ఇంకా సెలవా ఇలువాకిని చూసుకోవలెను.